విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాదశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః.
ధర్మరాజాదులు విరాటరాజు గారి కొలువులో చేరినటువంటి నాల్గవ మాసం, విరాటరాజు గారి కొలువులో ఉత్సవాలకి నెలవైనటువంటి కాలమట. విరాటరాజు ప్రతి సంవత్సరం కాని లేక ఒక్కొక్కప్పుడు మూడేళ్లకోసారి కాని బ్రహ్మోత్సవాలు మనం ఎలా అయితే అప్పుడప్పుడు దేవాలయాల్లో చేస్తామో అలాగే కొన్ని మహోత్సవాలు నిర్వహించేవాడు. పూర్వం మహారాజులందరూ కూడా అవకాశం ఉన్న వరకు కూడా అందులో ముఖ్యంగా శరత్కాలంలో మహోత్సవాలు నిర్వహించేవారు. అవి కూడా ఎటువంటి మహోత్సవాలు? యుద్ధానికి సంబంధించినటువంటి ఉత్సవాలు, యుద్ధోత్సవాలు, మల్లయుద్ధం, ధనుర్విద్య, ఇటువంటి వాటిని ప్రదర్శనకి పెట్టేవారు. వీరాధి వీరులైనటువంటి వాళ్ళు ఒక సంవత్సరం వచ్చి తమ విలువిద్య నైపుణ్యాన్ని ప్రదర్శించి కానుకలు పుచ్చుకునేవారు. ఒక్కొక్క సంవత్సరం మల్లయుద్ధానికి సంబంధించినటువంటి కళలు ఆరితేరినటువంటి వాళ్లంతా వచ్చేవారు. ఎక్కువ భాగం మహారాజులు శరత్కాలంలో శరీరమునకు సంబంధించిన లేక యుద్ధమునకు సంబంధించిన ధనుర్వేదమునకు సంబంధించిన ప్రదర్శనలు నిర్వహించేవారు. అలాగే విరాటరాజు గారు కూడా పాండవులంతా కొలువులో చేరిన తర్వాత అథమాసే చతుర్థే తు బ్రహ్మణ సుమహోత్సవ ఆసీత్ సమృద్ధో మత్స్యేషు పురుషాణం సుసమ్మత. సరిగ్గా నాల్గవ మాసం గడుస్తూ ఉండగా బ్రహ్మలోకంలో బ్రహ్మోత్సవాలు ఎంత బాగా జరుగుతాయో, కైలాసంలో శివుడి సన్నిధానంలో మహానుభావులైన ప్రమథగణాలు ఋషులు ఎలా అయితే పూర్వకాలంలో మహోత్సవాలు చేశారో, అలాగే మల్లయుద్ధానికి సంబంధించిన ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేశాడు విరాటరాజు గారు. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉండేటటువంటి మల్లులు వచ్చారు. విరాటరాజు గారి దగ్గర కూడా దాదాపు ఒక 500 మంది ప్రసిద్ధికెక్కిన మల్లులు ఉన్నారట. మల్లయుద్ధం అంటే బాక్సింగ్ అన్నమాట. ఇప్పుడు మనం ముష్టి యుద్ధం, మల్లయుద్ధం ఇవన్నీ కూడా ఇంచుమించుగా శరీరముతో చేసేటటువంటి యుద్ధములు, ఆయుధములు వాడకూడదు. అందుకే వీటికి ఏమంటారు? నియుద్ధము అంటారు. నియుద్ధము అనగా ఆయుధము ప్రయోగించకుండా శరీరముతో చేసే యుద్ధం. చేతులతో కొట్టుకోవడం, పిడికిళ్లతో కొట్టుకోవడం. పిడికిళ్లని సంస్కృతంలో ముష్టి అంటారు. ముష్టి అంటే పిడికిలి. ఈ పిడికిళ్లతో కొట్టుకుంటే ముష్టి యుద్ధం, అంతేగాని బయట ముష్టివాళ్ళు కొట్టుకునే యుద్ధం అని కాదు అక్కడ అర్థం. అసలు వాడికి ఆ ముష్టివాడనే పదం కూడా అలాగే వచ్చింది. ఇంటికి వచ్చిన వాడికి గుప్పెడు బియ్యం వేసేవాళ్ళం పూర్వం మనం. ప్రతి వ్యక్తి కూడా తన ఇంటికి వచ్చిన వాడికి ఒక గుప్పెడికి తక్కువ కాకుండా బియ్యం వేసేవారు. 10 గుప్పెళ్ళు అయితే వాడి భోజనానికి సరిపోయేది. ఈ విధంగా ముష్టితోటి వాడు బియ్యం పట్టుకెడుతున్నాడు గనక వాడు ముష్టివాడయ్యాడనమాట. ఈ శబ్దం క్రమంగా మారిపోయింది. రేపు పొద్దున భవిష్యత్తులో ముష్టి సంఘం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమండి, మమ్మల్ని అవమానించారు, మా మనోభావం దెబ్బతీశారు, మమ్మల్ని ముష్టివాళ్ళు అంటారా అని దండెత్తిన ఆశ్చర్యపోకర్లా. ఇప్పుడు అలా ఉంది కలికాలం. ఎందుకంటే ఉపన్యాసాల్లో ఏం మాట మాట్లాడితే ఏది పుచ్చుకుని ఎవడు యుద్ధం చేస్తాడో తెలియకుండా ఉంది కదా. రామచంద్ర ప్రభు ఇప్పుడు ప్రస్తుత కలికాలంలో ప్రజలలో విచిత్రమైన మార్పు వచ్చింది. వాడేమో చివర ఆ కులం పేరు పెట్టుకుంటాడు, పొరపాటును వీడెవడన్నా ఉపన్యాసంలో కులం పేరు ఎత్తాడంటే అది కూడా మంచి కన్నా కూడా, మా కులం పేరు ఎత్తావు గనక నువ్వు బేషరతుగా క్షమార్పణ. ఇదోటి పైగా ఈ బేషరతోటి బోడి పదం ఇంగ్లీష్ హిందీ నుంచి తెచ్చుకుని, ఇంక ఇష్టం వచ్చిన రెచ్చిపోవడం, ఇంటి ముందు ధర్నాలు చేయడం, ఎక్కడన్నా పొరపాటు సినిమాలో ఏదైనా పదం వాడేటంటే ఆ సినిమాకు గొడవ తెచ్చిపెట్టడం, దీని ద్వారా దానికి ఇంకా ప్రసిద్ధి తెచ్చిపెట్టడం, ఇదంతా కలిపురుషుడి యొక్క లక్షణాలు. ఈ కలి ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా భవిష్యత్తులో ఎలా విజృంభిస్తుందో ఆలోచించండి. దాంతో ఇంకా కొంతకాలం పైగా మనం ఏం చేయలేని స్థితి వస్తుందన్నమాట. పొరపాటున రెండుసార్లు ఒక పదం వాడామంటే మూడోసారి ఈ పదం నా గురించే వాడావు అండవు అన్నమాట. ఇది ఒక మూర్ఖత్వం, ఇది పూర్తిగా కలి యొక్క ప్రభావం. అందుకే భాగవతంలో ఏకాదశ స్కంధంలో కలిర్ ధర్మ వినాశక అన్నారు. కలి ధర్మనాశనం చేస్తాడు, అజ్ఞానానికేమో యుద్ధానికి వస్తారు, అవసరమైన చోట మాత్రం నడుసుమ. మళ్ళీ ఇప్పుడు పరమ నీచాతి నీచులు పాకిస్తాన్ నుంచో, ఆ వెస్ట్ బెంగాల్ పక్కనున్న బంగ్లాదేశ్ నుంచో వచ్చే టెర్రరిస్టులు వస్తున్నారు, వాళ్ళు దేశం మీద పడి బాంబులు పెడుతున్నారు. వాళ్ళని ఒకవేళ మన మిలిటరీ వాళ్ళు చంపితే, నిన్నగాక మొన్న ఒక దౌర్భాగ్యుడు అంటున్నాడు వాళ్ళందరికీ మనోభావాలు దెబ్బతీస్తున్నాడు అంటాడు. మనంట వెళ్ళి హిందువులం వెళ్ళి వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నాయంట, వాళ్ళని ఏదన్నా అంటే వాళ్ళు వచ్చి బాంబులు పెట్టి చంపేయచ్చట. దిల్సుఖ్ నగర్లో బాంబులు పెట్టచ్చు, గుంటూరులో బాంబు పెట్టచ్చు, మిమ్మల్ని తీసుకొచ్చి ఆడిటోరియంలో బాంబేసి చంపేయచ్చు. మనం మాత్రం కిక్కులు మరకుండా చేతులు కట్టుకుని ఓట్ల కోసం వాళ్ళని రచ్చగొడతాడేటండి, అదో పార్టీ ఓటు, ఈ దేశాన్ని తగలబెట్టిన ఒక దరిద్ర పార్టీ ఉంది కానీ అనకూడదు కానీ ఇలా అన్నామని ఏమనుకోకండి. తిట్టితే తిట్టారు, నాకు వచ్చిన కోపము ఆ విధంగా మీకైనా ప్రదర్శించాలి. మన దేశం మన ధర్మం పోతుంటే, మతమే పోతుంటే, వేదం పోతుంటే ఇంకెందుకు మనకి సహనం? అందుకే భీముడు లాంటి వాళ్ళు అవసరం దేశానికి, అర్జునుడు లాంటి వాళ్ళు అవసరం. కొన్ని సందర్భాల్లో ధర్మరాజు ఎంత అవసరమో కొన్ని సందర్భాల్లో మనకి మనము అవసరమే అనమాట. అయ్యో మరీ బొత్తిగా ఇంత అన్యాయం అయిపోతుంటేలాగా. కాబట్టి అటువంటి దానిలో నుంచి ఇప్పుడు బయటపడాలి మనం. ఎందుకు చెబుతున్నానంటే అక్కడికి ముష్టి యుద్ధం చేయడానికి వచ్చేవాళ్ళు, మల్లయుద్ధం చేయడానికి వచ్చేటటువంటి వాళ్ళు, హేమహేమీలు, వీరాధి వీరులు, మహానుభావులు ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు. విరాటరాజు గారు కొలువులో వాళ్ళంతా ఒక పక్కన కూర్చున్నారు, ఇంకా అంగదేశం నుంచి, వంగదేశం నుంచి, కళింగ దేశం నుంచి, కాంభోజ దేశం నుంచి, మద్రదేశం నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కూడా మహావీరులు ఒక్కొక్కళ్ళు కూడా తమ శరీరాన్ని తెగపించేశారు. ఒక్కొక్కడు ఎవరున్నాడో తెలుసా, నేను తలుచుకుంటే 1,000 కోడిగుడ్లు ఒకేసారి అలా లటుక్కుని మింగుతానని కానీ, రెండో వాళ్ళు వచ్చి నువ్వు ఉట్టి 1,000 కోడిగుడ్ల, నేను 100 మేకలు విడిచిపెట్టకుండా వండుకు తినేస్తానని, ఒకడంటే వండకుండా తింటానని ఒకడు, ఇలా వాళ్ళలో వాళ్ళు కబుర్లు చెప్తారు. నిజంగా 100 తింటారు ఏమిటి కానీ అంటే కొంచెం ప్రగల్భాలు పలుకుతున్నారట. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా తమలో ఉన్న మాటలాడెడు సమయం బున ఒక్కరుడు విశాలోరస్కుండమితబలుడు పంచానన్న సమమూర్తి స్ఫూర్తి అధిక సంరంభమునను. వీళ్ళంతా ఈ విధంగా తమలో తాము రకరకాలుగా మాట్లాడుకుంటూ, నేను అంత తింటా ఇంత తింటాను ఒకడు, నేను ఇంతమందిని కొడతాను అంతమందిని తిన్నానని మరొకడు, తమ తమ గొప్పతనాలని చాటుకుంటున్నారు. ఇలా గొప్పని అధికంగా చెప్పుకుంటే దానికి ప్రాగల్భ్యం అని పేరు, ప్రగల్భములు ఆడుతున్నారు. ఆ సమయంలో వీళ్ల కబుర్లు అలా ఉండగా ఒక మహావీరుడు వచ్చాడు. ఓరి బాబు విశాలమైన వక్షస్థలంతో ఉన్నాడు వాడు. వాడు నడుస్తూ ఉంటే 100 ఏనుగులు కలిసి నడిచినట్టుగా ఉందిట, అంత శరీరంతో ఉన్నాడు, మదగజంలో ఉన్నాడు, పంచానన సమమూర్తి స్ఫూర్తి, మహాసింహంలో ఉందిట వాడి ఆకారం. ఒక సింహం, అందులో మామూలు సింహం కాదు, భయంకరమైన అరణ్యాలలో మదించిన ఏనుగుల కుంభస్థలములు చీల్చి ఆ నెత్తురు మాంసం తిని మదించినటువంటి సింహం అన్నమాట. అటువంటి సింహములాగా ఉన్న శరీరంతో, నోరు పెద్ద పెద్ద నోరు తెరుస్తూ, ఆ నోట్లోంచి అప్పుడప్పుడు వాడు విడిచిపెడుతున్నటువంటి వాయువు ఉందే నిట్టూర్పు, అది ఆ పక్క వాళ్ళందరికీ వడగాడుపుగా అక్కడికి వచ్చాడు ఒకడు. అంటే వాడు మాట్లాడుతుంటే నోట్లోంచి వేడిగాలు వస్తుందిట. ఆ వేడిగాలు ఎలా ఉందో తెలుసా, అడవి తగలబడుతున్నప్పుడు వచ్చే వాయువు వలె ఉందిట, ఉష్ణ వాయువు అన్నమాట, వడగాడుపులో ఉంది. అలాగ వాడు అని నోట్లోంచి వడగాడుపు విడిచిపెడుతూ మరీ వచ్చాడు, సంరంభంతో వచ్చాడు. సంరంభం అనగానే అట్టహాసం అనమాట వాడు. వాడితో పాటు 10 మంది ఉన్నారులేండి, వాళ్ళందరూ ఏ గురువు గారు వస్తున్నారు తప్పుకోండి తప్పుకోండి అంటున్నారే. ఇదో పెద్ద గొడవలండి, ఈ అట్టహాసం ఉండాలి ఎక్కడైనా. అందుకని వీడు వచ్చే ముందే వీడి శిష్యులు వచ్చి తప్పుకోండి తప్పుకోండి మా గురువు గారు వస్తున్నారు అని వెనకాతలు ఎంత పెద్ద వస్త్రం వెనకాతలు కప్పి ఈ వీపుకి ఆ వస్త్రం వాళ్ళు పట్టుకున్నారన్నమాట. పూర్వం ఏమిటో కానీ ఈ చేతులకు వస్త్రం తగిలించుకునేవారు మహారాజులు, అది పొడుగ్గా నేలను ఈడ్చుకుంటూ వచ్చేది. ఆ నేల మీద ఏడవకుండా దాన్ని శిష్యులు చేత్తో పట్టుకునేవారు. అలా చేత్తో వెనక ఉన్నటువంటి వేళ్లాడుతున్నటువంటి వస్త్రమును పట్టుకోవడానికి సంరంభము అని పేరు అన్నమాట. వాళ్ళ వెనకాతలు ఉన్నటువంటి వస్త్రం పట్టుకుని ఎవరనుకుంటున్నారు వచ్చింది మా గురువు గారు మల్లులకి మల్లుడు మల్ల యోధులందరినీ పడగొట్టిన వాడు జీమూత మల్లుడు అంటారు ఇవన్నీ ఈయన వచ్చారంటే ఇంకా మల్లులు ఇక్కడ అడ్డం ఉండకూడదు తప్పుకోండి తప్పుకోండి అన్నారట. దాంతో మల్లులంతా అసలు ముందు ఈ శిష్యుల యొక్క సంరంభానికి అట్టహాసానికి కొంచెం భయపడి పక్కకు తప్పుకున్నారు ఎందుకు వచ్చిందని. ఒక్కోసారి ఒక్కొక్కడు వస్తున్నాడు అనుకోండి వాడు చూడగానే మనకు కంగారు వస్తుంది తీరా చూస్తే వాడు నోరిప్పితే కంపే ఉండదు. చాలా కాలం క్రితం అలాగే నా దగ్గరికి తీసుకొచ్చారు ఒక ఆయన ఈ మహాపండితుడండి అని పరిచయం చేశారు. ఎప్పుడో నేను ఉపన్యాసాలు చెప్తున్న కొత్తలోండి 1987లో అత్తిలి దగ్గర మంచిరి అనే ఒక ఊళ్ళో ఉపన్యాసం చెబుతూ ఉంటే ఒక ఆయన తీసుకొచ్చారు. ఓ అయ్య బాబు ఆయన అద్భుతంగా మంచి చేతికి కంకణాలు వేసుకున్నాడు మెళ్ళలో గొలుసులు వేసుకున్నాడు మనిషి కూడా మంచి దిట్టంగా ఉన్నాడు ఆయన ఎదురుగుండా కుర్చీలో కూర్చోబెట్టి ఈయనండి మంచి పండితుడండి మహావధానండి అన్నారు. నేను కొత్తగా అవధానం చేస్తున్న వాడిని ఆయనేమో పాత అవధాని. ఆ పాత అవధాని గారిని చూడగానే నాకు కంగారు వచ్చింది ఒక్క క్షణం. ఆ తర్వాత ఎలాగో ఉపన్యాసానికి కూర్చున్నాక ఇక్కడ కూర్చున్నాక మాకు ఇక భగవంతుడి అనుగ్రహం వల్ల అది ఇది ఉండదు విజృంభించి చెప్పేస్తాం అది వేరే విషయం. ఆ ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఇప్పుడు గురువు గారు స్పందన తెలియజేస్తారు అని అవధానాన్ని నిర్వహించినటువంటి లేక నా ఉపన్యాసాన్ని నిర్వహించినటువంటి మా మిత్రుడు అనౌన్స్ చేశాడు. అప్పుడు ఆయన లేచి ఏదో చెప్పబోతుండగా జనాలు లేచి వెళ్ళిపోతున్నారనమాట. కూకండి కూకండి నన్ను మాట్లాడాలా పలారాలు వస్తాయి అన్నాడు ఆయన. ఓరి నీ దుంపదగ ఈ విషయం నాకు ముందే తెలుసుంటే ఇంకొంచెం ధైర్యంగా చెప్పేవాడు అనుకున్నాను. అలా ఉంటుంది ఒక్కొక్కడిని చూస్తే మంచి సంరంభంతో ఉంటాడు అట్టహాసంగా ఉంటాడు అలంకారం చేసుకుంటాడు నోరు విప్పితే కంపు. కాకపోతే ఈ వచ్చినవాడు అలా కాదు నిజంగా అట్టహాసం ఎంత చేస్తున్నారో అంతకి తగిన బలం కలిగిన వాడు మహావిశాలమైన వక్షస్థనం కలిగిన వాడు పెద్ద నోరు కలిగిన వాడు విడిచిపెడుతున్నటువంటి గాలి వేడిగా ఉన్నది అటువంటి వాడు శిష్యులందరూ కూడా అట్టహాసం చేస్తూ ఉండగా అరుస్తూ ఉండగా లోపలకు అడుగు పెట్టాడు. అప్పుడు ఆ శిష్యులు వెనకాతలున్న వస్త్రం తీసేశారట. అది తీశాక వాడు ఏం చేశాడు రాజుగారికి ఎదురుగుండా వచ్చాడు. పూర్వం మహారాజులకి ముందు రెండు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేసేవారు. ఆ తర్వాత తమ తమ ఆయుధ ప్రదర్శన కూడా చేసేవారు. ఇప్పుడు వీడికి ఆయుధం ఏమిటి భుజములే భుజబలంతో యుద్ధం చేయాలి కదా. అందుకని వాడు రాజుగారికి నమస్కారం చేశాక ఒక్కసారిలాగా భుజాలు తరుచుకున్నాడు. దానికి భుజ ఆస్ఫాలనం అంటారు భుజాస్ఫాలనం చేశాడనమాట. ఒక్కసారి భుజాలు పట్ పట్ అని తరుచుకున్నాడు. వాడు భుజాలు కొట్టుకుంటూ ఉంటే ఆ రంగస్థలం దద్దరిల్లిపోయిందిట. ఆ స్టేడియం అంతా కూడా మారుమగిపోయింది. జనాలంతా ఉపన్యాసంలో కూడా అంతలా చప్పట్లు కొట్టలేరు. అసలు చప్పట్లు మర్చిపోయారులేండి ఎందుకంటే ఆనందంలో పడిపోయారు అంతకంటే లేదు. మరీ మాధుర్యంలోకి పడిపోయి విండం అనేటటువంటి ఒకనొక వ్యసనానికి గురైపోయి తమను తాము మరిచిపోయి తన్మయులైపోయి చప్పట్లు కొట్టాలి అనే విషయం మర్చిపోయారు. కానీ అక్కడ అలా కాకుండా వాడొక్కసారి భుజం కొట్టుకోగానే పట్ట 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 శబ్దం వచ్చిందిట. ఆ శబ్దానికి మల్లులు అదిరిపోయారు. అప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా, మహారాజా నేల నాలుగు దిక్కులు తిరిగాను, ఈ భూమండలం అంతా నాతో సమానంగా యుద్ధం చేసి ఒక్క మల్ల వీరుడు దొరుకుతాడేమో ప్రతివీరుడు దొరుకుతాడేమో అని తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా నాతో మల్ల యుద్ధం చేసిన వాడు దొరకలేదు. ఒకవేళ యుద్ధం చేశాక వాడు బ్రతికి బట్టకట్టడంలా, నాతో యుద్ధం చేస్తే ఆ క్షణమే ఏనుగు లాంటి వాడు పీనుగైపోతున్నాడు. నేను రెండు పిడికిటి దెబ్బలు కొట్టగానే వాడు కింద పడి తన్నుకుని చచ్చిపోతున్నాడు. ఈ విధంగా నాది చేతిలో ఎంతో మంది చచ్చారు, ఇప్పటికీ 10,000 మంది మల్లుల్ని చంపానన్నాడు. వాడు చంపకూడదు న్యాయానికి, కానీ వీడు అలా కాదు, వచ్చే దెబ్బలు వీడు గుద్దితే చచ్చిపోతున్నట్టు అవతల అవతల వాడు ప్రతివీరుడు వీడి దెబ్బలకి చచ్చిపోతున్నాడు. అందుకని భయపడి ఈ మధ్యకాలంలో నాతో మల్ల యుద్ధానికి ఒక్కడూ రావడంలా, మీరేదో మల్లయుద్ధ ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఈ ఉత్సవాలలో నాకేమైనా మహోత్సవం దొరుకుతుందేమో అంటే యుద్ధానికి తగిన ప్రతివీరుడు దొరుకుతాడేమో అని వచ్చాను. రమ్మనండి చూద్దాం ఎవండైనా వచ్చాడా నన్ను ఓడించాడా. నాకున్న బిరుదులన్నీ పక్కన చాంతాడంత ఉన్నాయి, వాటన్నిటిని ఒక పేపర్ మీద రాసి పెట్టారట అక్కడ, అవి వాడికి ఇచ్చేసి వెళ్ళిపోతాను. కాదు వాడు నా చేతిలో చస్తాడు అనగానే వాడు అలా పలుకుతూ ఉంటే ఈ తక్కిన మల్లులు ఒక్క క్షణకాలం ఒడిగిపోయారు. అసలు ముందు వాడిని చూడగానే కొంత భయం పట్టేసుకుంది, మానసికమైన భయం. దానికి తోడు వాడు భుజాలు కొట్టుకుంటే వచ్చే శబ్దానికి వాళ్ళ హృదయాలు దద్దరిల్లిపోయాయి. పైగా వాడి మాట కూడా అంత భీకరంగా ఉందిటండి బాబు, వాడు జీవోతమలుడు కాదు భీకరమలుడులో ఉన్నాడు వాడు. వాడి గొంతలో ఉందనమాట, అనునడ వాణి యుగ్ర సమదాకృతియున్ పట్టు వాక్య వృత్తియున్ కని విని మల్లులెల్ల భయకంపిత మూర్తులు దాల్చి మారువల్కను కనువిచ్చి చూడను మొగం బెగయం పన్ను చాలకున్న అజ్జనపతి వేడకం రోడ్డు పడు చందముగాంచి యుధిష్ఠిరుండను. ఈ విధంగా వాడు అందరినీ ఒక క్షణకాలంలో భయపెట్టేశాడు. ఒకటి, వాడి విశాలమైన ఆకారం, ఆకారమే భీకరంగా ఉంది, మూతి భయంకరంగా ఉంది, దంతాలు ఇంకా భయంకరంగా ఉన్నాయి, వాడి కళ్ళు ఎర్రగా కొరవి దెయ్యాల్లో ఉన్నాయి, చింతనిప్పుల్లో ఉన్నాయి, శరీరాకారం భీకరంగా ఉంది, ఇంకా మాటలు అంతకంటే భయంకరంగా ఉన్నాయి. వాడి మాటలు విని, వాడి ఆకారాన్ని చూచి భయంతో వణికిపోయి అక్కడున్న మల్లులంతా చూస్తే తంతాడేమోనని మారువల్కను, ఎవడు అసలు మాట పలకడల్లా, యుద్ధం చేయడానికి మాట వరసకు కూడా ఒక్క ముక్క మాట్లాడలేదట, నేను యుద్ధానికి వస్తానని కానీ కనీసం రానని కానీ పలకడంలా, అంటే మాటే మాట్లాడడం మానేశారు. చూడొచ్చుగా పోనీ ఇలా కూడా చూడడం మానేసి తలకై వంచు కూర్చున్నారు. అందుకే మారుపలకను కనువిచ్చి చూడను, మారు పలకడం లేదు, కళ్ళిప్పి చూడడం లేదు. అన్నిటికీ మించి ఇంకో మూడో మాట వాడాడు ఇక్కడ తిక్కన గారు, మొగం బెగయంపనుజాలకున్న, మొగం కనీసం ముఖం కూడా ఎత్తట్లా, ముఖం ఎత్తితే వాడు ఈడ్చి ముక్కు మీద ఒటిస్తాడేమో, ఎందుకు వచ్చింది, మాట్లాడుకూరుకుంటే మంచిది అని అంత తలకాయలు ఉంచుకుని, పెళ్లి చూపుల్లో పాపం వీళ్ళు ఎవరు అలా సిగ్గుపడలా, నిజం చెప్పాలంటే పెళ్లి కూతుళ్ళు కూడా సిగ్గుపడరు, అలా సిగ్గుపడుతున్నట్టుగా తలకాయ ఉంచుకుని ఒక్కడు తలెత్తితే ఒట్టుట. ఒక్క క్షణకాలంలో రాజుగారికి మతిపోయింది, 500 మంది మల్లుల్ని ఎంతంత జీతం ఇచ్చి పెంచుతున్నాను, ఎంత తిండి పెడుతున్నాను, ఒక్కడూ మాట్లాడడం, పోనీ మా మల్లులంటే మాట్లాడరు అనుకుందాం. ఇక్కడికి వచ్చినటువంటి ఎన్నెన్నో దేశాల నుంచి, రాజ్యాల నుంచి, ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు మాట్లాడడంలా, ఇంతమంది కండలు తిరిగిన వాళ్ళు, తెగ తిన్న వాళ్ళు, పరాక్రమ ప్రదర్శన చేసిన వాళ్ళు, ఎంతో మంది మల్లుల్ని జయించిన వాళ్ళు, కిక్కురు మనకుండా దిక్కు మొక్కు లేకుండా తల వంచు కూర్చోవడం ఏమిటి అని నీరసపడిపోయాడు. ఏదో ఉత్సవం జరుపుదాం అనుకున్నాను, మా వాళ్ళు ఏమైనా రెండు కాకపోతే రెండైనా, గోల్డ్ మెడల్ కాకపోయినా కనీసం సీసపు మెడలైనా మట్టి మెడలైనా సంపాదిస్తారనుకుంటే ఒట్టి మెడలు ఉంచు కూర్చున్నారు. మెడలు పోయింది, గట్టి మెడల్స్ పోయాయి, ఒట్టి మెడలు ఇలా ఉంచుకుని కూర్చునున్నారని కొంచెం బాధపడిపోయాట. మరి ఫైనల్లో ఓడిపోయినా పర్వాలేదు, అసలు స్టార్టింగ్లోనే ఓడిపోతే ఎలాగండి. అప్పుడు చూశాడు యుధిష్ఠిరుడు, ఎంతమంది వీరులు రాజుగారికి ఏమాత్రం ఉపకారం చేయటం లేదు, ఆయన ఉత్సాహాన్ని పాడు చేశారని కనిపెట్టి సమయం ఎరిగి మాట్లాడే అలవాటున్నవాడు యుధిష్ఠిరుడు, అడగకుండా ఆయన సాయం చేయడు. ఇప్పుడు మాత్రం రాజుగారు మానసికంగా కుంగిపోయాడు. ఈ పరిస్థితుల్లో ఆ మల్లుడికి సన్మానం చేసి పంపాలి, పంపేటప్పుడు ఏమనాలి, మా రాజ్యంలో నీకు ప్రతివీరుడు లేడు, నువ్వు మనగాడివి, మా రాజ్యం ఒక ముక్కలో చెప్పాలంటే చచ్చుబడి ఉంది అనాలి. ఆ మాట రాజుగారు అనలేడు, అనలేని సమయంలో తాను ఉపకారం చెయ్యాలి. అందుకని వెంటనే ఏం చేశాడు, మహారాజా మీరంత నిరుత్సాహపడక్కర్లా, మీ అనుమతి అయితే నేను ఒక చిన్న సలహా ఇస్తానన్నట్ట. అప్పటికి ఉత్సాహం వచ్చింది, ఏం కంకుపట్టు, ఏమైనా మన రాజ్యం పరువు నిలబెట్టేవాడు ఎవడన్నా ఉన్నాడా అన్నాడు ఆయన. లేకే మన బాణసీడు వలలుండను మల్లుడు, నాకు తెల్లమధిక వీరుల నోర్చినవాడు. మన బాణసీయుడు లేడు, బాణసీయుడు అంటే వంటలవాడు అని అర్థం, మన వంటలు చేసి ఆయన ఉన్నాడే వలలుడు అనేవాడు. అబ్బాయి ఏం వీరుడండి ఆయన, ఆయన నానా నియుద్ధ లంపటుడు, ఆయన రకరకాల మల్ల యుద్ధాలలో ఆరితేరినవాడు. నాకు కొంచెం తెలుసు, మేము ఒకప్పుడు అందరం కలిసి ధర్మరాజు గారి కొలువులో పనిచేశాం కదా, అందువల్ల ఆయనతో నాకు కొంచెం పరిచయం ఉంది. ఆయన ఎంత గొప్పవాడో తెలుసా, ఎంతో మంది మల్లుల్ని యుద్ధరంగంలో ఓడించినవాడు, సింహాలతో పులులతో ఏనుగులతో పోరాడడం నేను ఎరుగుదను. ఆయన్ని పిలిచామనుకో ఈ గండం గట్టెక్కచ్చనగానే నిజమేనయ్యో నాకు తట్టలేదు, అసలు అతను చూడగానే నాకు అర్థమైంది పరాక్రమవంతుడని, అతని శరీరం గట్టిది, అటువంటి వాణ్ణి మనం పిలిచామంటే మన పరువు నిలబడుతుంది. ఏదో ఆ దేవుడు దేవల్ల నా కొలువు యొక్క పరువు నిలబడితే బాగుండు అనుకుని, ఎవరక్కడ పిలవండి వలలుండి అన్నాడు ఆయన. వలలుండి కొందరు వెళ్ళి పిలుచుకొచ్చారు. ఆయన రాగానే, ఏం మహారాజా అంటే, ఓ వలల నా కొలువులో నా పరువు నిలబెట్టే మల్లుడు ఒక్కడు లేడు, ఏది నువ్వు వెళ్ళి ఈ మల్లుండి గిల్లె అవతల బారే అన్నట్ట. రాజుగారు చెప్పేసినంత మాత్రం చేత వింటాడు ఆయన, ఈయన రాజుగారు వేరే ఉన్నారు. అందుకని రాజుగారితో మాట్లాడుతూనే ఏ మెరగనట్టుగా సైగ చేశాడు అన్నగారికి. అన్నగారికి ఇరిగి తప్ప రెండో అడిగి తెలియదు, అంటే రాజుగారితో మాట్లాడుతూ కూడా అన్నయ్య వెళ్ళనా అన్నట్టుగా చూసేట, అన్నాడు ఆయన, అసలు నేనే పిలిపించాను అన్నట్టుగా. అలా కనుసైగతో పనులు చేసుకోవాలండి. అంతేగాని ఎన్నికసార్లు కనుసైగ చేసినా ఏమిటా కనుసైగ చేస్తారో అంటాడు ఒక ఆయన ఈ మధ్యన. పాపం వాళ్ళ ఆవిడ రెండో కంటే అడిగి తెలియకుండా ఉండడానికి ఇలా సైగ చేస్తే ఏమిటి అంటాడు. అందరికీ తెలుస్తుంది కానీ ఈయనకి తెలియదు, ఇదేం సరసం. కాబట్టి ఎప్పుడు కూడా జ్ఞానులు సైగతో పనిచేస్తారు. ఆ సైగతో పనులు చేయటం అనే అలవాటు ఉంది కాబట్టి పాండవులు అజ్ఞాతవాసంలో గట్టెక్కారు. టక్కన ఆ కనుసైగని గ్రహించి, మహారాజా పెద్ద గొప్పవాణ్ణి కాకపోయినా ఒకప్పుడు ధర్మరాజు గారి కోసం నేను ఎన్నో రకాలుగా మల్లయుద్ధ ప్రదర్శనలు చేశాను, ఇప్పుడు నేను యుద్ధరంగంలోకి ఎదుగుతాను అని కచ్చె కట్టి, కచ్చె అంటే మళ్ళాక పంచి కట్టుకుని యుద్ధంలోకి వెళ్ళకూడదు, వాడు పంచి బీగుతాడు, అందుకని ఒక డ్రాయర్ లాంటిది ఉంటుంది అనమాట, పంచిని చాలా జాగ్రత్తగా లంగోటాలా బిగించి కట్టుకుని ఆ కింద మల్లరంగంలో ఉన్నటువంటి మట్టి నుదుట విభూతిలో పెట్టుకున్నాడు. మల్లయుద్ధం చేసేటప్పుడు ఆ సభాస్థలం అంతా కూడా యుద్ధానికి సంబంధించిన రంగస్థలం అంతా ఇసుకతో కూడిన మట్టి పోస్తారు, కింద పడిన వాడికి మరీ ఎక్కువ చావు దెబ్బలు తగలకుండా. ఆ మట్టిని ఏం చేస్తారంట, సాధారణ యుద్ధానికి వెళ్లే ముందు ఆ రంగస్థలాన్ని కళ్ళకద్దుకోవాలి, యుద్ధ రంగంలోకి వెళ్లేటప్పుడు ఇలా భూమిని కళ్ళకద్దుకుని ఆ మట్టిని నుదుట రాసుకుని కొంత మట్టి ఇలా ఒంటికి పూసుకుని ఆ ఇద్దరు కూడా మల్ల యుద్ధానికి సంబంధించిన నమస్కారాలు చేసుకున్నారు. జీమూతమల్లుడి ఆకారము భీకరంగా ఉంది, వజ్ర కఠినమైన పవిత్ర శరీరం, పవనదుడిది, వాయుపుత్రుడిది. వాయుపుత్రుడు తలుచుకుంటే వాడంత, కాని కాసేపు మహారాజు గారి కోసం ఓసారి ఏం చేసేట, ఉపతాయిలో కొదవిన తోరహత్తము చూపి సమద వృత్తి, ఒక్కోసారి కుడి చేత్తో ఎడమకాలి మధ్యలో చెయ్యెట్టి ఇలా గిరుక్కుని తిప్పి కిందకు వాడేసేవాడు, దానికి ఉపతాయి అని పేరు. ఆ తర్వాత తోరహత్తం చూపించేవాడు. తోరహత్తం అంటే ఏమిటనమాట, వాడిని కిందకి ఇలా వెనక్కి నడ్డితో పాటు తిప్పేయటం అట, నడుం దగ్గరలా పూచుకుని గిరుక్కుని తిప్పేసేవాడు. ఒకసారి ఏం చేసేవాట, రెండు చేతులతో పైకెత్తి గిరగిరా తిప్పి ఢామ్మ నేల మీద వేసేవాడు. ఒకసారి ఏం చేసేట, పెలుకురి తాళం బీమది దలచి అంటే కింద పారేసి వెన్నుపూస మీద మోకాలు పెట్టి ఒక్క తొక్కు తొక్కేవాడు. ఇంతలో వాడు మళ్లీ రెచ్చిపోయి కింద పారేస్తే మళ్లీ రెండు చేతులు చేతులతో పుచ్చుకుని అలా ఈడ్చవతలకు పారేసేవాడు. అప్పుడప్పుడు చూసారా మనం దూడల్ని పట్టుకుని వెనక్కి ఈడ్చుకుపోతాం, కొమ్ములు పుచ్చుకుని అలా ఈడ్చేవాడు. ఒక్కొక్కసారి ఈ భీముడు ఆ జీమూతమల్లుడి రెండు చేతుల్ని తన చేతితో పుచ్చుకుని గుర్రన వెనక్కి గెంటుతూ ఉంటే వాడు తట్టుకోలేక 10,000 మంది మల్లుల్ని చంపిన పరాక్రమవంతుణ్ణి నన్ను పట్టుకుని ఓ చిన్న లేగదోడని ఈడ్చినట్టు ఈడ్చేస్తున్నాడు, వీడెవడరా బాబనుకున్నట్ట. వాడి దగ్గర మదించిన ఆబోతులాంటి శరీరం అయితే ఉంది, కానీ భీముడి దగ్గర ఉన్నటువంటి చురుకుతనం లేదు. భీముడిది గొప్ప చురుకైన శరీరం. యుద్ధరంగంలో కేవలం పశుబలం కాదు సుమా, చురుకుతనం కావాలి. భీముడు మంచి చురుకైన వాడు, 70 అడుగులు ఎత్తున్న గోడ మీదకి ఇక్కడ నుంచి ఎగిరి దూకుతట్టు ఆయన. అందువల్ల సినిమాల్లో చూపించినట్టు భీముడు అంటే ఇంత బండ మనిషి, ఇంత పొట్ట ఏం ఉండొచ్చుమా, పొట్టుంటే భీముడు అవడం. మనలాగే నిద్రపోయి అన్నం తినగానే మంచం మీద పడుకునేవాడికి పొట్ట వస్తుందిలాగా, భీముడు ఎటువంటి వాడు, ఉరుకోదురుడు, తోడేలు పొట్ట వంటి పొట్ట కలిగిన వాడు. ఆ పొట్ట లోతుకుంటుంది. ఆయన ఎంత భోజనం చేసినా సరే 2 బస్తాల మంచి పులిహార దద్దోజనం తిన్న తర్వాత మళ్ళీ ఆయన యుద్ధానికి వెళ్ళగలడు తెలుసా. సాధారణంగా మనం భోజనం చేస్తే గాఢంగా నిద్రపోతాం, ఆయన భోజనం చేస్తే యుద్ధానికి వెళ్ళగలడు. అంతన్నం తిన్నా ఆయనకి పొట్ట మాత్రం రాదట. అటువంటి మహానుభావుడు కాబట్టి చురుగ్గా వండి పట్టుకుని తిప్పి అవతల పారేశాడు. ఓ 10 నిమిషాలు అలా ఆడి తర్వాత ఏం చేశాట, రెండు చేతులతో ఎత్తి ఢామ్మని కింద పారేసి మోకాలుతో వాడు వెన్నుపేసుకుని ఒక తొక్కు తొక్కాడులాగా. నిజానికి పాపం భీముడు చంపకూడదనే ఉద్దేశం, ఆయన ముందే చెప్పాడు ఏమని అన్నయ్యతో, అన్నయ్యా మల్లులతో యుద్ధం చేస్తాను, చంపుటుడుగుదు అన్నాడు, చంపను అని. కానీ ఇక్కడ అలా కాదు, వచ్చిన దెబ్బలో ఈ దెబ్బకి వాడు చచ్చిపోయాడు. ఏకగా చంపాలని చంపకపోయినా ఎత్తి కింద పారేసి మోకాలుని వాడి వెన్నుపూస మీద అదమగానే కింద పడి ఈ చేతులు కాసేపు గింజుకున్నాడు అన్నాడు. ఆ తర్వాత లేవలేకపోయాడు, నోట్లోకి మట్టి వెళ్ళిపోయింది, ఉఫు ఉఫ్ అయిన మట్టి లోపలికి లాగేసుకుని మట్టి గరి చచ్చిపోయాడు అనమాట. తస్మిన్ వినిహతే వీరే జీమూతే లోక విశ్రుతే విరాట పరమం హర్షం అగచ్చద్ బాంధవై సహ. అంత మహావీరుణ్ణి, 10,000 మంది మల్లులను వధించిన జీమూత మల్లుణ్ణి అవలేలగా ఈయన కింద పారేసి వినిహతం చేయగానే విరాటరాజు గారు పొంగిపోయాడు. ఇక్కడే వ్యాసుడు ఒక మాట అన్నాడు, ఏమన్నా తెలిసినా, భీముడి మనస్సులో వాడిని ఓడించి వదిలియ్యాలని ఉన్నది, అయినా వాడు భీముడి దెబ్బకి ఎందుకు చచ్చిపోయాడు అంటే పాత పాపం ఒకటి ఉంది, 10,000 మందిని అన్యాయంగా చంపేశాడు వాడు. అవతలవాడు ఓడిపోతున్నప్పుడు మెడ మీద కాలేసి తొక్కి చంపకూడదట, నేను ఓడిపోయాను అన్నాడు అనుకోండి ఎవడన్నా, ఇలా చేతులు కింద పెట్టేసి వదిలే వదిలే అన్నప్పుడు వదలకుండా ఈ కుడికాలో ఎడంకాలో వాడి మెడ మీద పెట్టి తొక్కి 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 చంపేసేవాట దుర్మార్గుడు. ఆ పాపం వల్ల ఇప్పుడు భీముడు వాడి మీద జాలి చూపిద్దామన్నా చచ్చిపోయాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా ప్రాణుల్ని అన్యాయంగా చంపితే చివరి రోజులు ఇలాంటి చావే వస్తుంది. మొత్తం మీద భీముడు ఆ జీవోత్తమల్లుని క్షణాలలో వధించగానే విరాటరాజు గారు మహానందం పొందాడు. బంధువులతో పాటు చకచక కిందకు వచ్చేసేట, వచ్చేసి కౌగిలించేసుకుని, వలలా వలలా నా పరువు నిలబెట్టావు, విలవిలలాడిపోతున్న నా కొలువుని ఈ వలలుడొక్కడు ఆదుకుని, విరాటరాజు గారంటే మహావీరుడని, ఆయన కొలువులో హేమహేమీలున్నారని ప్రపంచానికి తెలియజెప్పాడు. నా అదృష్టవశాత్తు ఇతన్ని మహానస గృహానికి అధ్యక్షుడిని చేశాను, ఇతడే కనుక నా వంటశాలకి ప్రెసిడెంట్ అయ్యి ఉండకపోతే నా గతి ఏమయ్యేదో అని మెచ్చుకుని, ఎక్కడెక్కడ ఉన్నటువంటి కానుకలు పట్టుకొచ్చి నగలు నాణ్యాలు వస్త్రాలు ఇవన్నీ ఇచ్చాట. అవన్నీ పుచ్చుకుని రాజుగారికి కృతజ్ఞత చెప్పి ఆయన చూస్తూ ఉండగానే ఆ బయట కొంతమంది ముష్టివాళ్ళు ఉన్నారట. ముష్టివాళ్ళు కూడా వచ్చారుండో యుద్ధానికి తెలుసా? ముష్టివాళ్ళకు కూడా కుస్తీ పట్లు అంటే చాలా ఇష్టం. అందుకని బిచ్చగాళ్ళు కూడా వచ్చి లోపల కంటే రాకుండా కొంచెం స్టేడియం బయట నుంచి చూస్తున్నారు. వాళ్ళు క్రికెట్ అంటే ముష్టివాళ్ళకు కూడా ఇష్టమే. వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ ఉంటున్నాయి తెలుసా మీకు? నేను హైదరాబాద్లో మన శారదాపీఠం అక్కడ ఉంది, అక్కడ ముషీరాబాద్లో సరస్వతీపీఠంలో ఉపన్యాసం చెబుతున్నాను. ఆ బయట ముష్టాడు సెల్ ఫోన్లో పెట్టుకుని మధ్యలో క్రికెట్ చూస్తూ, క్రికెట్ చూస్తున్నానండి గురుగారు ఒక 5 నిమిషాలు ఆగండి, ఆ తర్వాత వెదురుగాని దక్షిణ అన్నాడు. వాడు క్రికెట్ పూర్తయ్యేదాకా నేను దక్షిణ వేయడం ఆపాలట, నేను నిలబడి ఉండాలి అక్కడ, చేతులు కట్టుకుని వేయమంటావా అని అడిగితే, ఒక్క క్షణం అండి, అయ్యో ధోని సిక్సర్ కొట్టలేకపోయాడండి, అసలు మీరు వచ్చారు 5 రూపాయలు వేశారు అందుకే నాకు ఈ సిక్సర్ పోయింది, వేయండి 10 అన్నాడు నన్ను. ఆ 10 వేశాను. ఇంతలో మళ్ళీ నిజంగా ధోని అనువాడు కొట్టాట. అదే వరల్డ్ కప్ టైం కర్మ, అప్పుడు నేను అక్కడ ఉపన్యాసంలో ఉన్నాను, నిజంగా జరిగింది, ఇందులో ఏం అబద్ధం ఆడాలా. అప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా, గురువు గారు ఇందాక ఏమనుకున్నారు కానీ మీరు ఇలా వేశారండి, వాడు సిక్సర్ కొట్టాడండి, మన వాళ్ళు ఎగ్గారండి అని. వాడు ఏం చేశాడు తెలుసా, మీరేమనుకోకపోతే నేను రేపు పొద్దున మీకు 116 సన్మానం చేస్తానన్నాడు. నువ్వేదో ముష్టి ఎత్తుకుంటావు కదా అని 10 రూపాయలు వేస్తే నాకు సన్మానం ఎందుకురా అంటే, ఏమండయి నన్ను అంత తేలిగ్గా తీకండి అని 6 బ్యాంకు పాస్బుక్లు చూపించాడు వాడు. వాడి దగ్గర ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రకరకాల బ్యాంకు పాస్ పుస్తకాలు, ఒక్కొక్క దాంట్లో 100,000 లేక 5-10 లక్షలు ఉన్నాయి. చివరికి అనుకోకుండా వాడు చచ్చిపోయాడండి. చచ్చిపోయిన తర్వాత చూస్తే వాడు ఒక్కరోజు ఆ రూపాయి అనుభవించలేదు, కానీ వాడికి మొత్తం 1.25 కోటి పైన దాస్తే వాడికి 1.25 కోటి. కానీ వాడు ఎప్పుడు ఆ బయటే ఒక దరిద్రపు గోనిగొడ్డ మీదే పడుకునేవాడు. నాకు తర్వాత తెలిసిందనమాట, ఏదో పేదవాడు అనుకున్నాను నేను. ఆనాటికి నేనే పేదవాడిని వాడితో పోలిస్తే. 60 లక్షలు నాకు డిపాజిట్లు లేవు, ఎప్పుడీ లేవు, వాడుకున్నాయి. ముష్టివాళ్ళని ఎప్పుడు కూడా మనం చులకనగా చూడకూడదు, ఎప్పుడు కూడా. ఎందుకు చెప్తానంటే ఆ రోజుల్లో కూడా ఆ యుద్ధం చూడటానికి బయట అర్ధులు ఉన్నారట. ఈ భీముడు ఈ కానుకలన్నీ వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయాడు. తనేం పట్టుకెళ్ళలేదు, ఆయనకేం కావాలి, అందరికీ పంచి. అక్కడ ఎంత అందమైన మాట పడ్డాడో, అర్ధిజనంబులకు పంచి అని తెలుగులో అనువాదం కూడా తిక్కనగా రాశారు. అక్కడ ఉన్నటువంటి బిచ్చగాళ్ళకి పంచి వెళ్ళిపోయాట. ఆ తర్వాత ఇంక విరాటరాజు గారికి హుషారు వచ్చేసింది. యుధిష్ఠిరుణ్ణి పిలిచి, ఓ కంకుభట్టు, మన బాణసీయుడు వలలుడు చిక్కని చక్కని మల్లుల్ని పడగొట్టగలడు, ఎప్పుడు మల్లులతో యుద్ధం ఉంది, మనవాడితోటి ఒక ప్రత్యేక కార్యక్రమం పెడదాం అన్నట్టు. ఏమిటన్నాడు ధర్మరాజు గారు, ఓ రంగస్థలం సిద్ధం చేసి ఎత్తుగా ఉండాలి పైన రంగస్థలం, మధ్యలో లోతు ఉండాలి, అందులోకి మధ్యలో పులుల్ని సింహాలని ఏనుగుల్ని విడిచిపెట్టి మన వాడిని అక్కడికి వదులుదాం. ఏనుగులతో యుద్ధం ఎలా చేస్తాడో చూడాలని ఉంది అన్నట్ట. అంటే చివరికి ఇది ఒక హాస్యం అయిపోయింది అతనికి. అతనికి ఎప్పుడైనా కాలక్షేపం అవ్వకపోతే పులుల్ని ఏనుగుల్ని సింహాలని రంగస్థలం మధ్యలో క్రికెట్ స్టేడియంలో ఉంటుందన్నమాట అది మధ్యలోకి. కాకపోతే ఈ పులులు పైకి రావడానికి వీల్లేకుండా ఎత్తుగా ఉంటుంది ఆ మంచి, ఆ మధ్యలోకి బోనులో తీసుకొచ్చి వదిలేసేవారట. దాంతో భీముడు యుద్ధం చేయవలసి వచ్చేది. ఇంచుమించుగా ఆ రోజు నుంచి భీముడికి ఇది నిత్య కృత్యం అయిపోయింది. ఒక ఏనుగో ఒక సింహమో ఒక పులో వాడితో యుద్ధం చేయించేవాడు. అప్పుడు ఆ తర్వాత నెగ్గాక ఆనందపడేవాట. ఈ విధంగా శార్దూల సుండాలాదులతో పోరించి ఆనందించడం మొదలెట్టాడు. నా అదృష్టం సింహాలని ఒట్టి చేతులతో పారేసే వీరుడు నా కొలువులో దొరికాడు అనుకున్నట్ట. క్రమంగా 10 నెలల కాలం గడిచిందలా. అందులో ఇంచుమించుగా భీముడు 6 నెలల పాటు యుద్ధాలతోటే ఆనందపెట్టాడు రాజుగారిని. దశమాసంలో జైత్రయాత్రకి వెళ్ళినటువంటి కీచకుడు సింహబలుడు సుదేష్ణాదేవి సోదరుడు అక్కడికి అడుగుపెట్టాడు. విరాటరాజుగారు నిజానికి అంత గొప్ప బలవంతుడేం కాదు, ఆయన రాజ్యం అంతా ఆయన భావమరిది మీద ఆధారపడి ఉంది. ఆయన భార్య సుదేష్ణ, ఈ సుదేష్ణ తండ్రికి ఒక రథసారథి గారి యొక్క కూతురు భార్య. రథసారథిని సంస్కృతంలో సూతుడు అంటారు. సూతుడు అంటే రథమును నడిపేటటువంటి డ్రైవర్, చారియట్ అనమాట. అటువంటి ఆ రథసారథి గారి యొక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు ఒక సోతపుత్రికని. ఆ సోతపుత్రిక ద్వారా 106 పిల్లలు పుట్టారు. ఆ 106లో పెద్దవాడు ఈ పెద్ద కీచకుడు, మిగతా వాళ్ళందరినీ ఉపకీచకులు అనేవారట. వీళ్ళందరూ కూడా అక్కగారంటే చిన్నప్పటి నుంచి చాలా గౌరవంతో సుదేష్ణ పక్కనే ఉండేవారు వాళ్ళని. దానికి కజిన్స్ అయినప్పటికీ కూడా, తల్లులు వేరైనప్పటికీ కూడా ఏదో అనుబంధం ఉంది. అందుకని అక్కని చాలా ప్రేమగా చూసేవాడు. పెళ్ళవగానే అక్కతో పాటు విరాటరాజు గారి దగ్గరకు వచ్చేసాడు వాడు. విరాటరాజు గారికి ఎంతో సేవ చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ జయించాడు. వాడు మహాపరాక్రమవంతుడు, వాడికి సింహబలుడు అని పేరు. ఒక్కసారి 100 సింహములతో పోరాడతాడు వాడు, అంతటి వీరుడు. అందుకని వాడికి సింహబలుడు అని పేరు. వాడికి ఈ మత్స్యరాజు గారి సరిహద్దుల్లో సుశర్మ అని పేరు కలిగినటువంటి ఒక రాజుతో వైరం ఉండేది. త్రిగర్త దేశం, ఇటు మత్స్యరాజ్యం, ఈ రెండు బోర్డర్స్. మత్స్యరాజు గారి యొక్క ఊళ్ళు ఈ త్రిగర్త రాజు గారి ఊళ్ళు పక్క పక్కన ఉండేవి. ఆ త్రిగర్తరాజు సుశర్మ అన్నవాడు పరమ మూర్ఖుడు. చెప్పాగా మనకి అరణ్యపురంలో కూడా వస్తుంది, వాళ్ళంతా రాక్షసులు అని చెప్పాడు. ఎక్కడ దుర్యోధనుడికి, మరొక రాక్షసుడు. ఆ రాక్షస వీరులు చీటికి వాటికి విరాటరాజు గారి మీద పడి ఆ ఊళ్ళన్నీ దోచుకుపోయేవారట. ఆ సమయంలో విరాటరాజు గారికి పెళ్ళయి ఈ సింహబలుడు ఇక్కడికి వచ్చాడు. వీడు రావడంతో వ్యవస్థ అంతా మారిపోయింది, వాడికి అవస్థ పట్టుకుంది. ఈయన వెళ్లి ఆ సంసప్తకుల్ని, సుశర్మని తుక్కు కింద ఓడించేసేవాడు. కేకయ్య రాజు గారు, సాల్వరాజు వీళ్లంతా తనకి తోడుగా ఈ సంసప్తకుల్ని ఓడించి అఖండ సామ్రాజ్య స్థాపన చేశాడు సింహబలుడు. అందువల్ల సింహబలుడిది పరాక్రమం, విరాటరాజు గారిది వినోదం. దానివల్ల ఏమైపోయింది, రాజుగారు ఊరికే నామకే వస్తే రబ్బర్ స్టాంప్ అనమాట. ఆయన మనకి ఇదివరకు 10 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్ చేయాల, అలాగే ఇలా కూర్చోవడం ఏంటే పాప విరాటరాజు గారు. అంత పెత్తనమంతా మాత్రం మన సింహబలుడిది అనమాట. ఇంకా ఈ సింహబలుడు విజృంభించి అన్నగారిని అలా కూర్చోబెట్టి ఏదో ఎంత కూడు విదిలిస్తూ ఉండేవాడు. మిగతా కార్యక్రమం అంతా ఈయన చూసేవాడు. ఈ మధ్యకాలంలో వాడు ఈ సంసప్తకులు మొదలైనటువంటి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాడు అనమాట. ఆ యుద్ధానికి వెళ్లి జైత్రయాత్ర చేసి రకరకాల కానుకలు పుచ్చుకుని ముందు తన అక్కగారికి నమస్కారం చేసి ఆవిడికి కానుకలు ఇద్దామని సుదేష్ణ యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్లి అక్కగారికి దండం పెట్టాడో లేదో అక్కగారికి సేవ చేస్తున్న సైరంధ్రి కనపడిందిట. వాడికి మతి పోయింది. మానవ స్త్రీలలో ఇటువంటి సుందరీమణులు ఉంటారా, ఎవరీమే. ఇంతకు పూర్వం నేను జైత్రయాత్రకి వెడుతున్నప్పుడు అంతఃపురంలో ఈ కాంతని నేను చూడలేదే, ఎవరీవిడ అనుకున్నాడు. అంటే వాడు 10 నెలలుగా దండయాత్రలో ఉన్నాడు. ఈ 10 నెలలుగా అంతఃపురంలో ఏం జరుగుతుందో వాడికి తెలియదు. ఈ పాండవులు రావడం కానీ, ద్రౌపది అక్కడికి సైరంధ్రి వేషంలో రావడం కానీ వాడికి తెలియదుగా. అందుకని హఠాత్తుగా చూసి నిశ్చేష్టుడైపోయాడు వాడు. ద్రౌపదీ రూపమను ఉరి తగిలి తన్నదు హృదయమను మృగమత్తది నుదిలగొన్నుచు కాముడను బల్లిదపు వేట కాని బారి బడుటకెంతయునా సింహ బలుడు తలరి. ద్రౌపదీదేవి యొక్క రూపం ఉరితాడైపోయింది వాడికి, ఒక వల అయిపోయింది. వీడి హృదయం మృగం అయిపోయిందట. కీచకుడి హృదయం ఒక జింక, ఈ జింక ఉరికి ఇరుక్కుపోయింది, వల్లో పడింది. ఏ వల్లో పడింది, ద్రౌపది యొక్క రూపం అనేటటువంటి వల్లో పడింది. ఇప్పుడు ఎంత గొప్ప అద్భుతమైన అలంకారమో తెలుసా, మన హృదయాన్ని దేనికైనా చిక్కితే మృగంతో పోల్చేవారు. ప్రస్తుతం కీచకుడంతటి వీరుడి యొక్క హృదయం ఒక చిన్న జింక అయిపోయింది. ఈ జింక ఒక వలలో ఇరుక్కుంది. ఆ వల ఏమిటి, ద్రౌపది యొక్క సౌందర్యం. ఈ సౌందర్యం అనే వలలో ఇరుక్కుపోయిన ఈ సింహబలుడు అనేవాడి హృదయం మీద ఓ వేటగాడు బాణం వేశాట. ఆ వేటగాడు ఎవడో తెలుసా, మన్మధుడు. మన్మధుడు 5 బాణాలు వేశాట. మన్మధుడనే వేటగాడు వేసిన బాణములకి వీడి హృదయం అనేటటువంటి జంక, ద్రౌపదీ సౌందర్యం అనేటటువంటి వలలో ఇరుక్కుపోయింది. ఇక అందులోంచి బయటికి రావట్లా. ఆ వలలో పడిన వాడైనా బయటకు వస్తాడేమో, కానీ ఈ వలలో పడిన వాడు విలవిలలాడమే తప్ప, ఇక గిలగిల కొట్టుకోవడమే తప్ప బయటికి రాలేడు. వీడు నిశ్చేష్టుడైపోయి తనలో అనుకున్నట్ట, ఎందును నిట్టి రూపు నరులెవ్వరు కాంచిరే, నాక కాదు సంక్రందన సూతికింతగిలి కన్గొన్న జాలదే దీన ఇందిరానందను ఆజ్ఞయేచి భువనం బుల ప్రభదే ఇత్తలోదరి చందగ కాన్పు కాదే ఫలసిద్ధి పురాతన పుణ్యవృద్ధికి. ఈ ప్రపంచంలో ఏ నరుడైనా ఇటువంటి అందగత్తెను చూసి ఉంటాడా, చూసి ఉండడు. ఆ భాగ్యం నాకే దక్కింది. అసలు ఇటువంటి సుందరీమణిని బ్రహ్మదేవుడు ఇంకొక్కదాన్ని సృష్టించి ఉండడు. దీని ఒక్కదాన్నే ఇంత అందగత్తెగా సృష్టించాడు. ఓ బ్రహ్మదేవ, నీకు ఎంత పక్షపాతం, అరుదుగా అప్పుడప్పుడు ఇలాంటి అందగత్తెలు సృష్టించి వాళ్ళని ఇంకెవరికీ దక్కకుండా ఎవరికో అంటగడతావా? ఏం లోకంలో ఇలాంటి అందగత్తెలు ఇంకో 100 మంది ఉంటే ఎంతమంది బాగుపడతారు? నీకెంత పక్షపాతమా? ఈమెను మాత్రమే ఇంత అందగత్తిగా సృష్టిస్తావా? నాకే కాదు, సాక్షాత్తు ఇంద్రుడి కొడుకైన జయంతుడు అంత అందగాడు కూడా, స్వర్గంలో ఉండే అప్సరసలతో తిరిగేవాడు కూడా ఈమెను చూచి ఉంటే తనను తాను మరిచిపోయి స్వర్గం విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఈమె వెంటపడి సుందరి సుందరి అని ఏడవకుండా ఉంటాడా? ఆహా, ఇటువంటి స్త్రీ వరించి ఉంటేనా లక్ష్మీదేవి పుత్రుడు నా మనస్సులో ఇంకా ఎక్కువ సందడి పెడతాడు, అనగా మన్మధుడు నన్ను హాయిగా ఏలుకుంటాడు. ఈమె నా భార్య అయితే, ఈమె నా భార్య కాకపోతే ఆ మన్మథ బాణాలకి నేను శరీరం విడిచిపెట్టనా? ఈ తలోదరిని, ఈ సుందరీమణిని దగ్గరికి తీసుకుని భార్యగా పొందినవాడు ఎంత అదృష్టవంతుడు! ఎన్ని జన్మలలో పుణ్యం చేస్తే ఇటువంటి సుందరీమణి భార్య అవుతుంది అని పరిపరి విధాలుగా తలుచుకున్నాడు. ఆ సమయంలో ద్రౌపది చూసింది, ఈ దౌర్భాగ్యుడు ఎవడరా కొత్తగా వచ్చాడు, వచ్చినవాడు వెకిలిగా చూస్తాడు, ఇలా నారికి బయట పెడతాట అంటాట ముక్కు, చెవులిల్లా అనుకుంటాడు, కళ్ళులా వెకిలింతగా పైకి ఎక్కించి చూస్తాడు, అంటే కళ్ళులా బాగా వెప్పచేసి ఒక ముక్కలో చెప్పాలంటే రెప్పపాటు మర్చిపోయాడు. కళ్ళు అనిమిషత్వం పొందాయి. అనిమిషులు అని దేవతలకి పేరు. ఎందుకు వాళ్ళగా పేరు వచ్చింది? రెప్పపాటు ఉండదు గనక. మనం అంటే చిటికి మటికి కంటి మీద అలా రెప్పేస్తాం, దేవతలు అలా రెప్పపాటు లేకుండా ఉంటారు. అందుకని దేవతలను ఏమంటారు? అనిమిషులు. రెప్పపాటు లేకుండా అలా ఉండువారు. ప్రస్తుతం వీడు అనిమిషుడైపోయాడు, అంటే రెప్పపాటు కూడా లేకుండా ఆ సౌందర్యాన్ని తాగేస్తున్నట్టు చూస్తున్నట్ట. అలా చూస్తూ ఉంటే ఆవిడికి భయం కలిగింది, ఈ దౌర్భాగ్యుడు నన్ను తినేసేటట్టు చూస్తున్నాడు, వీడెక్కడి నుంచి వచ్చాడు, పైగా అక్క అంటూ ఆవిడ దగ్గరకు వచ్చాడు, బహుశా ఈ రాణిగారికి తమ్ముడవుతాడేమో అని, దేవుడా నా భర్తలకి దూరంగా ఉన్నాను, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఒకవేళ వాళ్ళ దగ్గరున్నా రక్షించడానికి బయటికి రాలేని దుస్థితిలో వాళ్ళున్నారు, వాళ్ళు బయటపడలేరు, వీడు చూస్తే నా వెంటపడి నన్ను బయటికి ఇడ్చేటట్టున్నాడు అని కంగారు పడింది. ఆ కంగారులో ఆవిడికి చెమట పుట్టింది. చెమట పుడితే వీడేమనుకుంటున్నాడు? ఓహో, ఈవిడ కూడా నన్ను చూచి, నా రూపాన్ని చూచి మురిసిపోయింది, ప్రేమలో పడింది. ఆడవాళ్ళకి ప్రేమ పుడితే చెమట పుడుతుందిట, బహుశా ఇది మన్మథ వికారం, ఆ వికారం వల్ల చెమట పుట్టిందని వీడు అనుకున్నాడు. ఈ మూర్ఖుడు ఆ చెమటని అది మన్మథ వికారం అనుకున్నాడు. ఆవిడేమో కంగారు పడుతూ చెమట పట్టించుకుంటోంది. ఆవిడ పొల్లతుక కాంతి ఇంత పొలివోవగనీకెసలారతార నిశ్చలత కడంగి క్రోలి కొన్న జాలుట కీచక ముఖ్యు లోచనంబులు నయనం ప్రధానమను పూర్వవచ స్థితి తప్పకుండగా ఎల్లమివహించే తక్కువల ఇంద్రియ వర్గము ధిక్కరించుచు. ఆవిడ శరీరం పరమ సౌందర్యంతో ఉంటుంది, గొప్ప కాంతి. ఆ కాంతిని, ఆ సౌందర్యాన్ని తారా, తారా అనే శబ్దానికి కన్ను అని అర్థం అనుకోండి, గుర్తుపెట్టుకోండి. తారా అనే శబ్దం తారం అనే నపుంసక శబ్దం, ఆ శబ్దానికి అర్థం కన్ను అని అర్థం. అతని కన్ను నిశ్చలత్వం పొందింది, అంటే ఇక రెప్పపాటు లేదు, అలా బిగుసుకుపోయి చూశాడు. పదే పదే ఆ కళ్ళతో ఆవిడ అందాన్ని త్రాగడం మొదలుపెట్టాడు. ఎవరైనా అమృతాన్ని నోటితో తాగుతారు, ఆ సౌందర్య అమృతాన్ని కళ్ళతో తాగేస్తున్నాడు. అప్పుడు చూచేవాళ్ళకి ఎలా ఉందో తెలుసా? వాడి కళ్ళను చూచిన వాళ్ళకి నయనం ప్రధానం సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని పూర్వవాక్యం ఒకటి ఉన్నది, పెద్దలు చెప్పారు. ఇంద్రియములలో కళ్ళు చాలా ముఖ్యమైనవి, కన్ను చాలా ముఖ్యమైనది, కన్ను లేకపోతే ఇంకేముంది అనే మాట ఇప్పుడు ధర్మప్రకారం చేసింది. అంటే ఆ వాక్యాన్ని సత్యం చేసినట్టుందిటి వాడి కన్ను. వాడు అలా కన్ను అప్పగించి చూస్తున్నాడుగా, చూసేవాడికి నిజమేనా మన పెద్దలు చెప్పనే చెప్పారు సర్వేంద్రియాణం అతని నయనం ప్రధానం, అందుకే వీడు కన్ను తప్ప మరో ఇంద్రియాల తోలికెళ్లకుండా అలా గుడ్లు అప్పగించి చూస్తున్నాడు. సందేహం లేదు, ఇంద్రియాలలో కన్నే గొప్పది అన్నట్టుగా వాడు ప్రవర్తిస్తున్నాడు. తక్కిన ఇంద్రియ వర్గాన్ని వాడి కన్ను ధిక్కరించిందన్నమాట. ఓ పక్కన అక్కగారు, మరో పక్కన పరిజనం, వాడు చూస్తున్న వీడు వల్లో పడ్డాడు, ఈ ద్రౌపది యొక్క సౌందర్య వ్యామోహంలో పడ్డాడు అని అందరికి అర్థమైపోతుంది. ఎందుకని వాడు అలా చూస్తున్నాడు గనక. ఎవరైనా మన ఎదురుగుండా ఉన్న వాళ్ళని తల తిప్పకుండా అలాగే చూస్తూ కూర్చుంటే ఆ మాత్రం పక్కవాడికి అర్థం కదా. అందుకని అందరికీ అర్థమయ్యి ఇదెక్కడ గొడవరా బాబు, ఈవిడు చూస్తే పరమపతివ్రతనంది, వీడేమో ఆవిడ మీద మనస్సు పడ్డాడు. మనస్సు పడిన వాడు లోపల దాచుకోకుండా అందరు ఎదురుగుండా నోరలా వెళ్లబెట్టి కన్నులా పెట్టి తెగ చూస్తున్నాడు. ఇప్పుడు ఎంతంట వస్తుందో అని అందరూ అనుకుంటున్నా, వాడవేం పట్టించుకోకుండా అంతకంతకీ హృదయం తత్తరపోటు చెందుతూ ఉండగా సుదేష్ణ దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్క అన్నాడు. ఎవరక్కడ? వీడికి బంగారపు పీఠం వెయ్యండి అంది ఆవిడ. కాంచన పీఠం వేస్తే కాంచన పీఠం నాకు దక్కోయ్ అని వెళ్ళిపోయి ఆవిడ కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నట్ట. ఆవిడేమో కుర్చీలో కూర్చుంది, వీడు కుర్చీలో కూర్చోకుండా కింద కూర్చుని ఆవిడ మోకాళ్ళ మీద రెండు చేతులు పెట్టి దీనంగా ఆవిడకేసి ఇలా చూడటం మొదలెట్టాట. తన హుందాతను మర్చిపోయాడు. అంటే వాళ్ళ అక్క దగ్గర ఎలాగో చనువు ఉంది, అక్క దగ్గర కింద కూర్చోవడం వాడికి అలవాటు ఉంది, కానీ ఇప్పుడు కేవలం ఆవిడ కాళ్ళ దగ్గర ఎందుకు కూర్చున్నాడంటే ఇదిగో ఈవిడ గురించి తెలుసుకోవడానికి. అందుకని పీటని పక్కకి తోసేసి ఎవరు వచ్చినా ఆగండి కాసేపు మా అక్కతో మాట్లాడాలి అని తోసి ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుని దీనముగా అక్క నాకు ఒక సత్యం చెప్పవా అన్నట్ట. ఈవిడికి అప్పటికే అర్థమైపోయింది, వీడి చూపులు వీడి వెకిలి వేషాలు ఇవన్నీ చూసి అన్నీ అర్థమైనా సరే అవన్నీ పక్కకి తోయడానికి, వీడు ఏమడుగుతాడో తెలుసు కనుక దానికి సమాధానం ఇవ్వకుండా మాట మార్చడానికి ఆవిడేముందో తెలుసా, తమ్ముడు తక్కిన విషయాలు పక్కన పెట్టు, నీ దిగ్విజయ యాత్ర ఎలా సాగింది, శత్రువుల్ని జయించావా, కానుకలు తెచ్చావా, నువ్వు వస్తావని నీకోసం మంచి రకరకాల మాంసం కూరలు తయారు చేశానంది ఆవిడ. మాంసం కూరలు ఎక్కడికి ఎడతాయి, దిగ్విజయం ఎక్కడికి ఎడుతుంది, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు విజయం తప్ప అపజయం లేదు, అది పక్కన పెట్టు. ఎవరి సౌందర్యమణి ఇవ్వ సుమతి ఏ పొల్లతుల్లకి విధమున్న చెల్లువు కల్లదే ఎన్నంటును. ఈ భూలోకంలో ఎవరికైనా ఇటువంటి సౌందర్యం ఉంటుందా, ఉండదు ఉండదు ఈవిడ ఎవరు అని అడిగితే మాట మార్చి, తమ్ముడు ఎవరో దాసీవాళ్ళు, దాసీవాళ్ళ గురించి నాకేం తెలుస్తుంది, ఈ మధ్యనే మన దగ్గర ఉద్యోగానికి జరిగింది, దాన్ని పక్కన పెట్టే, అవును మీ నీ భార్యలు ఎలా ఉన్నారు, నీ వేశ్యలు ఎలా ఉన్నారు అన్నది. మళ్ళీ ఇంత అతని సోదరి వీడికి రహస్యము చెప్పకుండా మాట మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వీడు అక్కగారి యొక్క మాటలు పెడచెవిని పెట్టి, అక్కగారు చెప్పట్లేదు అర్థమైపోయిందిగా, అందుకని ఆవిడ ఉండవా ఎంతసేపు నా పెళ్ళాలును నా భోగం వాళ్ళు గురించి అడుగుతావు, ఆవేశాలు ఎక్కడికి పోతారు, ముందు నాకు ఆవేశం పట్టుకుంది వెళ్ళని అని అక్కగారిని కూడా ఇప్పుడు పక్కకి తోసి ద్రౌపది దగ్గరికి వెళ్ళాడు. సుందరీమణి నీవెవ్వరి పుత్రికవి, నీ భర్త ఎవరు, నీ పేరేమిటి, నిజం చెప్పు అని పరిపరి విధాలుగా చేతులు చేతులు వేసుకుంటాడు కాసేపు, చేతులు నలుపుతాడు కొంతసేపు, గుడ్లను అప్పగిస్తాడు కాసేపు, చెవులు పట్టుకు లాక్కుంటాడు కాసేపు, కిరీటం సర్దుకుంటాడు, గొలుసులు సర్దుకుంటాడు, పులుసులు సర్దుకుంటాడు. ఈ విధంగా కొత్తగా ప్రేమలో పడినటువంటి కుర్రవాళ్ళు ఎన్ని వెకిలి చేష్టలు చేస్తారో అన్నీ చేశాడు. కోరవేసం దిద్దుకుంటాడు, కనుబొమ్మలు ఇలా దువ్వుకుంటాడు, జుట్టు మంచి గిరజాల జుట్టు వెనక్కి తోసుకుంటాడు. అదన్నీ చూచి ఈ దౌర్భాగ్యుడు పరమ వికారములు ప్రదర్శిస్తున్నాడని అర్థమైపోయిన ఆవిడేముందో తెలుసా, ఓయి రాజుగారి బావమరిది ఓ రాజశ్యాలక, నాయున్న బాముదలపవ ఈ యొడలు ఈ చీర ఇట్టి ఏవపు చందంబు ఓయన్న మదన వికృతి చేయుననుట ఎంతయును నిషిద్ధము కాదే. నా పుట్టుకేమిటో నీకు తెలుసా, నా శరీరం ఏమిటో నీకు తెలియదు, నేను కట్టుకున్న చీర మాసిపోయిన చీర, నా పుట్టుక దాసీ పుట్టుక, నేను ఒక దాసీ ఇంట్లో పుట్టాను, ఓ దాసస్త్రీ యొక్క కూతుర్ని, ఇక చెమటతో కంపు కొడుతున్న శరీరం నాది, ఇటువంటి ఈ మాసిపోయిన చీర, ఈ మాసిపోయిన శరీరం అందులోనూ ఎక్కడో ఒక నీచ స్త్రీని, నీచ వంశంలో పుట్టిందాన్ని, పనులు చేసుకు బతికేదాన్ని, అటువంటి నన్ను ప్రేమించడం ఏమిటి, నా శరీరం నీకు ఆనందం కలిగించడం ఏమిటి, ఎంత అందగత్తేవి ఎంత అందగత్తేవి నా వెంట పడతావు, నా అందం కూడా ఒక అందమైన నా బొంద అంది ఆవిడ. నీ బొంద ఎంత అందంగా ఉందో నాకు తెలుసు అన్నాడు వీడు. బొంద అనే శబ్దం బొంది అంటే శరీరం అని అర్థం అనమాట. సుందరి నీకు తెలియదు గాని చక్కనమ్మ చిక్కినా అందం అంటారు, అలాగే పరమసుందరీమణులు ఏ దౌర్భాగ్యపు చీర కట్టుకున్నా ఆ చీరకు అందం వస్తుంది. చీరల్ని చూచి లేకపోతే చేసే పనులని బట్టి ఒక వ్యక్తి యొక్క సౌందర్యాన్ని జాతిని అంచనా వేయలేం. నాకు తెలుసు నీవు ఎంత గొప్పదానివో, నీవు దుర్జాతిగామికి నీవ సాక్షి, పరసతీ సంగమున వచ్చు పాపమునకు నోరుతును గాని సైర్యంపనోప పచ్చ విలుతు తూపుల తాకున కలరుబోడి. ఓ సుందరి, ఓ పువ్వు వంటి మెత్తనైన శరీరము కలిగిన సైరంధరి, నువ్వు నీచ స్త్రీవి కాదని, పనివాళ్ల అమ్మాయివి కాదని నాకు తెలుసు, దానికి నువ్వే సాక్షి. వాడికి అర్థమైపోయింది, ఎవరో తెలియకపోయినా, ద్రౌపది అని తెలియకపోయినా, నువ్వు మాత్రం ఏదో పని చేసుకునే వాళ్ళ వంశంలో పుట్టలేదు అనడానికి నీ శరీరం, నీ మనస్సు, నా మనస్సు సాక్షి. ఏమైపోయినా పర్వాలా, పరసతీ సంగమం వల్ల, పరస్త్రీ వ్యామోహం వల్ల ఏ పాపం వచ్చినా ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, పాపానికి ప్రాయశ్చిత్తం యజ్ఞాల ద్వారా చేయించుకుంటాను, దానాలు చేసి పోగొట్టుకుంటాను, కానీ ఈ కోరికని మాత్రం నేను ఆపుకోలేను. ఎందుకంటే మన్మధుడు నిన్ను చూడగానే నా మీద 5 బాణాలు ఒకేసారి వేసేశాడు. ఏదో 1 బాణం వేయడం కాదు, అరవిందం, అశోకం, సోతం, నవమల్లిక, నీలోత్పలం అని 5 బాణాలు మన్మథ బాణాలు. 5 బాణాలు ఒక్కొమ్మడి నా మీద వేశాడు. ఈ మన్మథ బాణాలని అంటే ఈ వికారాన్ని, ఈ కామాన్ని నేను తట్టుకోలేను. నువ్వు నీచ స్త్రీవి కాదని నాకు తెలుసు, అయినా పర్వాలేదు, నన్ను పట్టుకున్నాక నీచ స్త్రీ కూడా రాజస్త్రీ అయిపోతుంది. ఏమంటామనగానే, వీడు నీచాత్ముడు, ఈ నీచుణ్ణి నేను కొంచెం బెదిరించి చూడాలి. బెదిరింపులకి తప్ప మెల్లగా చెబితే లొంగడు అనిపించింది ఈవిడికి. ఈవిడికి ఒళ్ళు మండింది. ఇక కొంతమంది ఉంటారు వాళ్ళు మెల్లగా చెబితే వినరు. నేను బాబోయే నీచ స్త్రీని, నాదేదో పనివాళ్ల వంశం, ఇలా ఏవో కొన్ని కబుర్లు చెప్పి తప్పించుకోవడానికి ఆవిడ ప్రయత్నించింది. కానీ వాడేమో లొంగడంలా, అందుకని ఆ దగ్గరికి రాకు అని పళ్ళు పటపట కొరుగుతూ ఏమన్నది,
దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురద్ గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్ గేర్వాణాకృతులేవురిప్పుడు నిన్ను దోర్లీలన్ వ్యసంగిట్టి గంధర్వుల్ మానము ప్రాణముంగొనుట తథ్యం వెమ్మెయిల్ కీచక.
ఇలాంటి అపూర్వమైన పద్యాలు రాయడంలో మహానుభావుడు మన కవిత్రయంలో 2వ వాడైన కవి బ్రహ్మ తిక్కన గారు ఆరితేరిన వాడు. ఆయన మీకు ముందే చెప్పారుగా, ఈ గుంటూరు వాడు. ఆ తర్వాత నెల్లూరు రాజు గారి దగ్గర ఉద్యోగానికి వెళ్ళాడు ఆయన. గుంటూరు విభుడు కొమ్మనామాచ్యుల దగ్గర ఆయన సంతానం. అటువంటి మహానుభావుడు ఎంత అద్భుతంగా రాశాడు ఇక్కడ, ఓరి మూర్ఖుడా, నా భర్తలు ఒకళ్ళిద్దరు కాదు 5 గురు, వాళ్ళు గంధర్వులు. నా పూర్వజన్మ సుకృతం వల్ల 5 గురు గంధర్వులు నాకు భర్తలయ్యారు. నేను నీచ స్త్రీనైనా వాళ్ళు నాకు దేవతల్లా దొరికారు. ఆ 5 గురు ఎటువంటి వాళ్ళో తెలుసా, వాళ్లతో యుద్ధం ఎవరూ చేయలేరు, వారి పరాక్రమాన్ని ఎవరూ ఆపలేరు. దుర్వార అంటే వారింపశక్యం కాని, సాధారణంగా ఎవడన్నా యుద్ధం చేస్తే ఆ యుద్ధాన్ని ఆపడానికి ఇంకోటి ఎవడో ఒకడు ఉంటాడు, కానీ వాళ్ళలా కాదట. ఆపడానికి శక్యము కాని ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అటువంటి ప్రతాపము కలిగిన వాళ్ళు, ఆ ప్రతాపం అనేటటువంటి రసముతో సాటిలేని మేటివీరులైన గంధర్వులు 5 గురు నా భర్తలు. వాళ్ళు నువ్వు నా వెంటపడి అల్లరి చేస్తున్నావని, ప్రేమించమని ఏడిపిస్తున్నావని ఈ విషయం తెలుసుకున్నారంటే, అంటే నువ్వు నన్ను పీకుతున్న విషయం, పీడిస్తున్న విషయం తెలుసుకున్నారంటే ముందుగా నీ మీద పడతారు, నిన్ను చావగొడతారు. ముందు నీ గౌరవం పోతుంది, దానివల్ల ముందు మానం గౌరవం పోతుంది, ఆ తర్వాత ప్రాణమూ గొనుదురు, నీ ప్రాణం కూడా తీస్తారు. ముందు పరువు పోతుంది, ఆ తర్వాత ప్రాణము పోతుంది. మా భర్తల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన వీపు మీద దరువు వేస్తే నీ పరువు, నీ శరీరం అన్ని పోతాయి, తర్వాత నీ ఇష్టం. తథ్యం బెమ్మెయ్యిందంది ఆవిడ, ఏమైనా నువ్వు నీ చావు తప్పదు. నువ్వు గనక ఇప్పటికైనా మించిపోయింది లేదు, మారు మాట్లాడక వెనక్కి పోతే పో. ఇలాంటి వెకిలి వేషాలు వేయక, పరస్త్రీ జోలికి వెళ్ళక, పతివ్రతలని పీడించడం మానక, ఇంకా నన్ను ఏడిపించావంటే నా భర్తల వల్ల నీకు ముందు పరువు పోతుంది, ఆ తర్వాత ప్రాణం పోతుంది, ఇది తప్పదు అనగానే వాడు పకవకానవ్వాడు. సుందరి, నీకు బహుశా నా గురించి తెలియదు, నేనెవరినో తెలుసినా, ఒక్కసారి 100 సింహములను కాళ్లు పుచ్చుకుని పైకి ఎగరేసి సింహం మీద సింహాన్ని విసిరి వాటితో కొట్టాడుకునే సింహబలుణ్ణి, కీచక నామధేయుణ్ణి నేను. నేను అరిస్తే 100 వెదురు బొంగులు పటపట కొట్టుకున్న శబ్దం వస్తుంది, అందుకని నన్ను కీచక అంటారు. వాడు అరిస్తే అలా ఉండేదట, వెదురు బొంగుల్లో పెద్ద పెద్ద వెదురు బొంగులు ఉంటాయన్నమాట, ఆ బొంగు వెదుళ్ళు గాలికి కీచుబాచుమని శబ్దం చేస్తాయి, అటువంటి శబ్దం వస్తుంది కనుక వాడిని కీచకుడు అన్నారు. కీచక అంటే వెదురు అని అర్థం, వెదురులో కూడా బొంగు వెదురు అనమాట, బాగా లావుగా ఉంటాయి చూసారా అటువంటి వెదుళ్ళు. నా కంఠస్వరానికే శత్రువులు నశిస్తారు. నీకు తెలియదేమో, త్రిగర్త దేశాధీశుల్ని నేను మూడు చెరువులు నీళ్లు తాగించి ముప్పు తెప్పలు పెట్టిన వాణ్ణి. ఈ విరాటరాజు గారు అనేటటువంటి వాణ్ణి దిష్టి బొమ్మల సింహాసనం మీద కూర్చోబెట్టి ఈ రాజ్యం ఏలుతున్నవాణ్ణి నేను. అతడికి రాజనే వంకతో ఇంత కూడు నిడుదు అంటాడు తిక్కన గారు. ఇక్కడ ఇంత అన్నం బారేస్తున్నారు వాడికి, అంత అహంకారం వీడికి. కాబట్టి ఈ ప్రపంచంలో నన్ను ఎదిరించేవాడు ఒక్కడు లేడు. నిశ్చింతగా నువ్వు నీ భర్తల గురించి నువ్వు బహుశా బయటపడుతున్నావేమో నా అనుమానం. నా అనుమానం ఏమిటంటే నువ్వు నన్ను వరించకపోవడానికి నీ భర్తలే కారణమై ఉంటారు. బహుశా నేను ఈ కీచకుండి వరిస్తే నా భర్తలు నన్ను తంతారేమో, వాణ్ణి చంపుతారేమో అనే భయం నీలో ఉండి నీ మనస్సులో నా మీద ప్రేమ ఉన్నప్పటికీ ఆ ప్రేమని చంపుకుంటున్నావు. అవునా? ఆ భయం నీకు అక్కర్లా. నీ భర్తల్ని పిండి పిండి చేసేస్తాను, అప్పడం పిండిలో నొక్కేస్తాను. జాగ్రత్త, నీకేం భయం అక్కర్లా. అందువల్ల నువ్వు భర్తల మీద భయం విడిచిపెట్టి నన్ను వరించు. నీకు ఈ దాస్యం నుంచి విముక్తి కలుగుతుంది. ఏమిటి అంతఃపురాల్లో కూర్చుని గంధమరగ తీసుకునే కర్మ నీకేమిటి? గంధమరగ తీసి దాసదాసి జనం నీకు పోస్తారు. నాతో పాటు హాయిగా రథాలు ఎక్కువ, ఏనుగులు ఎక్కువ, సింహాసనాన్ని అలంకరించు అనగానే ద్రౌపది వెళ్ళి ఏముందో తెలుసా? చన్ను చన్నదన్ని చూడక అందని మ్రాకుల పండ్లు కోయదలచుట హితమే, మును చెడిన రావణాదుల విని ఎరుగవే ఎన్నడును వివేక విహీన. ఓరి వివేకం లేనివాడా అంటే ఓరి మూర్ఖుడా, చిన్న సత్యం తెలియక ఏడుస్తున్నావు. ఒక పని చేసే ముందు ఈ పని చెయ్యవచ్చా చెయ్యకూడదా అని బాగా ఆలోచించాలి. అలా ఆలోచించకుండా పనిలోకి అడుగు పెట్టినవాడు నశించిపోతాడు. ఇప్పుడు నేను ఎవరినో తెలుసా? అందని మ్రాని పండు నేను. ఇది అద్భుతమైన మాట అండి. అందని పళ్ళకి అర్రు చాచడం అనే సామెత ఉంది సార్. అర్రు అంటే మెడ, పండేమో ఎక్కడో ఉందిట, ఆ పండు అందదు. అప్పుడు వీడు మెడ చాస్తే ఏమిటి ఉపయోగం? మెడ సాధారణంగా ఈ సామెత మన కోసం కాదు కానీ జంతువుల కోసం పెట్టారు. జంతువులు ఎప్పుడు ఏం చేస్తాయి? ఒక ఆవు ఉంది, ఈ మెడ ఎలా చాస్తుంది. ఆ మెడ చాచినా పండు అందదు. అందని పండుకి అర్రు చాచుట అది తెలియదు చాలా మందికి. అర్రు అంటే మెడ, ఈ మెడ ఎలా చాచడం అనమాట. అందని పళ్ళకి అర్రు చాచడం, అందని మురాకులు అవి ఎక్కలేరు, అయినా ఎక్కడానికి ప్రయత్నించి పళ్ళు కొయ్యాలనుకోవడం, ఇది అజ్ఞానం. నేను నీకు ఎప్పటికీ అందనటువంటి ఎత్తైన చెట్టు మీద ఉన్న, ఎత్తైన కొమ్మ మీద ఉన్న పండుని నువ్వు నన్ను అందుకోలేవు. కాబట్టి ఈ ప్రయత్నం విరమించు. ఇక ఈవిడ గొప్ప ఉదాహరణ కూడా చెప్పింది, మును చెడిన రావణాదుల విని ఎరుగవే ఎన్నడు నువ్వు వివేక విహీన. ఎంతో పూర్వం చెడిపోయిన రావణాసురుడు మొదలైన వాళ్ళని గుర్తుకు తెచ్చుకో. రావణుడు సీతామాతని పట్టుకుపోయి భ్రష్టుడైపోయాడు. అలాగే నువ్వు కూడా చస్తావు అనగానే వాడు పకపకానవి, ఈ కథలు నాకు తెలియనివి కావు అని కొంచెం చిన్నబోయాడు. గట్టిగా తిట్టింది కదా మరి. రావణాసురుడు మొదలైన వాళ్లతో పోల్చడంతో సుదేష్ణ దగ్గరికి వెళ్ళాడు. అక్క నాకు చావాలనుంది, నన్ను చావమంటావా బ్రతికిస్తావా? నేను బ్రతకడం చావడం నీ చేతిలో ఉంది అనగానే ఆవిడ, ఏమిటి నాయన అంత మాట అన్నావు అంది. ఆ సుందరీమణి మీద నా మనస్సు సంపూర్ణంగా లగ్నమైపోయింది. ఆమె దొరకకపోతే మన్మథ వికారంతో చచ్చిపోతాను, కామం వల్ల చచ్చిపోతాను. నువ్వేమో ఆ విషయం పట్టించుకోకుండా దిగ్విజయయాత్ర ఎలా ఉంది అని అడుగుతావు. నాకెందుకు ఆ దిగ్విజయం? అవి ఎలాగైనా నేను అందులో ఎప్పుడు విజయం పొందుతాను, శత్రువుని జయిస్తాను. ఆ శత్రువుని జయించడం వల్ల లాభం కాదు, ఈ లోపల ఉన్న కామం అనే శత్రువుని నేను జయించలేను. అది జయించాలంటే ఆ సుందరి యొక్క సహకారం కావాలి నాకు. ఆ సుందరిని నా దగ్గరికి పంపించవా అంటే, నాయన నీకెంతమంది భార్యలు ఉన్నారు, ఇది కాక వేశ్యలు ఉన్నారు, ఇంకా కావాలంటే నా అంతఃపురంలో ఎందరో సుందరీమణులు ఉన్నారు, సహస్రమైనా వాళ్ళని నీ దగ్గరికి పంపిస్తాను. ఒక్క దాని దగ్గరికి వెళ్ళకరా, దానికి ఐదుగురు భర్తలు ఉన్నారట. ఆ ఐదుగురు భర్తల గురించి తలుచుకున్నప్పుడు నా గుండె గుభేలు అంటుంది. అంటే చెల్లెలు, ఈ అక్కగారికి తమ్ముడు అంటే చాలా ఇష్టం, వాడే తనకి దిక్కు, వాడు కూడా ఆవిడ మీద అంత ప్రేమతో ఉంటాడు. అందుకని ఈ తమ్ముడు ఎక్కడ చచ్చిపోతాడు అనే బెంగతో ఏముందన్నమాట, నాకు ఆ సుందరీమణి కంటే సుందరీమణి చెప్పిన మాటల మీద ఎక్కువ భయంగా ఉన్నది. ఆమె ఇక్కడికి వచ్చేటప్పుడు తనకు ఐదుగురు భర్తలున్నారని, వారు గంధర్వులని, మహావీరులని, వారితో యుద్ధం చేసిన వాడు ఒక్కడు బ్రతకడని చెప్పింది. అదొకటి నాకు అనుక్షణం భీతి కలిగిస్తోంది. పైగా ఇంతమంది సుందరీమణులుండగా నేరసాకార సైరంధ్రి కోరనగునే, ఏముంది అందులో అందం? నేరసాకార అంటే అందము లేనిది అని అర్థం అంట. రసము అంటే ఆనందం. నిర్రసం నేరసం అవుతుంది. రసము లేనిది, అందము లేనిది, ఆనందం లేనిది, ఏ రకమైన సౌందర్యము లేనటువంటి ఈ దౌర్భాగ్యాలని మాచిపోయిన గొడ్డ కట్టుకున్న దానిని మనదాసి దాన్ని కోరుకోవడమేంటి కర్మగాలి? ఎంతోమంది రంభల్లాంటి స్త్రీలు ఉండగా అనగానే పకపకారవి, ఆవిడ నీరసాకారా? ఆవిడ నీరసాకార కాదు, నువ్వు నీరసాకారవి. నీ చుట్టుపక్కల ఉన్న ఈ చెలికెత్తలంతా వాళ్ళు నీరసాకారలు, అసలు రసాకారిని ఆవిడ. నా కొలువార కారన్ నాకేసు కొలుచు నంగనలలో నైనన్ లేకునికి నాకు తెల్లంబు ఆ కొమ్మకు ఈడు పొల్పనయ్యడు సుదతుల్. అక్క, ఒక్క నా కొలువులోనే కాదు, నీ కొలువులోనే కాదు, నాకేశుడు అంటే ఇంద్రుడి కొలువులో కూడా ఇటువంటి సుందరీమణులు లేరు. ఇంద్రుడి కొలువులో ఉన్న రంభ, ఉర్వశి మొదలైన వాళ్ళు ఈ సుందరీమణి కాలి గోటికి పరికిరారు. అంత సుందరి అది నాకు తెలుసు, నీకు తెలుసు. ఈ సుందరితో పోల్చదగిన వారు ఈ చరాచర జగత్తులో మరొకరు లేరు, లేరు, లేరు. ఆమె నాకు కావలసినదే అనగానే, నాయన మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను, ఆయురైశ్వర్య కీర్తులన బహరిల్చు పరసతీ సంగమము ధర్మ పథమునందు పరగువారలు పరిహరింపంగగనియు వినియు తెలియవే ఇది దుర్వివేకమగుట. తండ్రి, నీకు ఎన్నోసార్లు చెప్పాను, నేనే చెప్పడమే కాదు నువ్వు కూడా చూశావు, ఎన్నో పురాణ గాథలు విన్నావు. 54 రోజుల పాటు పద్మాకర్ గారు పురాణం చెబుతున్నప్పుడు అది వింటే నీకు బుద్ధి వస్తుంది, ఆయుష్యుని నాశనం చేస్తుంది, పదవులను పోగొడుతుంది, కీర్తిని పోగొడుతుంది, సంపదని పోగొడుతుంది. ఏమిటి? పరసతీ సంగమం. పరస్త్రీ మీద వ్యామోహం ఉన్నదే అవతల వాళ్ళకి తిక్కరేగిందంటే వీణ్ అల్లరి చేస్తారు. అల్లరి చేస్తే ఎన్ని నష్టాలు? ముందు పోయే కాలం రావచ్చు, కర్మగాలి దాని భర్తలు నిన్ను చంపచ్చు, ఒకవేళ చంపలేకపోయినా నీ అధికారం ఓడగొట్టచ్చు, అది ఇది కాకపోయినా చూసేవాళ్ల వల్ల నీ పరువు పోవచ్చు, నీ కీర్తి పోతుంది, ధనం పోతుంది, మానం పోతుంది, ప్రాణం పోతుంది, అన్నీ పోతాయి. ఎప్పటికీ పరసతీ సంగమం మనకి సుఖం లేదు. అందుకే ధర్మ మార్గంలో నడుచుకునే వాళ్ళు ఎవరో కూడా దీన్ని విడిచిపెడతారు. పరస్త్రీ వ్యామోహంతో వాళ్ళ వెంటబడి పీడించరు, పీడించిన వాళ్ళంతా వాళ్లే పీడింపబడ్డారు. నువ్వు విన్నావు, చూసావు, అన్నీ నీకు తెలుసు, అయినా అజ్ఞానంలో పడిపోతున్నావు, మూర్ఖుడివైపోతున్నావు. అనగా, అక్క నువ్వెన్ని చెప్పు, నాకు ఇవన్నీ తెలియనివి కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి వినే ఓపిక నాకు లేదు, నా శరీరం అంతా తపించిపోతోంది, ఇంద్రియములు ఉద్రేకం చెందుతున్నాయి, నా మనస్సు నా మాట వినడంలా. ఇక నీకున్నది ఒకటే భయం, దానికి 5 భర్తలున్నారని, వాళ్ళు నన్ను చంపుతారని, తద్వారా నీకు సోదర వియోగం వస్తుందని, అంతే కదా ఈ భయం? నీకా భయం అక్కర్లా. వనిత ఏనొక పల్కు వల్కెద చతుర్వారాసి మధ్యంబునన్ ఘనబాగా బలమొప్ప నన్ను చనకంగా ఒక్కడులేమి ఎవ్వనికి తెల్లముగాదే దాని మగలం శైలాహతింగూల్చు శైలాహతింగూల్చు వజ్రాహతింగూల్చు శైలనికాయంబన మద్భుజ సమదలీలను కీటడంగిల్చెదన్ వనిత. ఇంకెంతదాకా అక్క అక్క అన్నాడు, అది పోయింది. అమ్మాయి ఎండ మొదలెట్టాడు. ఏమమ్మోయ్, నువ్వేం భయపడక్కర్లా, నేను ఒక మాట చెబుతున్నాను నమ్ము. ఎంత దురహంకారం అండి వాడికి, ఏనొక పలుకు పలుకెదా, నేను ఒక మాట చెబుతున్నాను నమ్ము, నీకు తెలుసు అయినా భయపడుతున్నావు గనక చెబుతున్నాను. 4 సముద్రాల మధ్యలో నాతో భుజబలముతో పోరాడి బ్రతకగలిగేవాడు ఒక్కడులేమి, ఒక్కడు కూడా లేడు. ఎవ్వనికి తెల్లముగా, అది అందరికీ తెలిసి మాట. నాతో మల్లయుద్ధం చేసి లేక గదాయుద్ధం చేసి బతకగలడా ఎవడైనా ఎక్కడ ఈ 4 సముద్రాల మధ్యలో, అంటే భూమండలములో నాతో యుద్ధం చేసి బ్రతికేవాడు ఒక్కడు కూడా లేడనే విషయం ప్రపంచానికి తెలుసు. దుర్యోధనుడు హడిలిపోతున్నాడు పక్కన. నిజంగానే దుర్యోధనుడికి వీడికి మధ్యలో పచ్చగట్టేస్తే బొగ్గుమంటుంది. దుర్యోధనుడు విరాటరాజు గారి మీదకి కీచకుడు బతుకుండగా కన్నెత్తి చూడలేకపోయాడు. మత్స్యరాజు గారి మీదకి దండయాత్రకి కర్ణుడు కూడా రాలేకపోయాడు. జరాసంధాదులు రాలేకపోయారు. ఎందుకు రాలేకపోయారంటే కీచకుడు అక్కడే కారణం. దాన్ని బట్టి ఆలోచించండి, ఇంతమంది ఏనాడు మత్స్యనగరం కేసి కన్నెత్తి చూడలేదు. అందుకే వాడు ఏమంటాడు, అహంకరించి ఈ 4 సముద్రాల మధ్యలో ఉన్న భూమండలంలో నాతో భుజబలంలో సాటి వచ్చే వీరుడు ఒక్కడూ లేడనే విషయం అందరికీ తెలుసున్నది. ఒకవేళ దానికి ఐదుగురు మగలు కాదు 500 మంది మగళ్ళు ఉండవచ్చు కాక, వాళ్ళు రమ్మను యుద్ధానికి వచ్చారా, వాళ్ళని పూర్వం ఇంద్రుడు వజ్రాయుధంతో కొండలు పగలగొట్టినట్టుగా వాళ్ళని పిండి చేస్తాను. ఇంద్రుడి దగ్గర వజ్రం అనే ఒక ఆయుధం ఉన్నది. ఈ వజ్రాయుధంతో కొండల రెక్కలు తెగ్గొట్టి కొండల్ని నేల మీద పారేశాడు ఇంద్రుడు. కొండల లాంటి దాని భర్తల్ని వజ్రాయుధం వంటి నా భుజబలంతో పడగొట్టి అవతల పారేస్తాను. తెలుసా నీకు, ఏం భయపడక్కర్లేదు నువ్వు అనగా, అక్క ఇంకా తెల్లబోయి ఏదో మాట్లాడబోతుంటే అక్క అని కాళ్ల మీద పడి చిన్నబోయి కన్నీళ్లు పెట్టేసుకున్నాడు వాడు ఏకంగా ఈసారి. మిగతా వాళ్ళ దగ్గర పరాక్రమం ప్రదర్శిస్తాడు, కానీ ఒక్క అక్క దగ్గర మాత్రం వాడు ఎట్టి పరిస్థితులు ఉద్రేకంగా మాట్లాడు. ఈ మాట 2-3 సార్లు ఎందుకు చెబుతానంటే, సినిమాల్లో చెప్పినట్టు అక్క నీ అంతం చూస్తాను ఇలాంటి పెచ్చమాటలు ఒక్కటి మాట్లాడలేవాడు. అక్కడ మాత్రం అక్క దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాడట. అందుకే చిన్నబోయి కన్నీళ్లు పెట్టుకుని, ప్రపంచమంతటిని జయించే పరాక్రమవంతుణ్ణి నీ కాళ్ల దగ్గర పడి ఏడుస్తున్నాను, ఈ స్త్రీ నన్ను జయించింది, ప్రపంచాన్ని నేను జయించాను, కామం నన్ను జయించింది. ఇక్కడ చూడండి, కామం గొప్పదా వీడి బలం గొప్పదో ఆలోచించాలి. ఇప్పుడు మనం వీడు ప్రపంచాన్ని జయించే అంత పరాక్రమవంతుడు, అంత పరాక్రమవంతుణ్ణి ఒక్క కామం పట్టుకుని పీడించిందిట. అందుకే బలవానింద్రియగ్రామో విద్వంసమపి కరషతి. ఇంద్రియములు చాలా బలమైనవి, ఎంత పండితుడైనా పడగొడతాయి, ఇక వీడంత వీడి బతికెంత. అందుకే వాడు ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆవిడ లేచి ఇక అర్థమైపోయింది ఆవిడికి, వీడు ఈ వ్యామోహంతో ఇప్పుడు నేను ఆ ద్రౌపదిని, ద్రౌపది అనే పేరు మనం వాడుతున్నాం తెలుసు కాబట్టి ఆవిడ దృష్టిలో శైరేంద్రి, ఆ శైరేంద్రిని వీడి దగ్గరికి పంపించకపోతే కామంతో చచ్చిపోయేటట్టున్నాడు, పంపిస్తే దాని మొగుళ్ళు వల్ల తస్తాడేమో, ఎలా చూచినా వీడికి చావు తప్పేటట్లేదు. దాని భర్తలు ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ కామం వల్ల వీడు చావడం మాత్రం ఖాయం. అలా చచ్చే కంటే దానిని అనుభవించి కర్మగాలి చస్తే అది మరీ మంచిది అనుకున్నది. కొంచెం మెత్తబడిపోయింది. నాయన ఎన్ని చెప్పినా వినడం లేదు కదా, అయితే ఓ చిన్న పని చేస్తాను, ఇక్కడేం అట్టే అల్లరి చెయ్యకు, ఈ పగటిపూట రాత్రిపూట అంటే అది ఎవరి మాట విందో, ఎక్కడికి పోతుందో ఎవరికి తెలియదు, పగటిపూట మాత్రం నేనేం చేస్తానంటే ఒక నాటకం ఆడి దాహం వేసింది కళ్ళు కావాలి అని నీ దగ్గరికి పంపిస్తాను. ఆసవమున్నకని నీదు నివాసమునకు దేవములో నవస్యంబును నేనా సుదతిన్ పుత్తెంతు నిజాశక్తి ఫలింప కొరలు అభిమత కేళిన్. నాకు కళ్ళు కావాలి, మా కీచకుడి దగ్గర కళ్ళు ఉంది తెమ్మని, ఆ అమ్మాయిని నీ దగ్గరికి పంపిస్తాను, అక్కడ జనం ఎవరూ లేకుండా చూసుకో ఆమెను. నువ్వు ఏం చేసుకుంటావు ఇక ఇష్టం, ఇంతకుమించి నేను మాత్రం ఏం చెప్పలేను, బలాత్కరించైనా సరే నీ కోరిక తీర్చుకో, ఇప్పుడు మాత్రం ఇక్కడ గందరగోళం చేయకు, మన కుట్ర ఆమెకి చిలికెత్తెలికి తెలియడం బాగుండదు అని రహస్యంగా చెప్పి పంపేసింది. అక్క ఆహా, నీలాంటి అక్కలుంటేనా తమ్ముళ్ళు ఎంత బాగుపడతారో, అసలు అక్కవంటే నువ్వు అక్కవి కాదు నా పాలిటి దిక్కువి, నీకే మొక్కు అని దండం పెట్టి వెళ్ళిపోయాడు వాడు. అక్క చెల్లెలు అంత రహస్యంగా మాట్లాడుకుంటారు వాళ్ళు. ఆయన అలా వెళ్ళగానే ఈవిడ అని ఒక రకమైన రకరకాలైన వెక్కిళ్ళని నటిస్తూ బాగా భయంకరమైన వెక్కిళ్ళు, మళ్ళీ మామూలు వెక్కిళ్ళు కూడా కదనమాట, అండం మొదలెట్టింది. ఇంతలో ద్రౌపది పరుగు పరుగులు వచ్చి, రాణి గారండి, మహారాజ్ని గారండి, ఏమిటి వెక్కిళ్ళు వస్తున్నాయంటే, ఏం వెక్కిళ్ళు, హఠాత్తుగా విపరీతమైన దాహం పుట్టింది, నాకు తృష పుట్టింది, ఈ తృష తీరాలంటే, ఈ దాహం తీరాలంటే మంచి వారుణీ వాహిని కావాలి. అంటే ఇప్పుడైతే ఎక్కడ పడితే అక్కడే బెల్ట్ షాపులండి, ఆ రోజుల్లో అలా ఉండేవి కాదు కదా, ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే ఉండేవి. అందుకని ఆవిడేమంది, కీచకుని ఇంట ఎప్పుడు వాచవి యగు బహు విధముల వారుని కలుగుం, వేచని అచటికి కొని రమ్మా చూతముగాని నీ గమన వేగం. మా కీచకుడింట్లో రుచి కలిగిన మంచి దాహం తీర్చేటటువంటి, శరీరానికి ఉత్సాహం ఇచ్చేటటువంటి రకరకాల మద్యములున్నాయి. నేను నీకు బంగారముతో తయారు చెయ్యబడిన ఒక పాత్ర ఇస్తా, ఓ చెంబు ఇస్తాను, ఈ బంగారు పాత్ర పాన పాత్ర తూసుకుని నువ్వు కీచకుడి దగ్గరికి పో, వాడు నీకు రుచి కలిగిన మద్యం ఇస్తాడు, ఆ మద్యం పట్టుకురా. ఇదో ద్రౌపది, ఓ శైరంధ్రి తొందరగా వెళ్ళి రావాలి కదా పైగా అంటోందట ఈవిడ. నిజానికి ఈవిడ ఉద్దేశం ఏమిటి, తమ్ముడి దగ్గరికి పోవాలి, ఆ తమ్ముడి ఉండి పట్టుకోవాలి. అదే కోరికతో పంపుతుంది. పైగా ఉంటుందో తెలుసా, నాకు దాహం ఎక్కువైపోతుంది కానీ ఈ పాత్ర తీసుకుని ఇక్కడున్నదాన్ని ఉన్నట్టుగా చెక్క 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 అక్కడికి వెళ్ళి నిమిషాల్లో రావాలి, చూస్తాను నువ్వు ఎంత వేగంగా వస్తావో అనగానే వేగంగా రావడం ఏమిటి, అక్కడికి వెళ్ళడానికే వీడి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి, దాంతో వణికిపోయింది. అమ్మ అన్నీ తెలుసుండి నాకెంత అన్యాయం చేస్తావా, నీ తమ్ముడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకేసి వెర్రి చూపులు చూశాడు, వేకిలివాగుడు వాగాడు, చెయ్యరాని చేష్టలు చేశాడు, అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి కళ్ళు తెమ్మంటావా, పైగా నేనేమన్నాను నీ దగ్గర ఉద్యోగంలో చేరేటప్పుడే నీచపు పనులు నేను చెయ్యను అన్నాను. నీచపు పనులు అంటే ఏమిటి, ఎంగిళ్ళు తినను, విస్తరాకులు ఎంగిలి విస్తరాకులు ఎత్తను, ఈ కళ్ళు లాంటి దౌర్భాగ్యపు పదార్థాలు ముట్టుకోను, మాకు కళ్ళు అలవాట్లేదు, మీరంటే భార్యాభర్తలు కలిసి తాగుతారేమో, కొంచెం విరాట్ రాజు గారి నగరంలో భార్యాభర్తలు ఎదురు పుచ్చుకోవడం అలవాటు, అప్పటికే వాళ్ళు అమెరికా వెళ్ళి వచ్చారులేండి, అందుకని ఆ కలిసి పుచ్చుకోవడం అలవాటు ఉండొచ్చేమో, కానీ మాకు అలవాటు లేదు, మేము కొంచెం అలాంటి పనులు చెయ్యం అనగానే సుదేష్ణ తెల్లబోయి, అదేమిటి సైరంత్రి, నేనేమన్నా నీ చెప్పని చెప్పానా, మేము సంప్రదాయం కలిగిన వాళ్ళమే, ఎంత విదేశాలకు వెళ్ళినా విదేశాల వాళ్ళ యొక్క మంచితనాన్ని అనుకరిస్తాం కానీ ఇలాంటి వెకిలితనాన్ని అనుకరించం, కాకపోతే మేము పుచ్చుకునేది శరీరానికి ఉత్సాహం ఇచ్చేటటువంటి మధువు, ఇది మరీ సామాన్య మానవులు తాగి కింద పడిపోయే కళ్ళు కాస్తమా, వీటిల్లో కూడా రకరకాల బ్రాండ్స్, కొంచెం కాస్ట్లీ, అది చాలా అద్భుతమైన ఖరీదైన మద్యం సమాధి, ఆ మద్యం సామాన్య స్త్రీలు తేవడం నాకు ఇష్టం లేదు, పనివాళ్ళు సామాన్య దాసీలు తేవడం నాకు ఇష్టం లేదు, నువ్వు కొంచెం ఉత్తమురాలివి, సైరంధ్రీ జాతి స్త్రీవి, నీ చేత్తో ఆ రకమైన ఆసవం కళ్ళు తెప్పించుకు తాగాలని నా కోరిక అనగానే ద్రౌపది తలడిల్లిపోయింది. నన్ను బదులు ఇంకొకడు అన్న పంపించు తల్లి అదట, అక్కట ఏ నువ్వేడ్కబడి అనడు నా ఆసవ మర్దితేరా, ఒండొక్క నికృష్ట పంచుటకు నోపక చెప్పిన దీని నీవు గోసెక్కగా చేసి నిన్ను అతిహీన నిధాన నియుక్త చేతగా నిక్కమవం మలించితిది నెయ్యము తెయ్యము కల్మియే సఖీ. ఇక్కడ కొంచెం మంచి సంబోధన చేసింది సుదేష్ణ. ఇంతో పూర్వం సైరంధ్రి మానిని అన్నది, ఇప్పుడు అలాంట్లా ఓ స్నేహితురాలా సఖీ, నేనెంతో వేడుకతో నీ పవిత్రమైన చేతులలో ఈ పానపాత్ర పెట్టా, అది బంగారపు పాత్ర, ఆ బంగారపు పాత్రకి రత్నాలు తాపడం చేయబడ్డాయి, అంటే ఖరీదైన పాత్ర, ఇటువంటి పాత్రని సామాన్య స్త్రీలకు ఇచ్చి ఎలా పంపుతాం, ఇంత గొప్ప పాత్రతో మంచి పవిత్రమైన మద్యం, మద్యాల్లో కూడా చాలా పవిత్రమైన మద్యం మా తమ్ముడి దగ్గర ఉండేది, అది దుర్వాసన రాదు, శరీరానికి బలం ఇస్తుంది, అటువంటి దానిని నికృష్టురాలైన అంటే ఒక నీచ స్త్రీతో తెప్పించుకోవడం నాకు ఇష్టం లేక నీకు చెప్పాను, నువ్వేమో ఎంత గొడవ చేస్తున్నావు, గోసెక్కువ చేసి అంటే అల్లర చేసేస్తున్నావు దాన్ని, నువ్వు నిన్నేదో హీనమైన పనికిమాలిన పనికి నేను నియోగించినట్టుగా భావిస్తున్నావు, ఇది పనికిమాలిన పని కాదు, యజ్ఞంలో అవభృత స్నానం అయ్యాక సోమరసం అని తాగుతారు, ఆ సోమరసం ఎంత గొప్పదో అంత గొప్పదనుకో అని పైగా సమర్థించుకుంటుంది అలాగా, వెళ్ళు, ఇది స్నేహము యొక్క మర్యాద కాదు, నీకు ఉద్యోగం ఇచ్చాను, ఇచ్చినందుకైనా మర్యాద చూపించు, వెళ్ళు అనగానే మనస్సులో బాధపడి సర్లే ఇమ్మని ఆ రత్నకాంచన చషకం బుచ్చుకుని రత్నాలు తాపడం చెయ్యబడిన బంగారపు పానపాత్ర తాగుడు పాత్ర బుచ్చుకు బయలుదేరింది. ఇంకక్కడ కీచకుడు మొత్తం తన భవనంలో ఉన్నటువంటి పని వాళ్ళు అవన్నీ ఇక్కడ ఉండడానికి వీల్లేదు పండు అన్నాడు అవతలకి, ఎందుకంటే రెండో కంటడికి తెలియకుండా ఆవిడ్ని బలాత్కరించడం కోసం అందరినీ పంపేట, మాట వరసకు కూడా ఎవడూ లేకుండా చేసేశాడు. భవనానికి ఎదురుగుండా ఉన్న ప్రధాన ద్వారం దగ్గర ఉద్యానవనం ఉంది, ఆ ఉద్యానవనంలో చేతులు చేతులు అప్పడించుకుంటాడు, ఓ వణికిపోతాడు, కంపించిపోతాడు, వచ్చేసినట్టు అనిపిస్తున్నట్టు ద్రౌపది వాడి దగ్గరికి, రాగానే సుందరి అంటాడు, తీరా చూస్తే అక్కడ సుందరి లేదు, ఉత్తి మందరి తప్ప, ఇంకా అక్కడి నుంచి చెమట పట్టేస్తుంది వాడికి, ఉద్రేకం పెరిగిపోతుంది, ఆ సుందరి వస్తుందా, మా అక్క నిజంగా పంపుతుందా, లేక నన్ను మోసం చేస్తుందా, ఆహా ఆ సుందరి రాగానే దాని మనస్సులో ఉన్న భయం తొలగిస్తాను, చేతిని చేతిలోకి తీసుకుంటాను, గాఢంగా కౌగిలించుకుంటాను, ఈ ప్రపంచంలో ఎక్కడా ఎవడూ పొందనటువంటి అపూర్వమైన ఆనందం ఆవిడికి ఇస్తాను, నా నగలు, నా నాణ్యాలు, నా చీరలు, నా సామ్రాజ్యం ఆవిడ పాదాల దగ్గర ధారాదత్తం చేస్తాను, బ్రహ్మదేవుడు ఆ సుందరిని నాకు ఇస్తేనా వాడికి కృతజ్ఞత చెప్పుకుంటాను, నా అదృష్టానికి పొంగిపోతాను, ఇంతకీ వస్తుందా రాదా అనుకుంటాడు ఒక క్షణం. ఇంతలో కొమ్మ దగ్గర ఆ స్త్రీ కనబడినట్టయి, ఆ కొమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చా ఆ సుందరిని కౌగిలించుకుంటాట, తీరా కౌగిలించుకుంటే అక్కడ ఆ కొమ్మ లేదు, ఉన్నది చెట్టు కొమ్మ, కొమ్మ అంటే స్త్రీ అని అర్థం. ఆ కొమ్మ బదులు చెట్టు కొమ్మ కనబడగానే చి అనుకుంటాడు కాసేపు. ఇంతలో తాగడానికి ఓ మధ్యపాత్ర ఉంది, కొంచెం తాగడం మొదలెట్టట, కొంచెం మత్తు రావడానికి, ఉత్సాహం రావడానికి, ఈ బెంగ మర్చిపోవడానికి. తీరా పానపాత్ర తీసుకుంటే పాత్రలో కూడా ఆ ద్రౌపదీ గాత్రమే కనబడింది వాడికి. దాంతో ఓహో సుందరి, పాత్రలోకి వచ్చావా, ఇప్పుడు నిన్ను మొత్తం గడగడ నా శరీరం లోపలికి పంపేస్తా అని గడగడ తాగేసి, ఎక్కడికెడతావు ఇప్పుడు నా లోపలికి వెళ్ళిపోయి ఉంటావు అనుకుంటాడు కాసేపు. ఈ విధంగా వలందురి వందురి గిజగిజలాడిపోయి అటు తిరిగి ఇటు తిరిగి ఒక్క క్షణంలో చెప్పాలంటే కామాతురత్వంతో వాడు మతిభ్రష్టుడైపోయాడు. ఇంక అక్కడ ద్రౌపది పాత్ర బుచ్చుకు బయలుదేరుతూ అలమట బుంది మాయ విధియా అని దైవము దూరు ఇత్తరి కలరొక నాకు దిక్కను మొగంబున అశ్రులు వెల్లిగొల్పు తొట్టిలబడు జల్లన చదరు డందము కూడగ తెచ్చి నన్ను కేవలమున మొట్టనెవ్వరికి వచ్చునను కలగు వెనుంబడు. అంతలోనే గిజగిజలాడిపోతుంది, చెమట పడుతోంది. ఓహో మాయదైవమా, ఎంత అన్యాయం చేశావు, ఏమిటి నాకు ఈ బ్రతుకు, ఎందుకు బ్రహ్మదేవుడా నా నుదుటి రాత రాశావు అని కాసేపు దేవుణ్ణి తిట్టుకుంటుంది. ఇప్పుడు నాకు దిక్కెవరనుకుంటుంది. కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. ఆ నీళ్లు కారుతున్నటువంటి ముఖంతో గిజగిజలాడుతూ అప్పుడప్పుడు చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటోంది. నా భర్త ఆడిన జోదం వల్ల నాకు ఇంత వేదన కలిగిందనుకుంటుంది కాసేపు. దందం అంటే హృదయం టక్క టక టక్క కొట్టేసుకుంటుందట, గిజగిజ కొట్టుకుంటుంది అనమాట. గుండెలు కొంచెం వేగంగా కొట్టుకుంటాయి కష్టం వచ్చినప్పుడు, ఆందోళన వచ్చినప్పుడు డబ్ డబ్ అని కొట్టేసుకుంటుందట గుండె. నన్ను ఎవరు ముట్టుకోగలరు, ఇంత భయపడుతున్నానేమిటి, నా ఇష్టం లేకుండా ఏ నీచ నికృష్టుడు కష్టుడైనా నన్ను దగ్గరికి తీసుకోగలడా ముట్టుకోగలడా, అంతగా వస్తే వాడి సంగతి చూడనా అనుకుంటుంది. మళ్ళీ నడిచేది కాస్త ఆగిపోతుంది. ఆగిపోతే కష్టం కదా, ఉన్న ఉద్యోగం పోతే ఇప్పుడు ఈ మిగతా 2 నెలల పాటు అజ్ఞాతవాసం చేయడం ఎలాగా అనిపిస్తుంది. ఇలా నానాయాత్ర పడుతున్న ఆవిడకి అప్పుడు గుర్తుకొచ్చింది, ఆ మహాపదలకుం పరిహరణంబు హరిస్మరణంబయ్యని హృదయ పొండరైకంబున పొండరీకాక్షు నిక్షేపించి అని వచనం రాసేవారండి అక్కడ తిక్కన గారు. మహాభయంకరమైన ఆపదలకి పరిహరణం, సరైన విముక్తి. ఏమిటి మార్గం? ఎప్పుడైనా ఒక వ్యక్తి కష్టం వచ్చింది, కష్టంలోంచి బయటపడాలంటే ఏడవడం కాదు, ఆపదలకి సరి అయినటువంటి విముక్తి మార్గం హరిస్మరణ, హరినామస్మరణయే. ఆవిడ హృదయం పొండరీకం, తెల్లతామర పువ్వు అంటే స్వచ్ఛమైన మనస్సు కలిగింది ఆవిడ. ఆ స్వచ్ఛమైన మనస్సనే తెల్లతామర పువ్వులో పొండరీకాక్షుణ్ణి పెట్టుకుంది, కృష్ణుణ్ణి పెట్టుకుంది. ఒక్క క్షణకాలం ఆవిడ మనస్సులోకి కృష్ణుడే గుర్తుకొచ్చాడు. బాగా కష్టం ఎక్కువైనప్పుడల్లా ఆవిడకి కృష్ణుడు గుర్తుకొస్తాడు. ఆ హరిస్మరణే ఆవిడ రక్షిస్తోంది. వెంటనే ఆవిడ ఏం చేసిందనమాట, ఇప్పుడు నాకు ఈ కష్టంలో నుంచి బయటపడడానికి మార్గం చూపించేవాడు మా మహానుభావుడు, మా దేవుడు, సద్గురుడు, జగద్గురుడు ఆ పొండరీకాక్షుడు అనుకుని మనసులో శ్రీకృష్ణ రక్షించు రక్షించు పాహి పాహి అంది. ఒక్క క్లుప్తంగా ఒక్క ముక్కన్నది. లీలాసుకుడండి ఈ ద్రౌపది యొక్క దృష్టిని, ద్రౌపది యొక్క మనస్సుని దృష్టిలో పెట్టుకుని లీలాసుకుడు కృష్ణకర్ణామృతంలో అద్భుతమైన శ్లోకం రాశాడు. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే గోపీజనలోల పాలయ పరం జానామి నత్వాం వినా. లీలాసుకులు వారు రాసిన శ్లోకం కృష్ణకర్ణామృతంలో. ఎన్ని శ్లోకాలు రాశారు ఇప్పుడు, కస్తూరి తిలకం లలాట పలక ఇవన్నీ లీలాసుకులు వారు రాసినవి తెలుసుగా మీకు. సుకుడు కాకుండా లీలాసుకుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అసలు పేరు బిల్వ మంగళుడు. చింతామణి వ్యామోహంలో పడిపోయినటువంటి ఒక గొప్ప వర్తకుడు అనమాట. ఆయన జ్ఞానోదయం అయ్యాక అద్భుతంగా శ్రీకృష్ణుడి యొక్క దర్శనమయ్యి శ్రీకృష్ణ కర్ణామృత అని రాశాడు. ఏమి శ్లోకాలండి! అందుకే ఆయన ప్రారంభంలో చింతామణిర్ జయతి సోమగిరి గురుర్మే, నాకు జ్ఞానోదయం కలగజేసిన చింతామణి అనే మా గురువు గారికి జయం కలుగ్గాక అంటాడు. ఆ చింతామణి ఆయనకి అంత ఉపకారం చేసిందండి. తర్వాత చివరిలో మనం ఎంతసేపు ప్రారంభం నాటకం చూస్తాం కానీ చిట్ట చివరికి బిల్వమల్లుంగళ్ళుడు అంత గొప్పవాడై ఆయన లీలాసుకుడై కృష్ణకర్ణామృతం రాశాడనే విషయం పట్టించుకోవడంలా. ఎటువంటి శ్లోకాలు అందులో! హే గోపాలక హే కృపాజలనిధి హే సింధు కన్యాపతి అని అద్భుతంగా రాశాడు ఆయన. ఓ గోపాల, ఓ కరుణాసముద్రుడా, సింధుకన్య అంటే సముద్రపుత్రిక, ఎవరు? లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీ వల్లభ నాకు వేరే ఇంకేమి లేదు, పాలయ నన్ను రక్షించు. పాలయ అంటే పరిపాలించు. ఎందుకు రక్షించాలి? పరంజానామి నత్వాం వినా, త్వాం వినా నీవు తప్ప పరం న జానామి, ఇంకొక దిక్కు నేను ఎరగను, నీవే నాకు దిక్కు, నీవు తప్ప నేను మరొక దానిని దేనిని ధ్యానించను, నన్ను రక్షించండి. ఇంకా రక్షించన్నాక రక్షించకుండా ఉంటాడా మరి? అలా అనుకోగానే అప్పుడు శ్రీకృష్ణుడు ఆవిడికి మనస్సులోకి ప్రత్యక్షమై ఒక స్ఫురణ తీసుకొచ్చాడు. ఏమని, అమ్మాయి ఇప్పుడు నేను ఎక్కడో ద్వారకలో ఉంటాను, నీ వెంటబడి ఇప్పుడు రక్షించే సమయం కాదు, నిన్ను రక్షించడానికి ఆ ఎదురుగుండా ఉన్నాడే ఆయన ఉన్నాడు, ఆయన్ని ప్రార్థించన్నాడు. ఆ ఎదురుగుండా ఉన్నది ఎవరు? సూర్య భగవానుడు. ఈయన నారాయణుడు, ఆయన సూర్యనారాయణుడు. అందుకని సూర్యనారాయణుడిని ప్రార్థించమన్నట్ట. వెంటనే ఆవిడేం చేసింది, పరమాత్మ కర్మసాక్షి సమస్త లోకాలని కాపాడేవాడివి నువ్వు, ఇప్పుడు నేను ఒక నీచుడి వల్ల ఇబ్బందుల పాలవుతున్నాను, ఆ నీచాతి నీచుడి సాంగత్యం వల్ల నా జీవితం వ్యర్థం కాకుండా, వాడి వల్ల నేను బలాత్కరింపబడకుండా నన్ను కాపాడు తండ్రి ప్రత్యక్ష దైవమా ఓ తరణి అని ఆయనకి నమస్కరించింది. వెంటనే సూర్యభగవానుడు ఆవిడికి పైనుంచి ఆశీర్వచనం అందించాడు. దానివల్ల ఏమైపోయిందట, తరణీయు దుఃఖిత యగు అత్తరుణింగాచుటకు అత్యుదగ్రభుజా విస్ఫురణార్జునొక్క రక్కసు కరుణార్ద్ర మనస్కుడగుచు గ్రక్కునవనిచన్. సూర్యభగవానుడు ఆ తల్లి దండం పెట్టగానే, ద్రౌపది ప్రార్థించగానే ఒక మంచి బలశాలి అయిన రాక్షసుణ్ణి పంపాడు. ఓయి రాక్షస, సూర్య రాక్షస, సౌర రాక్షస, నువ్వు ద్రౌపది వెంట వెళ్ళు, అదృశ్య రూపంలో ఉండు, అంటే ద్రౌపదికి కూడా కనబడకు, ఆవిడికి ఎవరు సాయం చేస్తున్నారో తెలియకూడదు, అదృశ్య రూపంలో వెళ్ళి అవకాశం వచ్చినప్పుడు సాయం చెయ్యి, ఆవిడికి ప్రాణం మీదకు వస్తున్నప్పుడు మానం మీదకు వస్తున్నప్పుడు నువ్వు కాపాడు, కానీ నువ్వు కాపాడుతున్న విషయం అవతల వాడికి ఇవతల వాడికి కూడా తెలియకూడదు అనగానే ఆ రాక్షసుడు ద్రౌపది వెంట వచ్చాడు అదృశ్య రూపంలో. ద్రౌపది ఈ విధంగా అటు నారాయణుణ్ణి ఇటు సూర్యనారాయణుణ్ణి ప్రార్థించి సహకారం పొందింది, కీచుకుని దగ్గరకు వచ్చింది. అప్పటిదాకా కీచుకుడు కనిపించిన చోటల్లా ద్రౌపదిని చూసి చూసి విసిగిపోయాడు కదా, వాడు నిజంగా ద్రౌపది రాగానే ఇది భ్రమ అనుకున్నట్ట. వాడికి ఎక్కడ చూసినా ద్రౌపదే కనబడుతోంది, అందుకని చెట్టు కొమ్మల్లో ద్రౌపది, పుట్టల్లో ద్రౌపది, కూర్చుంటే ఆసనంలో ద్రౌపది, కళ్ళులో ద్రౌపది కనబడి చివరికి వాడి పిచ్చెక్కిపోయి అసలు ద్రౌపది ఎదురుగుండా పానపాత్ర పట్టుకురాగానే ఇది యూను భ్రమయే అనుకున్నాడు. ఇంతలో మానినొచ్చి దేవి గారికి దాహం పుట్టింది, ఆ దాహం తీర్చడానికి కళ్ళు పట్టుకెళ్ళడానికి వచ్చాను, మీ దగ్గర ఏదో ప్రత్యేకమైన స్పెషల్ బ్రాండ్ ఉందిట కదా, ఆ బ్రాండు బ్రాందీ ఇందులో పోయించండి, మద్యం పోయించండి అన్నది. అనగానే వీడు మాటలు వినబడుతున్నాయి, స్త్రీ కూడా కనబడుతున్నది, సందేహం లేకుండా ఇది నిజమేనా అని ఒకసారి ఇలా కొట్టుకుని, ఇది కల కాదు, ఇది ఏ విధమైనటువంటి అనుభూతి కాదు, భ్రమ కాదు, విభ్రమ కాదు, సంభ్రమత్వం కాదు, నిజమే అని, మానిని నీవు నీవేనా అనగానే దేవి గారికి కళ్ళు పట్టుకెళ్ళాలంది ఆవిడ. ఆవిడ ఏం సమాధానం చెప్పదు, ఈ దౌర్భాగ్యం నుంచి ఎంత తొందరగా బయటపడదామని ఉంది కదా, అందుకని తృష పుట్టింది దేవికి, మీరు వెంటనే కళ్ళు పోయించండి అనగానే అప్పుడు వీడు అన్నాడు, ఓ సందేహం లేదు ఈవిడ నిజంగానే మానిడియే శైరేంద్రియే అనుకుని దేవి గారి దాహం తర్వాత తెరచొచ్చు, ఆవిడ దాహం ఒక 5 నిమిషాలు ఆలస్యం అయితే కొంపమలగదు, నాకున్న పెద్ద దాహం ఒకటి ఉందే, నాది మన్మథ దాహం, ఈ దాహం తీర్చవా సుందరి, ఆడవాళ్ల దాహం తీర్చడానికి బోలెడంతమంది ఆడవాళ్ళు ఉంటారు, ఈ పురుషోత్తముడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు అనగానే, ఓ పురుషాధమా నువ్వు పురుషోత్తముడివి కాదు గాని తొందరగా కళ్ళు పోయిస్తే నేను వెళ్ళిపోతాను, ఆలస్యమైతే ఆవిడ ఉద్యోగం తీసేస్తానంది అనగానే అదే వస్తే ఉద్యోగం తీయడానికి. ఇప్పుడు వీడి మాట మారిపోయింది, ఇక నీ ఉద్యోగం తీయడానికి అదెవరు, దానికి ఆ ఉద్యోగం నేనిచ్చా, ఉద్యోగం సద్యోగం నాది, ఎవడు ఇక్కడ రాజు, ఎవడు ఈ ప్రపంచానికంతటికి అధిపతి నేనే, ఈ కీచకుడు సార్వభౌముడు, ఇతడే సింహబలుడు, ఇతడే సమస్త లోకాలని అదుపులో పెట్టుకున్నవాడు, నా మాట కాదంటే ఆవిడికి ఆ పోస్టు నేను ఊస్టింగ్ ఇచ్చేస్తాను, ఆవిడికి ఆ ఉద్యోగం ఉండదు, ఏమనుకుంటున్నావో, నిన్ను భయపెట్టడానికి ఆవిడెవరు, నేనే అందరినీ భయపెడతాను సుందరి, నీకు తెలియదేమో ఈ ప్రపంచమంతా నా ఆజ్ఞకి బద్ధమై నడుస్తూ ఉంటుంది, ఏదో నేను దయ తెలిచి అక్కగారు కదా అని కాస్త పూజిస్తున్నాను తప్ప లేకపోతే వాళ్ళు నన్ను పూజించాలి, నువ్వు రా అనగానే దగ్గరికి వెళ్ళి ఇలా పట్టుకోబోయాడు కొంగు. ఇంతలో ద్రౌపది ఈ రాక్షసుడు ఆవిడ చేతిలోకి చేరడం వల్ల ఒక్క తోపు తోసిందిట, వాడికి మతిపోయింది, వాడు 1 కిలోమీటర్ దూరం పడిపోయాడు, వెళ్ళిపోయాడు. ఓసి దౌర్భాగ్యురాలా, ఏదో సన్నగా కోమలంగా ఉన్నావు అనుకున్నాను, నీ చేతులు పువ్వుల్లో ఉన్నాయి అనుకున్నాను, ఇలా నువ్వు తొయ్యగానే అంత దూరం పడిపోయానే అని తెల్లబోయేటవాడు. వాడు ఒళ్ళు దులుపుకుని లేచాడు. ఒకసారి సుకుమారముగా కనపడుతున్న ఈ స్త్రీలో చాలా బలం ఉందనుకుని మళ్ళీ దగ్గరకు వచ్చాడు. ఈసారి మళ్ళీ ద్రౌపది ఇంకో తోపు తోసింది. దాంతో వాడు కింద పడి వాడు లేచేలోపు పరుగు పరుగును వెళ్ళిపోవడం మొదలెట్టింది. ఎటు పరిగెత్తాలో తెలియటం లేదు ఆవిడికి. వీడు పట్టుకోండి అందామంటే వీడి దగ్గర జనాలు లేరు, వీడు అందరినీ ముందే పంపేశాడు, వీడు ఒంటరిగా ఉన్నాడు. అందుకని ఆవిడ పరిగెడుతుంటే పారిపోకు పోకు అబల పోకు అని వెంటబడ్డాడు. వీడు వేగంగా వచ్చి పట్టుకోవడానికి దగ్గరకు వచ్చినప్పుడల్లా ద్రౌపది వాడి కేసి చెయ్యెత్తేలోపు ఈ ద్రౌపది వెనకాతల ఉన్న సూర్యుడు పంపిన అదృశ్య రూపంలో ఉన్న రాక్షసుడు తొయ్యడం మొదలెట్టాడు. ద్రౌపది ఏమో ఇలా చెయ్యెత్తుతోంది, ఆ చెయ్యి వాడికి తగలడంలా, కానీ వాడు పడిపోతున్నట్ట. వాడికి మతిపోయి చెయ్యిలా అంటుంది ఇలా పడిపోతున్నానండి నేను అనుకుంటున్నాడు వాడు. ఎందుకంటే వెనకాతలో ఉన్న రాక్షసుడు కనపడడం లేదు గనక. ఈ విధంగా ఎక్కడికక్కడ ద్రౌపదిని వెన్నంటి కాపాడుతూ ఉన్న రాక్షసుడి వల్ల వీడు కుంఠితుడైపోయాడనమాట. చెట్ట చివరికి ద్రౌపది పరిగెత్తు పరిగెత్తు ఆ సమయంలో విరాటరాజు గారు కొలువులో ఉన్నాడు. ఆ సమయంలో భీముడు అని కండలు ప్రదర్శిస్తున్నట్ట. అక్కడ ఏనుగుని గిరగిరా తిప్పి కింద పారేసి ఇదిగో ఇదిగో అని కండలు ప్రదర్శిస్తున్నాడు. ఓ పక్కన విరాటరాజు గారు సింహాసనం మీద ఉన్నాడు, రంగస్థలంలో భీముడు ఉన్నాడు, మరొక వైపును చూస్తే ధర్మరాజు గారు ఉన్నారు, ఇంకా మహానుభావులైన ఎంతో మంది యోధానుయోధులు అక్కడున్నారు. ఇంతమంది ఆసనాలలో కూర్చునుండగా నిండు సభలో విరాటరాజు ఉన్నాడు గనక ఇప్పుడు కొలువులోకి ఎడితే నా పరువు నిలబడుతుందనుకుని ఈవిడ పరుగు పరుగును కొలువులోకి వస్తూ ఉంటే ఇంకా ఈవిడ కొలువులోకి వచ్చింది గనక నా అవసరం లేదనుకుని రాక్షసుడు అదృశ్యమైపోయాడు. ఎందుకంటే అక్కడ భీముడు ఉన్నాడు, ధర్మరాజు ఉన్నాడు, వాళ్ళున్న చోటికి ఈయన వెళ్ళకూడదు. ఈ విధంగా ద్రౌపది అక్కడికి రావడంతో ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోవడంతో కీచకుడు పరుగు పరుగును వచ్చి జుట్టు లభుచ్చుకుని ఒక్కసారి నడ్డి మీద తన్ను దాని కింద వారేశాట. నడుం మీద తన్నాడు పాపం. ఆవిడకి ఎన్ని కష్టాలండి పాపం, ఇంతమంది వీరులు భర్తలుండగా సాక్షాత్ పరమాత్మ కాపాడుతున్నా ఆనాడు ఆ దుర్మార్గుడు జుట్టు పుచ్చుకుని ఇచ్చాడు, చీరలు ఒలిచాడు, ఒక దుర్మార్గుడు తొడ మీద కూర్చోమన్నాడు, సైంధవుడు అన్నవాడు ఎత్తుపోయాడు, ఇప్పుడు చూస్తే వీడు తన్నట్ట. ఆ సమయంలో భీముడు పళ్ళు పటపట కొరికాడు, మతిపోతోంది వాడికి. తన కళ్ళెదురుగుండా భార్యను తన్నితే వీరుడైన వాడు చూస్తాడండి. అందుకే ఆయనకి ఎంత కోపం వచ్చిందో తెలుసా, కనుగొని కోపవేగమున్న కన్నుల నిప్పులు రాల నంగముల్ ధనరగ సాంద్ర ఘర్మ సలిలంబులు క్రమ్మనితాంత దంత పీడన రటదాశ్యరంగ వికట భృకుటి చటుల ప్రవృత్తనర్తన ఘటన ప్రకార భయద స్ఫురణ పరిణద్ధమూర్తి అయి. ఎందుకు చప్పట్లు కొట్టారు? ఇందులో ఒక్క పదానికి ఏమైనా అర్థం తెలిసిందా? అంటే తెలిసిన పండితులు లేరని కాదు, కానీ అంటే కోపం ఇలా ఉంటుంది అని ఆయన ప్రదర్శిస్తే ఆ శబ్దం వినగానే చప్పట్లు కొడతాం అంతే కదా. అందుకే ఆ శబ్దానికి అంత విలువ ఉందన్నారు, శబ్ద బ్రహ్మ అన్నారు. ఈ ఏడికి ద్రౌపది కింద పడిపోయిందిట, కీచకుడు తన్నేట, భీముడికి కోపం వచ్చిందిట అని రాశాడు అనుకోండి, అది ఎవరికి అర్థం అవుతుంది? అందుకని తిక్కన గారు ఇంత అద్భుతమైనటువంటి సమాసాలతో కూడిన ఒక పద్యం రాశాడు. కనుగొని చూశాడు కోపమున కోపంతో కన్నుల నిప్పులు రాల, కళ్ళలోంచి నిప్పులు రాలే, ఇంకెక్కడు తెరిచిపోయాడన, అంగముల్ దనరగ శరీరం అంతకంతకీ విజృంభించి పొంగిపోయింది, సాంద్రఘర్మ సలిలంబులు క్రమ్మ చెమట బాగా పట్టేసింది, కోపం ఎక్కువైపోతే ఉక్రోషం పెరిగిపోతే చెమటలు బాగా పడతాయి, చెమటల కారిపోయింది, ధారాపాతం అయిపోయింది అనమాట, ఇంకా పళ్ళు పటపట కొరికాడు, పెదవుల మీద పెదవులు పెట్టాడు, ముక్కు పుటాలు అదిరిపోయాయి, కళ్ళు అదిరిపోయాయి. ఈ విధంగా ఆయన చేతులు కొట్టేసుకుని పళ్ళు అదరగొట్టుకుంటూ ఈ పెదవులతోటి పెదవుని తాటించేటప్పుడు ఈ దంతములు ఈ కింద పెదవుని నొక్కేసేట, ఇలా నొక్కాడనమాట. ఆయన పళ్ళు దంతములు ఆయన పెదవిని గట్టిగా నొక్కడంతో రక్తం కూడా కారిపోయింది. అలా రక్తం కారేలాగా కొరికేశాడనమాట తన పెదవుల్ని. ఇలా కొలిపి భయదస్ఫురణ పరిణర్ధమూర్తి అయి ప్రపంచాన్ని ప్రళయకాలంలో నాశనం చేసే ఒక యముడా అన్నంతటి భయంకరాకారాన్ని ధరించాడు. నింగి నేల రెండు తాళములు కింద చేసి వాయించేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉండేటప్పుడు ఆయన రూపం. ప్రళయకాలంలో శివుడు ఏం చేస్తాడో తెలుసు కదా, ఆకాశాన్ని ఒక తాళం చేస్తాడు, నేలను ఒక తాళం చేస్తాడు. మన వాళ్ళు భజన చేస్తున్నప్పుడు ఏం చేస్తారు, తాళాలు కొడతారుగా, టింగు 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 టింగ్ అని ఓ రామ అని తాళాలు కొడతారు చూసారా. ఈ ఓ రామ అని తాళాలు కొట్టడానికి రెండు తాళాలు డాము డాములు కొట్టడానికి శివుడు ఏం చేస్తాడట, ప్రళయకాలంలో మొత్తం భూమండలం ఒక తాళం, ఆకాశం మరొక తాళం చేసుకుని కొడతాట. ఆ విధంగా ఇప్పుడు భీముడు ప్రళయకాల రుద్రుడై ఈ నింగి నేల తాళములు చేసి బాధేటట్టు బ్రహ్మాండములతో బంతాడుకోవడానికి సిద్ధమైపోతున్నట్టు కనబడ్డాడు. అంటే ప్రళయకాల భయంకర రుద్రుడైపోయాడు, ఆయన ఉగ్రుడైపోయాడు. అన్నగారికేసి ఇలా చూశాడు, ఆ తర్వాత అటుకేసి చూశాడు. ఆ పక్కన విశాలమైన పెద్ద మామిడి చెట్టు ఉంది, అది శాఖోపశాఖలతో ఉంది. అంటే ఒక్క మొక్కలో అన్నగారు గనక అలా సైగ చేసి ఉంటే వెళ్ళి ఆ చెట్టు మీద పడి అంత పెద్ద చెట్టుని పీకి దాంతో ఒక్క దెబ్బ కొట్టి కీచకుడిని, కీచకుడితో పాటు ఈ కీచకుడికి ఆశ్రయం ఇచ్చిన విరాటరాజు గారిని చంపాలనుకున్నాడు అనమాట ఆయన. ఇది చూచాడు ధర్మరాజు, మహానుభావుడు, ఆయనకి మాత్రం లోపల దావాగ్ని ప్రజ్వరెళ్ళడం లేదా, ఆయనకి లోపల మండుతోంది. కాని నిర్వికారుడు ధర్మమూర్తి, ఉచితానుచితములు తెలిసినవాడు, అందుకని కళ్లతో వారించి, ఆ కళ్లతో వారించిన వీడికి అర్థం కాదేమో తెక్కలో ఉన్నాడు అనుకుని ఇలా అన్నట్ట, వలలు డెక్కడ చూచే ఉండడన్న సేవ్యక్ష్మాజముల్ పుట్టవే ఫలితం వై వరశాఖలొప్పగా అనల్ప ప్రీతి సంధించుచున్ విలసఛాయను విలసఛాయ ఉపాశ్రిత ప్రతతికిన్ విశ్రాంతి కావ్యంపగా గల ఈ భూజము వంట కట్టి ఎలకై ఖండింపగా నేటికిన్. ఇదేమిటి, ఈ వలలుడు ఎక్కడికే చూస్తున్నాడు, వంట చేయడానికి కట్టెల కోసం ఈ చెట్టుకే చూస్తున్నట్టున్నాడే. ఏ ఈ చెట్టు తప్ప మరో చెట్టు లేదా, సేవించడానికి పనికి మాలిన చెట్లు చాలా ఉన్నాయి, అంటే ఎండిపోయిన చెట్లు, పనికి మాలిన చెట్లు ఇంకా చాలా చోట్ల ఉంటాయిగా, ఎవరికీ ఉపయోగపడిన చెట్లు మరొకటి ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆ చెట్లు పీకి వాటిని పొయ్యిలో పెట్టి వంట చేస్తే బాగుంటుంది, కానీ ఇన్ని పళ్లతో శాఖోపశాఖలతో నీడనిస్తున్న ఆనందం కలిగిస్తున్న ఈ గొప్ప చెట్టుని వంట కట్టెలకి విరగొట్టడం, ఖండించడం దండగా, అది మంచిది కాదు. అంటే రెండు అర్థాలు ఇందులో. మామూలుగా అయితే అదో చెట్టు, ఆ చెట్టుకి పళ్ళు ఉన్నాయి, అది నీడనిస్తోంది, శాఖోపశాఖలతో ఉంది, పైగా సభాస్థలంలో ఉంది కాబట్టి అది పీకడం న్యాయం కాదు అని ఒక అర్థం. రెండో అర్థం ఏంటి, విరాట్ రాజు గారనే ఆయన మనకి నీడనిచ్చే చెట్టు, మనకి భోజనం అనే ఫలం ఇస్తున్నవాడు ఆయన, మనకి ప్రీతి కూరుస్తున్నాడు, మన ఎవరో తెలియకపోయినా ఉద్యోగం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు వాడిని చంపడానికి సిద్ధపడుతున్నావు, కీచకుడిని చంపడం ఆయన చంపడం రెండు ఒకటి ఇప్పుడు ఇక్కడ, దాంతో మనకి ఇబ్బంది వస్తుంది. ఆయన కల్పవృక్షం లాంటి వాడు, కల్పవృక్షాన్ని చిన్న కోపంతో ఎవడో చేసిన తప్పుకు చంపుతామా అని రెండో అర్థం. అన్నిటికీ మించి మూడో అర్థం ఏమిటి, అసేవ్యక్ష్మాజము అంటే రహస్యముగా చంపాలి, అందరూ చూస్తూ ఉండగా ఈ కీచకుడిని చంపకూడదు అని ఒక అర్థం. కీచకుడు కూడా చెట్టే కదా, కీచకం అంటే వెదురు, ఆ వెదురు ముక్కని అందరూ చూస్తూ ఉండగా విరగొట్టకూడదు, ఎవరూ లేని చోట విరగొట్టాలి. అంతేగాని నలుగురు చూస్తూ ఉండగా వాడిని చంపితే మనం బయటపడతామరా, అజ్ఞాతవాస భంగం అవుతుందిరా అని చెప్పకుండా ఎంత టెక్నిక్గా చెప్పాడండి, అది గొప్పతనం అంటే. అనగానే అర్థమైపోయింది భీముడికి, భీముడి గొప్పతనం ఏమిటో తెలుసా, ఎంత తెక్కొచ్చినా అన్నగారు అని చూస్తే ఆగిపోతాడు, అలా ఆగకపోతే పాండవుల యొక్క చరిత్ర లేదు, వెంటనే ఆగిపోయాడు కిక్కురు మరకుండా. వెంటనే ద్రౌపది విరాటుడి సభ లోపలికి వచ్చింది, చూచావా ఇక్కడ ఇంతమందిలో నేను నీ నడ్డిమెత్తనితే ఒక్కడి కిక్కురుమంటున్నాడా, ఈ రాజుగారు ఒక బుట్ట బొమ్మ, అసలు నేనే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుని. అనగానే నాయన నువ్వు అన్నది నిజమే, నువ్వు మహాపరాక్రమవంతుడివి, కానీ సభామర్యాద అని ఒకటి ఉంటుంది, ఈ సభలో అల్ర చేయకు, నా మాట విను, వెళ్ళే ఇంకొక్కసారి చూసుకుందాం అని బతిమాలి విరాటరాజు గారు. కినియగాలేమి అన్నాడు ఇక్కడ, అంటే కోపగించే ఓపిక లేదు దీనికి. విరాటరాజు గారికి కీచకుడి మీద కోపగించి ఏ వదలకో అనే ధైర్యం లేదు, అందుకని సాంత్వన వచనములతో పంపేశాడు. వాడు కూడా తర్వాత చూస్తాను నీ సంగతి అని వెళ్ళిపోయాడు. ఎక్కువ మాట్లాడలేదటండి కీచకుడు కూడా. కీచకుడు ఎంత రౌడీ అయినా బావగారి మీద ఇంకా అంతో ఎంతో గౌరవం ఉన్నవాడు, అందుకే చాలా జాగ్రత్తగా ఉంటాడు అక్కడ. ఆయన ఏమి పిచ్చ పిచ్చ మాటలు మాత్రం ఎక్కువ మాట్లాడలా, బెదిరించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ద్రౌపదికే చూసి విరాటరాజు గారు జాలిపడిపోయి, ఎటువంటి సౌందర్యవతి ఈవిడ, ఈవిడేమిటి, మా అంతఃపురంలో పనిచేయడం ఏమిటి, ఈ పుణ్యాత్మురాలకి నా భావమరిది వల్ల కష్టం రావడం ఏమిటి, ఒక రాజ్యంలో ఎవరికైనా కష్టం వస్తే రాజుగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు, ఆ రాజుగారే అదుపులో పెట్టలేని దుస్థితిలో ఉన్నాడు, న్యాయం చెప్పలేని, పాపాత్ముణ్ణి తప్పు చేసిన వాడిని శిక్షించలేని ప్రభుత్వంలో ఉన్నాను నా కర్మగాలి అని జాలిపడ్డాడు. కానీ ఏం చేయలేడు మరి, ఆయన బలహీనుడు ఆయన. అప్పుడు ద్రౌపది చుర్రుని ధర్మరాజు కేసు చూసింది, భీముడి కేసు చూసింది, ఎవరికి తెలియకూడదుగా మళ్ళీ డైరెక్ట్గా మాట్లాడడానికి లేదు అని అందరికేసి చూసింది, సభలో ఉన్న వాళ్ళందరినీ చూసినట్టే వీళ్ళని చూసింది, ప్రత్యేకత లేకుండా అలా చూసి నాకు భగవంతుడు కొన్ని అదృష్టాలు ఇచ్చి అంతలోనే దురదృష్టాలు ఇచ్చాడు. ఐదుగురు మహాబలశాలులైన దేవతలతో సమానులైన గంధర్వులు భర్తలున్నారు. ఏం లాభం? తమ భార్యని అందరూ చూస్తూ ఉండగా తన్ని కింద పారేస్తే ఒక దుర్మార్గుడు, ఆ దుర్మార్గుడిని ఏమీ చేయలేకపోతున్నారు, ఇదేం భర్తలో అన్నది అనబోతూ ఉంటే ధర్మరాజు అన్నాడు, ఇంతలో అమ్మాయి నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావో ఇక్కడ అందరూ చూస్తున్నారు. మహారాజు గారు ధర్మాత్ముడు, ఆయనకి తెలియదా నీ కష్టం? ఆయన చూడలేదా? ఏమో రాజుగారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నీ భర్తలకి ఏం కష్టం వచ్చిందో, వాళ్ళెందుకు వచ్చి నిన్ను రక్షించలేదు? అసలు నీకు మీకు మధ్యలో ఏ సమయం ఉందో, అంటే ఏ అవగాహన ఉందో, ఏ ఒప్పందం ఉందో నీ భర్తలకి నీకు మధ్యలో? మధ్యలో మమ్మల్ని అడుగుతావేమిటి? ఈ సభలో అందరూ చూస్తూ ఉండగా మాట్లాడడం మంచిది కాదు, వెళ్ళిపో అన్నాడు. అనగానే ఆవిడ మళ్లీ లేచి అని చేతులు కాళ్ళు ఇలా ఊపేసి కొంచెం కోపం వచ్చినప్పుడు ఆవిడ ఎవడ మాట విందండి, కోపం వచ్చినప్పుడు ఏ భార్య అయినా భర్త మాట వింటుందా అని నేనల్లా, వేదవ్యాసులు వారు అన్నారు, మళ్ళీ నా మీద ఏమనకండి. అందుకని ఆవిడ తిక్కలో ఉందేమో చేతులు కాళ్ళు ఊపేది అనబోయింది. ఇక్కడ ఈవిడ రెచ్చిపోతే అసలు రహస్యం బయటకు వస్తుందేమో అని కంగారు పడినటువంటి ధర్మరాజు ఏమన్నాడు తెలుసా? పళ్ళు పోకల్ల పోవుచు వెచ్చలవిడి నాట్యం బుసలుపు చాడ్పున ఇచటన్ కులసతుల గరువ చందము తొలగగనిట్లు నీకి తగునెతో యజవదన. ఏమిటమ్మా ఇన్ని చేష్టలు చేస్తావు, నువ్వేమన్నా డ్రామా ఆర్టిస్టుగా అన్నాడు. నాట్యం చేస్తున్నట్టుగా ఒక నటీమణిలాగా చేతులు ఊపుతావు, కాళ్ళు ఊపుతావు, పళ్ళిలా పెడతావు, ఇలా రకరకాల చేష్టలు చేస్తూ విత్సలవిడిగా నృత్యం చేస్తున్నట్లుగా సభా మర్యాదని విడిచిపెట్టి అందరూ ఉండగా మాట్లాడడం కులసత్తులకి ధర్మం కాదు. సహజంగా డ్రామా ఆర్టిస్టులు అయితే అలా మాట్లాడతారు. నువ్వు కులసతిని అంటావు, పతివ్రతను అంటావు, అందరూ చూస్తూ ఉండగా ఈ చేష్టలు ఏమిటి, ఈ నటన ఏమిటి, ఈ చేతులు ఊపడం ఏమిటి, కాళ్ళు ఊపడం ఏమిటి, కళ్ళు కనుబొమ్మలు కదలపడం ఏమిటి, పైగా నృత్యం చేస్తున్నట్టుగా అభినయిస్తూ రెచ్చిపోయి రాజుగారిని తిడతావేమిటి, ఇలా చెయ్యకూడదు, ఇది పతివ్రతల ధర్మం కాదు, వెళ్ళిపో అన్నాడు. దాంతో ఆవిడ ఆయనకే చూడలా సాభిప్రాయంగా ఏమన్నది, రాజుగారికే చూస్తూ అయ్యా ఈయనెవడో గాని నన్ను నాట్యగత్తే అన్నాడు, పైగా నేను నృత్యం చేస్తున్నాను నటిస్తున్నానన్నాడు, సందేహం లేదు, ఇందులో తప్పేముంది? నాదు వల్ల భుండు నటుడింత నిక్కంబు, నాదు వల్ల భుండు నటుడింత నిక్కంబు, పెద్దవారి ఎట్లా పిన్నవారు కానపతుల విధమ కాక ఏ శైలూషి కాననంగరాదు కంకుభట్ట. ఓ కంకభట్ట, నా వల్లభుడు నా మొగుడు ఒకడు నటుడు, ఆయన నాట్యం నేర్పుతూ బతుకుతున్నాడు, డాన్సర్ ఆయన, అంటే అర్జునుడి మీద పడింది, ఉరుమురి మంగళం మీద పడిందని ఈరేదు అంటే అర్జునుడి మీద పడి నా భర్త నృత్యం నేర్పుతూ బతుకుతున్నాడు. ఆ ఆడవాళ్లకి నాట్యం నేర్పుకునేటటువంటి ఒక శైలూషుడి యొక్క భార్యని, కాబట్టి నేను కూడా శైలూషిని అంటే నాట్యకత్తిని, నేను నాట్యకత్తిని కాదు నాకు నాట్యం రాదు అనడానికి వీలేదు, నాకు కూడా డాన్స్ బాగా వచ్చు, మీకంటే బాగా చేయగలను, నిజంగా ఇవిడికి నృత్యం కూడా వచ్చండి, సత్యమే చెబుతోంది ఆవిడ, నాకు నృత్యం కూడా వచ్చు. ఇంకొక రహస్యం చెబుతున్నాను, మళ్ళీ ఒక్క మొగుడు అనకూడదు, ఐదుగురు ఉన్నారని చెప్పింది, అందుకని మత్పతి శైలూషుండ కాడు కితవుండు, నాకు మరో మొగుడు ఉన్నాడు దౌర్భాగ్యుడు, వాడు నాట్యగాడు కాదు కితవుండు అంటే జోదగాడు, జోదరియాలికి గరువతనం ఎక్కడిది, పేకాట్రాయుడి భార్యకి విలువ ఉంటుందా, జోదమాడుకునే వాడికి విలువ లేదని ఇప్పుడు నా భర్త నిరూపించాడు. ఆ జోదగాణ్ణి ఆ నాట్యగాణ్ణి నటన చేసేటటువంటి వాణ్ణి నాకు ఆ దైవం పూర్వజన్మ సుకృతం వల్ల భర్తగా ఇచ్చాడు, ఇద్దరిని తెప్పింది కానీ ఇంకెవరి జోలికి వెళ్ళలేదు, పాపం అనడానికి కూడా లేదు, ఇంకోటి వంటలు చేసుకుంటున్నాడంటే తంట వస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా భీముడిని మాత్రం ఏమంది ఉండేది తెలుసా మీకు, ఏమిటో తెలియదు కానీ ద్రౌపదికి ఎంత కోపం వచ్చినా ఒక్కసారి కూడా, నిజానికి అందరికంటే ఒక్క పిసరు ప్రేమ అర్జునుడి మీదే ఉంటుంది ఆవిడికి, అర్జునుడినైనా ఇప్పుడు తెప్పిందేమో గాని భీముడిని ఒక్కనాడు తెప్పలేదు ఆవిడ, ఏదో ఉంటుంది బంధం మహాత్మురాలు. ఈ విధంగా పలికి పళ్ళు పటపట కొరుక్కుంటూ వెళ్ళిపోయింది. సుదేష్ణ దగ్గరికి వెళ్ళింది. సుదేష్ణ ఇదేమిటి నీ ఒళ్ళంతా, ఈ మట్టి ఏమిటి, దెబ్బలేమిటి, కన్నీళ్ళేమిటి, చెమటేమిటి అని అడిగితే, ఏమమ్మా అన్ని ఎరిగి ఎరింగి నన్నడుగ నేటికి, అన్నీ గ్రహించావు నువ్వు, నీకన్నీ తెలుసు, అన్నీ తెలుసుండి కూడా నన్ను మళ్ళీ ఏమీ ఎరగనట్టుగా ప్రశ్నిస్తావా, నాటకాలు ఆడతావా అమ్మా, అయినా నా ద్వారా వినాలనుకుంటే విను, నీ తమ్ముడి దగ్గరికి నన్ను అన్యాయం చేయడానికే నువ్వు పంపావు, వాడు నన్ను తన్నాడు, కింద పడ్డాను, నా బ్రతికి ఇలా అయ్యిందని చెప్పగానే నీకేం పర్వాలేదమ్మా, నేనున్నాను కదా, నా తమ్ముడు నా మాట కాదండు, వాణ్ణే నువ్వు లేనప్పుడు పిలిచి మందలించి శిక్షిస్తాను, ఏమనుకుంటున్నావో ఈవిడ శిక్షిస్తుందిట. అనగానే
అంత అక్కర్లేదమ్మా. నా వంత యుతీర్ప, నువ్వేం భయపడక్కల, నీవంత అలుగనేటికి నా వంతయు పౌర జన మనఃఖేదము ఒక్కవంత త్రిప్పకొండ కళావంతులు మత్పతులు కలరు పగదేర్పను. నువ్వు నీ తమ్ముడి మీద ఆగ్రహించక్కర్లేదు, అతన్ని శిక్షించనక్కర్లేదు, నీ వల్ల కాదని నాకు తెలుసు. నువ్వు అంత కష్టపడక్కర్లేదమ్మా, మరీ అంత యాక్షన్ చేయకు, నటించకు. నా బాధ ఈ ఊళ్ళో ఉంటున్న ఎంతో మంది పతివ్రతల బాధ, ఈ పౌరుల యొక్క మనఃఖేదం మనోబాధ, ఇవన్నీ తొలగించడానికి కళావంతులు ప్రజ్ఞావంతులు పరాక్రమవంతులు నాకు ఐదుగురు భర్తలున్నారు. కంగారు పడకు, ఇంత పెసరు కూడా ఉపేక్షించకుండా వాడికి ఇంతకింత గుణపాఠం చెప్పే భర్తలు వీరాధివీరులు నాకున్నారు. నువ్వేమి యాతన పడిపోయి నీ తమ్ముడిని పిలిచి మందలించక్కర్లా, మందలించడానికి అవకాశం లేకుండా చేసే మంచి వీరులు నాకున్నారు పో అందిట. అనగాని నా మాట విని నా తమ్ముడి మీద కోపగించకు, వాళ్ళు లేకపోతే మా రాజ్యం ఉండదని ఎన్ని చెప్పినా సరే వినకుండా ఏడుస్తూ కూర్చున్నది. మధ్యాహ్నానికి వెళ్ళలేదు, అంటే స్నానానికి వెళ్ళలేదు, భోజనానికి వెళ్ళలేదు, తాగలేదు, అలాగే ఏడుస్తూ కూర్చుంటే నివ్వెరబోయింది సుదేష్ణ. ఏం చేయాలో తెలియటంలా పెంకి ఏడుపు ఏడుస్తోంది వీడ. చెలికత్తెలు ఏమనుకున్నారు రహస్యంగా, ఈ దౌర్భాగ్యుడు అందరినీ ఏడిపించాడు, మనం అంటే ఎంతకాలం ఏం అనలేకపోయాం, మన కర్మగాలి. ఇప్పుడు ఈవిడ వెంటపడ్డాడు, ఈవిడ ధర్మమా అని అయినా ఈ దౌర్భాగ్యుడికి గుణపాఠం వస్తే ఇక మనం సుఖంగా తిరగచ్చు. లేకపోతే ఎప్పుడు ఎవడ కొంగుచ్చుకులవుతాడో తెలియట్లేదు వాడు, అంత నీచుడు వాడు, కీచకుడు నీచుడు. ఇటువంటి వాడి నుంచి మనకు రక్షణ వస్తుందేమో అని కొందరు అనుకున్నారు. ఏమో కీచకుండి చంపేవాడు ఎక్కడొస్తాడండి బాబు, వాడేం సామాన్యుడు అని కొందరు అనుకున్నారు. ఎవరి దాని వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కో రకంగా అనుకున్నారు. ఈ విధంగా అయిపోయాక చీకటి పడేదాకా ఓ మంచం మీద పడి ఏడ్చిన ఆవిడ ఏడ్చినట్టు ఏడుస్తుంటే ఈ కన్నీళ్లు చెవులు లోపలికి వెళ్ళిపోయేటండి. ఆవిడ కన్నీరు కర్ణరంధ్రాలు లోపలికి వెళ్ళాయన్నారు వేదవ్యాసుల వారు. అంటే ఎంత ఏడ్చిందో, నిజంగా బాగా ఏడిస్తేనే ఒక్కసారి చెవుల్లోకి వెళ్ళిపోతాయి నీళ్లు కన్నీళ్లు. ఆ తర్వాత చీకటి బాగా పడింది. ఆ రోజు చతుర్దశి, అమావాస్య ముందు వచ్చే చతుర్దశి ఈవిడ అదృష్టం కూడా. కటిక చీకటి, ఎక్కడ చూసినా చీకటి చీకటి చీకటి. ఆ చీకటిలో అందరూ గాఢంగా నిద్రపోయాక లేచింది. కన్నీరు పన్నీటితో తుడుచుకుంది, ఎందుకని ఇప్పుడు భర్త దగ్గరికి ఎడుతోంది. ఇంతవరకు ఎలా ఉన్నా స్నానం చేయను భోజనం చేయనన్నా పర్వాలా, భర్త దగ్గరికి ఎడుతున్నప్పుడు మాత్రం కంపుగొట్టు శరీరంతో వెళ్ళకూడదు. అలాగే ఉపన్యాసానికి వచ్చేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, మీ శరీరం పక్కవాడికి సువాసనగా ఉంటే వాళ్ళు మీ పక్కన కూర్చుని వినగలుగుతారు. మీరు ఇలా చెయ్యత్తగానే వాడు హడిలిపోయి వెళ్ళిపోకూడదు, కొంచెం అలాంటివి చెయ్యాలి. ఎందుకని మీరంటే మహాత్ములు, నేను మీ గురించి చెప్పట్లేదు సుమా, నాకు ఒకప్పుడు ఒక అనుభవం అయింది కనుక ఎందుకైనా మంచిదని చెప్పాను తప్ప. ఓసారి నా కర్మయోగం వల్ల ఉపన్యాసానికి వినడానికి వచ్చిన వాళ్ళందరికీ కింద ప్లేస్ లేక ఈ పైన కూర్చోబెట్టేశారు. తప్పనిసరి అయింది. ఏం చేస్తాం మరి, తిరుపతిలోని అడగండి కావాలంటే. అన్నమాచార్య కళామందిరం అంతా పైన కింద నిండిపోయి బయట జనాలు ఉండలేక పై కూర్చున్నారు. ఆ కూర్చోడానికి వచ్చిన ఒక పుణ్యాత్ముడు ఎంతో ఇంపైన కంపుతో కూర్చున్నాడు. ఇక నేను ఏం చెప్పగలను పురాణం, వాడు అలా అంటాడు చీటికి వాడి చెయ్యి ఎత్తినప్పుడల్లా నాకేమో గాఢమైనటువంటి వాసన లోపలికి వెళ్ళిపోవడం, దాంతో హినా పని అయిపోయింది అనమాట. ఇదన్నమాట జన్మవాసన అనిపించింది నాకు. పూర్వజన్మ వాసన అంటారే, ఇది అపూర్వజన్మ వాసన. ఈ విధంగా నానాయాత్ర పడతాం కాబట్టి మొత్తం మీద ఈవిడ ఇప్పుడు పెడుతోంది కనుక శుభ్రంగా పన్నీటితో ఒళ్ళది కడుక్కుని శుభ్రంగా తయారై కొప్పులో పువ్వులు పెట్టుకుని ఎవరూ చూడకుండా నల్లని చీర కట్టుకుంది. మీకు చీకట్లో పెడుతున్నప్పుడు నల్ల చీరతో పెడితే అసలు కనబడరు. ఆ నల్ల చీర ముసుగేసుకుని అటు ఇటు చూసుకుంటూ నిగూఢముగా వంటింట్లోకి వెళ్ళింది. భీముడు ఎక్కడ పడుకుంటాడో ఈవిడికి తెలుసు. భీముడు అందరికంటే రహస్యంగా పడుకుంటాడు, ఎందుకో తెలుసిన ఈవిడ ఎప్పుడైనా వస్తుందని. ఆయన ముందే జాగ్రత్త పడ్డాడు. ఆ వంటింట్లో మాత్రం ఎవరిని పడుకునేవాడు, ఆయన ఒక్కడే పడుకుంటాడు ఆ హాల్లో. హాల్లో హాయిగా పెద్ద మంచం వేశారు ఆయనకి, దృఢమైన మంచం. ఆ మంచం మీద పడుకుని శుభ్రంగా నిద్రపోతున్నాడు. భీముడు గురక పెట్టడు కదా, అందువల్ల ఆయన కనిపెట్టడం తేలిక. గురక పెట్టేవాడిని అనుకోండి భయపడతాం మనం. ఆయన నిద్రపోతాడు, నిశ్శబ్దంగా నిద్రపోతాడు, కానీ ఎక్కడ మంచం ఉంటుందో ఆవిడికి తెలుసు. అందుకని ఈవిడ వెళ్ళి నిద్రపోతున్న ఆయన వీపు మీద చెయ్యేసింది. చెయ్యేసి ఏమండి ఏమండి అంది. ఈయన ఉలిక్కి వెళ్ళేచి అలా తట్టి తట్టగా లేచిపోతాడు భీముడు. చీమ చెట్టుక్కుమంటే వెలుగు వచ్చేస్తుంది భీముడికి కూడా. ఉలిక్కి వెళ్ళేచి ఎవరది అన్నాడు. అనగానే నేను అంది. ఎంత గొప్ప సంభాషణ తెలుసా, చీకట్లో కటిక చీకట్లో ఎవరో వచ్చి చెయ్యగానే ఎవరు అన్నాడు ఆయన. నేను అనగానే వెంటనే ఆయనకు అర్థమైపోయిందిట, భార్య గొంతు ఆ భార్య మీద ఇష్టం కలిగిన భర్తకు అర్థమవుతుంది. ఇష్టమైన భార్య అయితే, ఇష్టురాలైన భార్య అయితే, భార్యాభర్తలో ఎవరండి అనగానే నేనండి అనగానే ఆ మాత్రం అర్థం కదా. అర్థమైపోయింది దీనికి వెంటనే. ఓహో,
ఈ ద్రౌపది జరిగింది చెప్పి కీచకుణ్ణి చంపడానికి నన్ను రెచ్చగొట్టడానికి వచ్చిందనుకున్నట్ట. ఎంతలో ఆవిడ ఏముందో తెలుసా,
నన్ను పరాభవించి సదనంబునకుంజని కీచకుండు మున్నున్న తెరంగు దప్పక సుఖోచిత శయ్యను నిద్ర చేయ నీ కన్ను మొగుడ్చునూరటకు కారణమెయ్యది భీమసేనా. మీ అన్న పరాక్రమంబు వలదన్ననుకో దయమాలితక్కట.
నన్ను సభలో అందరూ చూస్తూ ఉండగా నడ్డి మీద తన్ని కింద పారేసి అవమానించి తాను మాత్రం దర్జాగా ఆ కీచకుడు తన ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు. వాడు నీచుడు కాబట్టి నన్ను అవమానించినా వాడు సుఖంగా నిద్రపోతున్నాడు. కానీ నువ్వో, నీ భార్యను నేను, నీ ఎదురుగుండా వాడు నన్ను తన్నితే ఆ విషయం కళ్ళారా చూసి కూడా నువ్వు కూడా నిద్రపోతావా. వాడు నిద్ర అయ్యాడంటే అర్థం ఉంది, కానీ నువ్వు నిద్రపోవడం ఏంటి? నువ్వు హాయిగా కన్ను మొగిడ్చి గాఢంగా నిద్రపోతావా? అంటే నీ భార్యకి అవమానం జరిగితే అది కూడా నీ మనస్సుకి బాధ కలిగించలేదన్నమాట. నీ భార్యామణి యొక్క బాధ అవమానం నీ మనస్సుకే కనుక బాధ కలిగించి ఉంటే నువ్వు నిద్రపోవు, బాధ కలిగిన వాడు నిద్రపోడు, ఇంత సుఖంగా నిద్రపోతావా? అంతేలే, మీ అన్నయ్య నీ పరాక్రమం వద్దు అన్నాడు, నిన్ను మిన్నకు ఉండమన్నాడు, నువ్వు కూడా మిన్న కూరుకున్నావు, నిద్రపోతున్నావు, అందుకే నా బతికిలా అయిపోయింది అంది. అనగానే ద్రౌపది, ఎవరూ చూడకుండా వచ్చావు కదా, ఎంత కంగారులో కూడా ఆయన ఏమన్నాడు తెలుసా, ఎవరూ చూడకుండా నిగూఢంగా వచ్చావు కదా అంటే ఆ మాత్రం జాగ్రత్త పడిన ఏమిటి, జాగ్రత్త పడకుండా ఉండేదాన్ని అయితే సభలోనే బయటపడేదాన్ని, ఎవ్వడూ లేడు, నువ్వు నేను తప్ప ఇక్కడ ఏం జరిగినా బయటికి మాట వరసకు కూడా మన శబ్దం వెళ్ళదు, పైగా తలుపులన్నీ మూసేశాను, కటికి చీకటి, ఇక్కడ ఎవడన్నా వచ్చినా తలుపు తట్టినా ఈ యువతలను చెడిపోవడానికి వీలుగా ఉంది, మరేం పర్వాలేదులే అందిట. ఆ పర్వాలేదు అంబయ్య అని అడుకుని, అవును ఎందుకు వచ్చావన్నాడు ఆయన. అన్నీ ఎరిగి నన్ను అడుగుతావా, అయినా చెబుతున్నా విను. ఆ దుర్మార్గుడు నన్ను కామించి నోటికొచ్చినట్టు మాట్లాడాడు, వాణ్ణి నేను జంకించాను, మీ పరాక్రమాన్ని పొగిడాను, అయినా వాడు వినలేదు, చివరికి వాళ్ళక్క కళ్ళు తెమ్మని నన్ను వాడి దగ్గరికి పంపింది. ఆ సమయంలో వాడు కళ్ళు పోయడం పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. నేను వాణ్ణి తప్పించుకుని ఏ శక్తి నన్ను ఆవహించిందో తెలియదు, ఆ బలంతో వాణ్ణి తోసి వచ్చాను. అంటే రాక్షసుడు వచ్చిన విషయం వాడికి తెలియదుగా, అందుకని ఏదో శక్తి నన్ను ఆవహించి నన్ను రక్షించింది, దాంతో ఆ దుర్మార్గుడిని తోసి సభలోకి వచ్చాను. ఆ తర్వాత నీ కళ్ళ ముందు వాడు నన్ను నడ్డి మీద తండ్రి కింద పారేశాడు. ఇది నా బ్రతుకు. మీ సుభటత్వము బలము మిన్నకపోవగా దుస్ససేనుడట్లా సభలో నన్నరిచే అంత్యకాక జయద్రథుండు సంత్రాస భరంబులేక అనుచితం వనరించిన చెల్లిపోయే నేడీ సభికుల్ కనుంగొనగనిట్లయితిల్ వగనాకు వెంతయే. ఎంత మాట అందండి పాపా, మీరేదో గొప్ప పరాక్రమవంతులని ప్రపంచం అనుకుంటోంది. మీ పరాక్రమం, మీ బలం ఎందుకు పనికిరాకుండా అయిపోయాయి? ఎప్పుడు? ఆనాడు నిండు సభలో. ఏ నిండు సభలో? దుశ్శాసనుడు నా కొంగుబుచ్చుకు ఈడ్చుకొచ్చిన సభలో. మీ కళ్ళ ముందు మీ వంటి పరాక్రమవంతులు చూస్తూ ఉండగా దుర్మార్గుడు నాకు వస్త్రాపహరణం చేశాడు. అంతియకాక పునదొక్కటేనా, జయద్రథునుడు నిన్నగాక మొన్న అరణ్యవాసంలో సైంధవుడు నన్ను పట్టుకుపోయి రథంలో ఎక్కించుకుపోయాడు, ఏదో మీరు రక్షించారు. ఇప్పుడు ఈనాడు సభికుల్ కనుంగనగా, సభికులు అనే శబ్దానికి రెండు అర్థాలు, ఒకటి సభలో ఉన్నటువంటి ఆడియన్స్ అని ఒక అర్థం, రెండోది జోదరులు అని అర్థం. అందుకే సామాన్య భాషలో సభికులు అని వాడకుండా సభ్యులు అనాలి. ఇక్కడ ఈవిడ కావాలని సభికులు అంది, ఎందుకని ఆ సభలో ఉన్నవాళ్ళు కొంతమంది జోదరులు ధర్మరాజుతో సహితంగా, అందుకని రెండు అర్థాలు వచ్చేలా వాడింది. ఇప్పుడు మీలాంటి మంచి సభ్యులు ఉన్న చోట మిమ్మల్ని నేను సభికులు అనడం కొంచెం తెప్పినట్టు అవుతుంది, అందుకని ఏమనాలి, ఇంతమంది సభ్యులు ఉన్నారు అనాలి, సభలో ఉన్నవాళ్ళని సభ్యులు అనాలి. సభికులు అనే శబ్దం తప్పు కాదు, కానీ సభికులు అనే శబ్దానికి రెండో అర్థం జోదరులని ఉంది, కాబట్టి రెండోసారి దెప్పడానికి పనికొచ్చేటప్పుడు ఈ శబ్దాన్ని ఎక్కువ వాడేవారు కావ్యాలలో. ఇప్పుడు ఆవిడ అక్కడ ధర్మరాజు జోదగాడు, విరాటరాజు గారికి జోదం ఇష్టం, కూర్చున్న వాళ్ళలో కూడా కొంచెం జోదం మీద సరదా పుట్టి ఆడేవాళ్ళు, రాజుగారితో సరదాగా ఆడేవాళ్ళు. అందుకని ఏమంది, ఇంతమంది మహానుభావులు సభికులు కదా వీళ్ళు, వీళ్ళు చూస్తూ ఉండగా నా బతికిలు అయ్యింది. నేడు ఈ సభికులు కనుంగొనగా ఇట్లయితిన్, తద్వారా ఎంత తెప్పింది, సభలో ఉన్నటువంటి వాళ్ళు అని ఒక అర్థం, ఈ జోదరులు చూస్తున్నారు కాబట్టి జోదరుల దగ్గర ఎప్పుడు ఇలాంటి అవమానాలే ఉంటాయి కనుక నా బతికిలు అయ్యింది. వగ నాకు వింతయే, దుఃఖం నాకేమన్నా కొత్త, ఇలా ఏడవడం, దుఃఖించటం, ఇతరుల చేతుల్లో అవమానాలు పొందడం నాకు పుట్టుకతో వచ్చేసినట్టు అయిపోయింది. ఏ ముహూర్తంలో పెళ్ళయిందో మీ ఇంట్లో అడుగు పెట్టానో అప్పటి నుంచి నాకు ఇలా దుఃఖాలే వస్తున్నాయి. ఇప్పటిదాకా ఎప్పుడు అలా ఇప్పుడు ఆవిడ ఒళ్ళు మండి అంటుంది అనమాట, మీ ఇంట్లో అడుగు పెట్టానుగా ఇలా అయ్యాను అంది. ద్రౌపది అలా అండగాలేంది, ఇంత పరమపతివ్రతలు మీరు అండంలో ఆశ్చర్యమే ఉంది, ద్రౌపదిగా కోపం వచ్చింది. అప్పుడప్పుడు భార్యామణులు అలా అనాలట, అలా అనకపోతే వీళ్ళకి బుద్ధి రాదు అని వ్యాసుడు అన్నాడు. అకట ఆడుకూయు ఆలకూయును లాతి వారికైనా అరయవలయునని, అకట ఆడుకూయు ఆలకూయును లాతి వారికైన నరయవలయునని నన్ను కీచకుండు దన్నంగ నెట్టులు సోడనేర్చే ధర్మసూనుడప్పుడు. అయ్యో, ఈ లోకంలో సాధారణంగా ఎక్కువ మంది అనుకునే ఒక మాట ఉన్నది, ఏమిటా మాట, ఆడవాళ్ళు ఏడుస్తున్నప్పుడు, ఆడవాళ్ళకి కష్టం వచ్చినప్పుడు అవతల వాళ్లతో పరిచయం ఉన్నా లేకపోయినా రక్షించి తీరాలి. ఒక స్త్రీ కష్టపడుతోంది, ఆవిడ మనకి తెలుసున్నదా, చుట్టమా, భార్య, సోదర్యా, ఇలా ఆలోచించకూడదట. అక్కడున్నది స్త్రీ అని వెంటనే ఎటువంటి సన్నాసైనా, ఎందుకు పనికిరానటువంటి సామాన్యుడైనా నీచుడైనా వీళ్ళు రక్షించాలట. మహాత్ములు రక్షిస్తారు, ఎందుకు పనికి మాలిన వాడు కూడా రక్షిస్తాడు. అలాగా ఆలకూయును, ఇది ఒక గొప్ప మాట. ఆవులు కష్టాల పాలవుతుంటే ఆవులు ఎవరన్నా చంపేస్తున్నారు మీ కళ్ళెదురుగుండా, ఆవుల్ని హైదరాబాద్ కబేళాకి పట్టుకుపోయి చంపడానికి పట్టుకుపోతున్నారు, అప్పుడు తప్పక మనం రక్షించి తీరాలట. మన దగ్గర ఓపికన్నా లేకపోయినా ఈవిడ చెప్పిన మాట మళ్ళీ. అందుకని ఇప్పుడు అలా బిల్లు పెట్టారు, ఆ బిల్లు పెడితే గొడవ చేసేస్తున్నారు ఈ దౌర్భాగ్యులు కొంతమంది. భారత ధర్మం, వేద ధర్మం స్త్రీలని ఆవులని ఎంత సామాన్యుడైనా రక్షిస్తాడు, ఓపిక లేకపోయినా రక్షిస్తాడు. అంటే వాడి దగ్గర శక్తి లేకపోవచ్చు, అయినా రక్షించడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు నా పోటీవాడు బక్కాడు ఉన్నాడు నా ఎదురుగుండా, పాపం వీళ్ళు ఎవరినైనా ఏడిపిస్తున్నారు ఆడవాళ్ళని, అప్పుడు నాకు ఓపిక లేదండి వాళ్ళని రక్షించడానికి అయితే నన్ను తంతారండి అని పిరికితనంతో వెనుదిరగకూడదట. వెళ్ళి నా ఓపిక ఉన్నంత వరకు వాళ్ళని రక్షించడానికి ప్రయత్నించాలి. అలాగే ఆవుల్ని కూడా అంతే, ఆవులని స్త్రీలని ఓపికన్నా లేకపోయినా తన ప్రాణం పోయినా పర్వాలేదు రక్షించి తీరాలి అని శాస్త్రం చెబుతూ ఉంటే, నన్ను కీచుకుడు తన్నుతూ ఉంటే ధర్మరాజు ఎలా చూశాడు, ఇతడు భర్త చూశాడంటే అర్థం, నువ్వేమో అది పట్టించుకోకుండా ఇక్కడ నిద్రపోతున్నావా అంటే కొంచెం చాలా తీవ్రమైన కోపం వచ్చింది వీడికి. ధర్మరాజు నన్ను తన కళ్ళెదురుగుండా తన్నుతూ ఉంటే కీచుకుడు, కీచుకుడు నన్ను నడ్డిమెత్తని కింద పారేస్తుంటే ఎలా చూడగలిగాడాయి అంది భీముణ్ణి. అప్పుడు భీముడు ఏమన్నాడు తెలుసా, ద్రౌపది నీకు తెలియందేముంది, కీచకుడట్లు మీదు పరికింపక నిన్ను పరాభవించగా జూచి మహోగ్ర కోప వ్యగసుండగు నన్నును జూచి ధైర్య హేమాచలుడైన ధర్మసుతుడమ్మెయి వరణ చేయకున్ననే నీచత వాణి మత్స్య విభునిల్ పరివారమునుగు చేసిన. కీచకుడు కన్ను మిన్ను గానక నీ మీద పడి నిన్ను తన్ని కింద పారవేసి అవమానించాడు, అది చూచిన నేను మహాకోపంతో పళ్ళు పటపట కొరికాను. నిన్ను చూచాడు, కీచకుణ్ణి చూచాడు, కోపంతో రెచ్చిపోతున్న నన్ను చూచాడు. ఎవరు? ధైర్యంలో మేరుపర్వతం వంటి పరమ పుణ్యాత్ముడు ధర్మరాజు. అందుకే ఇక్కడ ఏమన్నాడు, చూచి ధైర్య హేమాచలుడైన ధర్మసుతుడు. ఎంత గొప్ప విశేషణం వాడాడండి భీముడు. భీముడికి అన్నగారి మీద అంత గౌరవమో తెలుస్తుందన్నమాట. ధర్మరాజు అందరినీ చూచాడు, చూచినా మనలాగా తొందరపడలేదు, క్రోధావేశాలకి లోను కాలేదు. ఆయన ధైర్యంలో మేరుపర్వతం లాంటి వాడు. మేరుపర్వతాన్ని పోలుస్తారు, మేరుపర్వతంతో ధైర్యవంతుణ్ణి పోలుస్తారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ధైర్యంతో కొండలా కదలకుండా ఉండిపోయాడు అనమాట. ఆ సమయంలో మనం పర్వతంలా కదలకుండా ఉండాలి, మేరు పర్వతంలాగా చెక్కు చెదరకుండా ఉన్నాడు ఆయన. ఆయనే కనుక వ్యంగ్యంగా అన్యాపదేశంగా పలికి నన్ను ఆపకపోయి ఉంటే నేను ఉగ్రుడినై వెనక ముందు చూడకుండా చెట్టు పీకి ఆ దుర్మార్గుడు కీచకుణ్ణి, ఈ మత్స్యరాజుని, పరివారాన్ని నుగ్గు చేసేవాణ్ణి. నుగ్గు చేస్తే ఏమయ్యేది? నేను భీముడిని అర్థమయ్యేది. ఈ ప్రపంచంలో చెట్లు పీకి యుద్ధం చేసేవాడు ఒక్కడే ఆ రోజుల్లో భీముడే. మిగతా వాళ్ళు రాక్షసులు ఉన్నారు, రాక్షసులు ఇక్కడ లేరు, ఉన్నది భీముడు అని అందరూ అర్థం చేసుకుంటారు. నువ్వు ద్రౌపదివని బయటపడుతుంది, దాంతో ఏమవుతుంది, మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చెయ్యాలి. అప్పుడు ప్రపంచమంతా ఈ కీచకుడు అనేవాడు వంక పెట్టి ద్రౌపది తొందరపడింది, ఈ భీముడు ఉట్టి మూర్ఖుడు, వాడికి ఎంతసేపు శరీర బలం పశుబలమే తప్ప బుద్ధిబలం లేదు అంటారు. నువ్వు నేను తంటా తెచ్చామని యావజ్జీవితం మనల్ని తిప్పుతారు. సరే, తంటా తెచ్చినా తేవకపోయినా, ఇతరులు మనని తిట్టినా తిట్టకపోయినా, ఇతరులు పొగిడితే మనకే తిడితే మనకే, కష్టం అందే కదా. మళ్ళీ మన బతికేమవుతుంది, 12 ఏళ్ళు అరణ్యవాసం, 7 ఏళ్ళు అజ్ఞాతవాసం, అప్పుడు ఇంతకంటే కష్టాలు రావచ్చు. అందుకే మహాత్ముడైన ధర్మరాజు ఏం చెప్పినా నేను కన్ను సైగ చేసినా సరే మాట్లాడకుండా ఊరుకుంటాను. ఆ పుణ్యాత్ముడు మన పొగడ్తలకు అర్హుడు, తెగడ్తలకు కాదు. అటువంటి పుణ్యాత్ముడిని ఏమనకూడదు. ఒక్క ధర్మరాజు అనే మహానుభావుడు ధర్మం తప్పితే ఈ భూమి ఒరిగిపోతుంది, సప్త సముద్రాలు ఇంకిపోతాయి, సూర్యచంద్రులు గతులు తొప్పుతారు. కాబట్టి ద్రౌపది తొందరపడకన్నాడు, ఎంత గొప్పగా అన్నాడండి ఆయన మహాత్ముడు. అంటే అన్నగారిని అంతలా సమర్థించాడు. మన ఉద్రేకం ఎప్పుడూ కూడా ప్రమాదం తెచ్చిపెట్టకూడదు అనగానే అప్పుడు ఆవిడంది, నిజమే, తొందరపడి భర్త గారిని కొంచెం దెప్పిన మాట నిజమే, కీచకుడు నన్ను అవమానించిన బాధ తట్టుకోలేకలా అన్నాను, కానీ నాకు మాత్రం ధర్మరాజు మీద కోపమా? ఆ మహాత్ముడు అంటే ఎటువంటి వాడో నాకు తెలియదా, నీకు తెలియదా? మాట వరసకైనా పుణ్యాత్ముడిని ఎప్పుడన్నా నేను తిడతానా? భర్తలు నేనాడు తిట్టను. నేను ఇవాళ తొందరపడి ఒక మాట అన్నాను, నాకు తెలుసు ఆయన ఎంతవాడో. చనునే వేరొక నిక జాత శత్రుండను పేర దిగ్విజయం బుపెంపుతాల్ప. ఈ ప్రపంచంలో అజాతశత్రుడు అనే పేరు ఇంకొకళ్ళకు ఉన్నదా? ఆయన ఒక్కడికే అజాతశత్రుడు అని పేరు. ఆయన ఎవ్వణ్ణి శత్రువుగా భావించట. అజాతశత్రుడు అంటే అర్థం ఏంటి? శత్రువు లేనివాడని కాస్తమా? ఆయన మనస్సులో ఎవరి మీద శత్రుత్వం ఉండదు. ధర్మరాజు ఏనాడు దుర్యోధనుణ్ణి తన శత్రువు అనుకోలేదు. దుర్యోధనుడు ఆయన శత్రువు అనుకుంటే అది ఆయన కర్మ, మనం ఏం చేస్తాం? ఆయన ధర్మరాజు ఏనాడు పరమ నీచుణ్ణి కూడా వీడు నా శత్రువు అనుకోడు. అందుకే దుర్యోధనుడిని విడిపించాడండి, లేక ఎవడు విడిపిస్తాడు? ఆ దౌర్భాగ్యండి, గంధర్వులు కట్టేస్తే కర్ణుడు పారిపోతే, నిన్నగాక మొన్నగా మనం చెప్పుకున్నాం అరణ్యపురంలో ఈయనే రక్షించాడు, మరి ఎవరు రక్షించకపోతే రక్షించారు అన్నాడు. శత్రువుని కూడా రక్షించే గొప్ప వ్యక్తి ఆయన, మనస్సులో ఎవరి మీద ద్వేషం లేనివాడు అజాతశత్రుడు. ఆ పేరు ధరించి దిగ్విజయం చేసి రాజసూయ యాగం ఈ ప్రపంచంలో ఎవరు చెయ్యగలరు? ఒక్క ఆయన మాత్రమే. ఆయన యొక్క పుణ్యం వల్ల మీరు సోదరులై ఆయన చేత అనేక ధర్మకార్యాలు చేయిస్తున్నారు. ఇంకా మహాత్ముడు ఎటువంటి వాడు? యౌవని వాకిట యభమద పంకంబు రాజభూషణ రజో రాజినడగు యవ్వాని చారిత్రమెల్ల లోకములకు వజ్జయై వినయంబు నొరపుగర్రపు యవ్వాని కడకంట నివ్వటిల్లడు చూడ్కి మానిత సంపదలీను చుండు యవ్వాని గుణలత లేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేష్టిత అంఘ్రితలుడు కేవల మర్త్యుడే ధర్మసుతుడు. మొత్తం భారతంలో ఇది ఒక అద్భుతమైన పద్యం అండి. ఇది ఇంకా ఇటువంటి పద్యాన్ని మానవ మాత్రుడు ఇంకా రాయలేడు. ధర్మరాజు గారి గురించి ఇంత పిక్చరైజేషన్, ఒక దృశ్య చిత్రీకరణ అంటారు దీన్ని. ఆ పాత్రని ఒక దృశ్యంగా మన కళ్ళ ముందు చూపించాడు, బొమ్మ గీసినట్టుగా. ధర్మరాజు ఎంత గొప్పవాడో ఈ పద్యానికి అర్థం చెప్పడానికి ఒక ఏడాది పడుతుంది దానికి. అయినా క్లుప్తంగా చెబుతాను మీకు. మొదటి పాదం తీసుకుందాం. యవ్వని వాకిట యభమద పంకంబు రాజభూషణ రజో రాజినడగు. ధర్మరాజు గారు ఇంద్రప్రస్థ నగరంలో ఉన్నాడు, రాజసూయాగం చేస్తున్నాడు. ఆ సమయంలో ఆయన్ని చూడడానికి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి రాజాధిరాజులంతా వచ్చారు. ఆ రాజాధిరాజులంతా దేని మీద వచ్చారు? మదించిన ఏనుగుల మీద వచ్చారు. ఏనుగులన్నీ ఏం చేశారు? గుమ్మం ముందు నిలబెట్టి లోపలికి వెళ్ళాలిగా, ఏనుగులతో లోపలికి వెళ్ళకూడదు కనుక వాహనాలు బయట పెట్టి వాళ్ళు లోపలికి వెడుతున్నారట. ఆ వెడుతున్నప్పుడు ఏమైంది? ఏనుగులు అక్కడ పెట్టగానే ఆ ఏనుగుల యొక్క చెక్కిళ్ల నుంచి చెమట కారిపోయింది. ఏనుగులు ఎంత ఎక్కువ మదజలం కారిస్తే ఆ ఏనుగు అంత బలమైనది, పొగరైన ఏనుగు. ఏనుగులు చాలా మదించినవి గనక ఆ మదపుటి ఏనుగుల చెక్కెళ్ల నుంచి చెమట కారీ 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 ఆ ధర్మరాజు గారి వాకిలి ఆ గుమ్మ ముందున్నటువంటి నేలంతా బురద బురద అయిపోయింది టేకంగా. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక గుమ్మం బురద బురద అవ్వాలంటే ఆ నేలంతా బాగా బురద అయిపోవాలంటే ఎన్ని ఏనుగులు వచ్చి ఉండాలి, ఆ ఏనుగులు ఎంత చెమట కార్చుంటాయి, ఆ చెమట కిందకి వస్తున్నప్పుడు ఏనుగులు తొక్కబట్టి కదా అంత బురద అయ్యింది. అంటే అన్ని ఏనుగుల మీద మహారాజులు వచ్చారన్నమాట, మహానుభావులు. అటువంటి ఏనుగుల మీద వచ్చిన వాళ్ళు ఎంత గొప్ప రాజులయ్యి ఉంటారు, అవి ఎటువంటి ఏనుగులయ్యి ఉంటాయి, ఎంత బలమైన ఏనుగులు ఎంత చెమట కార్చకపోతే అక్కడ బురద అయ్యింది. ఇప్పుడు ఇంతకీ బురద గట్టిపడాలంటే ఏం చేయాలి, మన ఇంటి ముందు ఇప్పుడంటే రాళ్లు వేస్తున్నారు, రాళ్లు లేవు, ఏ సిమెంట్ రోడ్డు లేదు, ఉట్టి మట్టి నేల. ఆ మట్టి నేల బురద అయితే ఏం చేసేవారు, పూర్వం గంపలతోటి మట్టి పట్టుకొచ్చి అందులో పోసేవారు, ఈ గమేళాలతోటో గంపలతో. ఆ మట్టి పడితే బురద ఏమవుతుంది, గట్టి పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏ మట్టి పోయకుండానే ఏనుగుల మీద నుంచి కిందకిదిగిన రాజులు, నేనంటే నేను, నేనంటే ముందు నేనే ధర్మరాజు గారికి ముందు దండం పెడతానంటే నేనే ముందు దండం పెడతానని తోసుకుంటూ వెళ్ళిపోయారట. ఉపన్యాసం స్వస్తి అనగానే తోసుకుని పులిహార దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా. ఈ తోసుకుని వెళ్లడంలో ఏమైపోయింది, ఈ భుజాలకి వాటికి నగలున్నాయి, వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇవన్నీ నగలే. ఈ తోసుకెళ్లడంలో ఈ నగలన్నీ పట్టా పట్టా ఒకదానికోటి రాసుకుని పొడి పొడి అయిపోయాయి. ఈ పొడి కింద పడి ఈ బురద గట్టి పడిపోయింది. అసలు ఏం అద్భుతమైన భావన అండి. ఒక్క బాధల్లో చెప్పాడు ఆయన, ఏనుగులు జలం కార్చాయి, ఆ దాంతో బురద అయ్యింది, ఆ బురద గట్టి పట్టడానికి రాజులు ఒకళ్ళతో ఒకళ్ళు రాసుకోవడం వల్ల వాళ్ళ నగలన్నీ పొడి పొడి అయిపోయి ఆ పొడి అందులో పడిపోయి ఆ పొడితో నేల గట్టి పడిపోయిందిట. ఎవ్వని వాకిట ఇభమద పంకంబు, అంటే ఏనుగుల యొక్క మదజలము, రాజభూషణ రజోరాజి అడగు, రాజులు ధరించిన ఆభరణముల యొక్క పొడితో అది గట్టి పడిపోయింది, అడిగిపోయింది. ఇది ఒక పాదమే. అసలు ఇంత భావన ఒక్క పాదంలో చెప్పడం అంటే అది కవిత్వం. దట్ ఈజ్ ది పోయట్రీ రిటర్న్ బై కవి బ్రహ్మ తెక్కన. ఇంకా రెండో పాదం చెబుతాను, శేషపాదం. నాలుగు పాదాలు చివరి ఎత్తుగీతి అనమాట ఇంతవరకు నేను చదివిన పద్యానికి. రెండో పాదం ఏమిటో తెలిసిన, ఆయన ఎప్పుడు వేదికలెక్కి ఏమండోయ్ మీరు ఈ రోజు నుంచి సమయానికి రండి, లేకపోతే ఆఖరణ తొందరపడకండి, ఇలాంటి ఉపన్యాసాలు ఇవ్వడం. ఎవరిని ధర్మంగా నడుచుకోండి అని ఎక్కువ లెక్చర్ దంచట, ఉపన్యసించట. ఏం చేస్తాడు ఆయన, నడుచుకుని చూపిస్తాడు. ఎవరినైనా సమయం ఉన్నకు ఉపన్యాసానికి రావాలంటే ముందు ఆయన టైంకి వస్తాడు. ఓహో, ధర్మరాజు గారు వస్తున్నాడు కనుక మనం ముందు రావాలనుకుంటారు. ధర్మరాజు గారు హారతి ఇచ్చాడంటే చూసి హారతి ఇవ్వడం నేర్చుకుంటారు. అందుకని ఇక్కడ ఏమన్నారు, ఆయన ప్రవర్తన, ఆయన రోజు ప్రవర్తించి చూపిస్తున్నాడు. ఆయన ప్రవర్తనయే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ గురువై వినయాన్ని నేర్పుతోందిట. అంటే ఆయన ఉపన్యసించి చెప్పకుండా, చెప్పి చేయించకుండా తాను ఆచరించి చూపిస్తున్నాడు. ఆయన ఆచరణయే ప్రపంచంలో అందరికీ గొప్ప గురువై ఈ వినయాన్ని జ్ఞానాన్ని నేర్పుతున్నాయి. ఎంత గొప్పది రెండోది అనమాట. ఎవ్వని చారిత్రము ఎల్లలోకములకు వజ్జయ్యై గురువై వినయంబు నొరపుగరపు సకల ధర్మాలని బోధిస్తోందిట. ఇంకా మనకి ఏదన్నా ఎవరి మీదన్నా ప్రేమ కలిగితే, పద్మాకర గారి పురాణం అద్భుతంగా ఉన్నది అని అనిపించింది అనుకోండి, ఒక ఆవిడకి ఏదైనా ఇవ్వాలనిపించింది, ఏమండోయ్ ఫలానా ఇంటి పేరు, ఫలానా గోత్రం కలిగిన నేను పావలా చదివించా అని 100 సార్లు అనౌన్స్ చేస్తారు. అంతే కదా సహజంగా చూసినాక చాలా చోట్ల. లేదా ఒకవేళ 1,000 రూపాయలు డొనేషన్ ఇచ్చారంటే ఆ పీఠాలకు ఎక్కడన్నా వాడు అక్కడ ఇంత బ్యానర్ కట్టించుకుని, ఏమండోయ్ నా పరాయి మీద నా పేరు ఇస్తేనే, బ్యానర్ మీద పెట్టితేనే, లేకపోతే ఏదో శిలాశాసనం వేయిస్తేనే దానం చేస్తానంటాడు. ఈ డబ్బులు ఇచ్చేది ఇంత, దానికి ఆర్భాటం కొండంత. సహజంగా లోకంలో మీలాంటి జ్ఞానులు అన్ని చోట్ల ఉంటారా. ఎక్కువ మంది ఏం చేస్తారంటే 10 రూపాయలు ఇచ్చారంటే 10 సార్లు అనౌన్స్ చేయించుకోవాలన్నమాట. ఇంకెంత ఆనందపడిపోతాడు వాడు. పైగా ఇంకా పల్లెటూళ్ళలో ఇంకా విచిత్రమేంటి తెలిసిన, ఆయన గారు ఊళ్ళో ఉపన్యాసానికి వెళ్ళాను, ఫలానా పుల్లారావు గారు మనవాడు పెంటారావు గారు అబ్బాయి 5 రూపాయలు, మళ్ళీ తాత ముత్తాత వీళ్ళందరి పేర్లు అనౌన్స్ చెయ్యాలి ఇక్కడ. 5 రూపాయలు అన్నదానమునకు, 5 రూపాయలు అరటికాయకి, 1 రూపాయి గురువు గారికి, ఈ విధంగా అనౌన్స్ చేస్తారు. అంటే ఇంతకు అందరగోళం జరగాలి. 1 రూపాయి దానం చేస్తే ఇన్నిసార్లు ప్రకటించుకుని అప్పుడు కానీ దానం చేయరు. కానీ ధర్మరాజు అలా కాదట. ఎవరైనా ఓ పండితుడు వచ్చి ఓ పద్యం చదివాడు, లేక ఒక ఆయన వచ్చి నృత్యం చేశాడు, లేక ఒక ఆయన వచ్చి ఏదో ఒక విద్య ప్రదర్శించాడు, అప్పుడు ఆయన ఈయనకి 1,116 ఇవ్వండి, లేక 1,00,000 ఇవ్వండి అని అనౌన్స్ చేయట. ఏం చేస్తాట, ఇలా కడకంటితో చూస్తాట, ఇలా చూస్తాడు కేవలం. ఆ చూడగానే తమ్ముళ్ళకి అర్థమైపోతుంది, ఆ చూపును బట్టి ఓహో వీడి లెవెల్ 1,116. చూపు ఇలా చూశాడంటే 1,00,000. ఇలా చూశాడంటే 10 లక్షలు. ఆ చూపుతోటి వాళ్ళకి రకరకాల సంపదలు, గొప్ప గొప్ప సంపదలు అండి, వాళ్ళు మామూలు సంపదలు కాదు, మానిత సంపదలు, గౌరవమునకు అర్హమైన సంపదలు ఇస్తాడు ఆయన. మహానుభావుడు ఎంత గొప్ప పద్యం చూడండి, ఎవ్వని కడకంట నెవ్వటిల్లుడు చూడుకి, కంటి చివరితోటి అలా చూపు ప్రసరించాడంటే ఇంక అవతల వాడి అదృష్టం పండినట్టే, వాడికి అద్భుతమైన సంపదలు వస్తాయి. ఈ విధంగా చూపులతో సంపదలు ఇచ్చి తృప్తి పరుస్తాడు అవతల వాడిని. ఏ అనౌన్స్మెంట్ ఉండదు వాటికి, స్టేజీ మీద ఇంత చెక్కు రాయడం కానీ, మళ్ళీ చెక్కు ఇది ఇచ్చేదేమో 10 రూపాయలు, దానికి ఒక చెక్కుట, ఈ చెక్కునేమో ఎన్ని చెక్కులు పెడితే మార్చుకుంటాడు వీడు, దీనికి మళ్ళీ ట్యాక్సులు, ఈ గొడవ ఒకటి, ఇవేమీ లేకుండా చూపులతో సకల సంపదలు ఇచ్చి పంపుతాడు. ఇది 3వ పాదం అర్థం. ఇంకా 4వది ఏమిటో తెలుసా, ఆయన సద్గుణాల రాశి, ఆయన గుణములు తేగలు. సాధారణంగా మన ఇంట్లో ఏం చేస్తాం, బత్సలి తేగో లేక సన్నజాయి తేగో పెట్టినప్పుడు పందిరేస్తాం, ఆ తేగలా పాక్కుంటూ పైకెడుతుందిట. ఈయన మంచి గుణములనే తేగలు అలా పాక్కుంటూ వెళ్ళి ఈ సప్త సముద్రములు దాటి చిట్ట చివర పడమట ఉన్నటువంటి కొండ పైదాకా వెళ్ళిపోయాట. అంటే ఈయన గుణం అక్కడ దాకా వెళ్ళింది, ఈయన కీర్తి అక్కడ దాకా పాకిందని అర్థం అన్నమాట. ఎవ్వని గుణలతలు 7 వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు, అంత కీర్తివంతుడు, సప్త సముద్రాల చివరున్న కొండదాకా ఆయన కీర్తి అనే తేగ పాకింది. అంతటి మహాప్రఖ్యాతి పొందినవాడు, ఇంతకీ అతడెవరు, అతడు అన్నాడు ఇక్కడ అని. భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వై, అసలు ఇంక ఈ సమాసాన్ని గురించి చెప్పడానికి ఈ ప్రపంచంలో ఒక మానవ మాత్రుడు సరిపోతాడు అనిపిస్తున్నమాట. ఆయనకి కొంతమంది శత్రువులు ఉన్నారు, ఆ శత్రువులందరికీ అహంకారం అనేటటువంటి ఒక లక్షణం ఉన్నది. ఆ అహంకారాన్ని చీకటితో పోల్చారట. ధర్మరాజు గారి యొక్క ప్రతాపం ఒక దీపం, ధర్మరాజు సామాన్యుడు కాదు, భూరి ప్రతాప మహాప్రతాపం కలిగిన వాడు. ఈ ప్రతాపం ఏమిటి, మహాప్రదీప. దీపము అంటే చిన్న దీపం, ఒక వెలుతురిచ్చేటటువంటి దాన్ని దీపము అంటాం. కానీ ఆయన పరాక్రమం పెద్ద దీపం, విశాలమైనటువంటి ఒక పెద్ద ప్రమిదలో నూనె పోసి ఇంతలా ఒత్తి వేస్తే వెలిగించితే వచ్చేటటువంటి దీపం అన్నమాట. ధర్మరాజు గారి ప్రతాపం ఒక పెద్ద దీపం. ఈ పెద్ద దీపంతో శత్రువుల యొక్క గర్వం అహంకారం అనే చీకటి తొలగిపోయింది. శత్రువుల్ని చీల్చి చెండాడాడు ఆయన. శత్రువుల్ని చీల్చి చెండాడటం అంటే ఏమిటనమాట, వాళ్ల గర్వాంధకారాన్ని, గర్వం అనే చీకటిని తన పరాక్రమం అనేటటువంటి దీపంతో తొలగించాట. ఇప్పుడు గర్వం తొలగిపోయిన వాళ్ళేమయ్యారు, మహారాజా నీ పరాక్రమానికి ఓడిపోయాం, మా అహంకారం అనే చీకటి తొలగిపోయింది, ఇక మేము నీ కాళ్ల మీద పడుతున్నాం అని కిరీటములు తీయకుండా శిరస్సున నవరత్న ఖచ్చిత కిరీటాలు ధరించారు వాళ్ళు. ఆ కిరీటములతో పాటు ధర్మరాజు గారి కాళ్ల మీద పెట్టి తల నమస్కరించారు. ధర్మరాజు గారి కాళ్ల మీద ఈ కిరీటాలు పెట్టడం వల్ల ఆ కిరీటాలకు నవరత్నాలున్నాయిగా, ఆ నవరత్నములు కాళ్ల మీద పడి కాళ్ళు ధగ ధగ వెలిగిపోతున్నాయిట. అలాగా శత్రురాజుల యొక్క కిరీటముల కాంతితో వెలిగిపోతున్న పాదపద్మములు కలిగినటువంటి ధర్మరాజు కేవలమర్త్యుడా. ఎంత అద్భుతమైనది, అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణి ఘృణి వేష్టిత అంఘ్రితలుడు, పాదము కలిగిన వాడు. కేవలమర్త్యుడే ధర్మసుతుడు, సామాన్య మానవుడా ధర్మరాజు అంటే, అట్టి మహాత్ముడొక్కనికిన ఆశ్రితుడై ఇక్కడ ఏడ్చింది ఆవిడ. అంతటి మహాత్ముడు, అందరికీ ఉద్యోగాలు ఇచ్చేవాడు, ఒక సామాన్యుని దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం ఇయ్యి అని వాడి దగ్గర చేతులు కట్టుకుని పనులు చేస్తూ ఉంటే నేను కుమిలిపోతూ ఉంటాను, నా దురదృష్టానికి నొచ్చుకుంటాను, అంతేగాని ఆయన్ని తిట్టలేదు. ఇంకా నువ్వు మాత్రం సామాన్యుడివా, నీ వలమూపులావు మును నేల వహిల్చిన నాగ కోర్మ గోత్రావన్ని భృద్ధి శాకరుల కారయ్య ఊరట పట్టు కాదే, సంభావన భూజనంబులకు పండువు కాదే, మహోగ్ర కోప రేఖా విభవంబు వైరులకు కాలము చెరువ కాదే. పావని అని సంబోధించింది పవనుడి యొక్క కొడుక వాయుపుత్ర. ఒక్క ధర్మరాజు ఎంత గొప్పవాడు, అంతకంటే గొప్పవాడు వీరు మాత్రం. నీ కుడి చెయ్యి ఒక్కటి చాలు, నీ వలమూపులావు అంటే నీ కుడి భుజం ఉన్నదే అది చాలా బలమైనది. అది ఎంత బలమైనదో తెలుసా, ఈ భూమిని కొంతమంది మోస్తున్నారు, ఒకడు నాగ ఆదిశేషుడు మోస్తున్నాడు, రెండవడు కోర్మ, కోర్మావతారంతో విష్ణువు మోస్తున్నాడు, తర్వాత మూడది గోత్రావని భృత్తు కుల పర్వతములు మేరు పర్వతం వింధ్య పర్వతం వంటి పర్వతాలు మోస్తున్నాయి. ఆ తర్వాత దిశాకరులు ఏనుగులు ఎనిమిది ఏనుగులు అష్టదిగ్గజములు అనే పేరుతో ఐరావతం సుప్రతీకం కుముదం వామనం అంజనం అభ్రమువు కపిలం ఇలాంటి ఎనిమిది ఏనుగులు ఈ భూమండలాన్ని మోస్తున్నాయి భార్యాసమేతంగా. ఈ అష్టదిగ్గజములు కులపర్వతములు ఆదిశేషుడు కూర్మావతారం వీళ్ళంతా భూమిని మోస్తున్నారట. వీళ్ళందరికీ అలసట వచ్చింది. అప్పుడు వాళ్ళంతా అనుకున్నారు మనం కాసేపు భూమిని వదిలేసి వెళ్ళిపోదాం, ఎందుకంటే మోసి మోసి అలసిపోయాం, ఇప్పుడు మనందరం తప్పుకుంటే ఈ భూమి సముద్రంలోకి వెళ్ళిపోకుండా పాతాళానికి పోకుండా దీన్ని ఎవరు మోస్తారు అనుకున్నారట. వెంటనే వాళ్ళందరికీ భీముడు గుర్తుకొచ్చాట. భీమా రా అన్నారట. భీముడి కుడిభుజం పెట్టగానే వీళ్ళంతా తప్పుకున్నారట. నీ కుడిభుజం అంత గొప్పది, నీ కుడిభుజంతో ఇంతమందిని తప్పుకోమని భూమిని మోస్తావు. భూమిని అసలు ఏం అద్భుతమైన భావన అండి అది. నీ వలము పులావుమును నేల వహించిన నాగ కోర్మ గోత్ర అవని భృద్ దిశాకరులకు ఆరయ్య ఊరట పట్టు కదే వాళ్ళకి విశ్రాంతి. వాళ్ళందరికీ లీవ్ ఇచ్చి నువ్వు దీన్ని మొయ్యగలవు ఎలోన్ నువ్వు. పైగా ఇక్కడ అది గొప్పతనం, వాళ్ళందరూ కలిస్తే కానీ భూమిని మొయ్యలేరు. కానీ నువ్వో అందరూ అక్కర్లా, ఉట్టి కుడిభుజం చాలు, ఈ మూపుతో మోస్తావు. ఇంకా సంభావన, నువ్వెవరినైనా ప్రేమగా చూసావంటే భూజనంబులకు పండువు కాదే, భీముడు ప్రేమగా చూశాడంటే అవతలవాడికే కాదు ఒక పండగ, అంతలా గౌరవిస్తాడు, సంపదలు ఇస్తాడు, వాళ్ళని ఆదరిస్తాడు. అదే కోపం వచ్చిందో, మహోగ్ర కోపరేఖ విభవంబు వైరులకు కలము చెరువ కాదే పావని. నీవు కన్ను ఎర్ర చేసి ఆగ్రహించావంటే శత్రువులకి యమధర్మరాజు దగ్గరికి వచ్చినట్టే, మృత్యువు దగ్గరికి వచ్చినట్టే, నీవు ఆగ్రహిస్తే మరణం, నువ్వు కనికరిస్తే వాళ్ళకి సకల సంపదలు వస్తాయి. ఇటువంటి మహాత్ముడివి, నీ పరాక్రమాన్ని వంటకట్టెలు విరవడానికి ఉపయోగిస్తూ ఉంటే చూచి ఎంత ఏడుస్తున్నానో తెలుసిన, పనికి మాలిన మల్లులతో నీ పవిత్ర శరీరం ఢీకొంటే ఎంత మహనీయమైన శరీరంతో ఆ కంపుకొట్టు మల్లులతో యుద్ధం చేస్తున్నామని లోపల లోపల కుమిలిపోతూ ఉంటాను. ఇది కాక ఈ దుర్మార్గుడు విరాటరాజు కొంచెం కోపం వచ్చింది ఆవిడికి. ఎందుకని, మహిష వ్యాఘ్ర గజాది సత్వచయమున్ మల్లవ్రజంబున్ కృపారహితుండై ఎదురొడ్డిపోర నిలవన్. అప్పుడప్పుడు మల్లు లేకపోతే దున్నపోతుల అడవి దున్నపోతులా ఏనుగులా సింహాల పులులా ఇవన్నీ తెప్పించి వాటితో నిన్ను యుద్ధం చెయ్యంటాడు. నువ్వు వాటితో యుద్ధం చేస్తున్నప్పుడు చూచి ఇంత పవిత్రమైన ఈ శరీరాన్ని ఈ దుర్మార్గుడు కృపారహితుడై నిన్ను ఏడిపించడానికి వాడుతున్నాడే, ఈ పవిత్రమైన మహనీయమైన శరీరమునకు బ్రహ్మదేవుడు ఎంత నీచమైనటువంటి పని విధించాడే అని ఏడుస్తాను. నువ్వు ఒక్కొక్కప్పుడు శ్రమ పడుతున్నట్టు నాకు అనిపిస్తుంది, యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు అలసిపోయావు అని నాకు అనిపిస్తే, అప్పుడు నేను సభాసదులు అందరూ చూస్తున్నా, ఓ పక్కన సుదేష్ణ మరో పక్కన చెలికెత్తులు ఉన్నా, నన్ను నేను మర్చిపోయి అయ్యో అయ్యో అని ఇలా చూసేదాన్ని కంగారు పడి. అప్పుడు సుదేష్ణ నన్ను చూచి, ఈ మానిని చూడండి, ఆ వలలుడు యుద్ధం చేస్తున్నప్పుడల్లా రెచ్చిపోతూ ఉంటుంది, అతను నెగ్గితే ఆనందంతో చప్పట్లు కొడుతుంది, అతనికి ఏదన్నా తేడా వస్తే ఇలా చూస్తోంది, వీళ్ళిద్దరూ ఒకే రోజు వచ్చారు, ఈ ఇద్దరికి ఏమన్నా సంబంధం ఉందా అని సుదేష్ణ చెలికెత్తులతో పలుకుతూ ఉంటే, ఆ మాటలకి నేను కంగారు పడి, ఓహో నేను సభలో ఉన్నానా, నన్ను నేను మర్చిపోయి వెళ్ళని చూస్తున్నానా, అమ్మో నేను ఇలా ప్రవర్తిస్తే భీముడి మీద అభిమానం ప్రదర్శిస్తే నేను భీముడు ఒకటనుకోరు వీళ్ళు అని మళ్ళీ అంతలో సర్దుకుని ఏం ఎరగనట్టు ఉండేదాన్ని. నన్ను వాళ్ళు చూస్తున్నారనే విషయం గుర్తుకొచ్చేది ఎలా ఎన్నోసార్లు జరుగుతోంది. ఆ దేవుడిదే వల్ల కానీ లేకపోతే నేను నిన్ను చూచినప్పుడల్లా తొందరపడి ముందుకు రాబోతూ ఉండేదాన్ని, అలా రాబోతున్న దానిని మళ్ళీ అదుపులో పెట్టుకునేదానిని. ఏదో నిజంగానే భగవంతుడు కాపాడకపోతే నా ప్రవర్తన వల్ల నువ్వు నేను దొరికేవాళ్ళమే, నువ్వు చాలా మంచి పని చేశావు. ఇవాళ నువ్వు కనుక సభలో చెట్టు పీకి ఆ దుర్మార్గుడిని చంపి ఉంటే నేనింతకు పూర్వం నీ మీద చూపించిన ప్రేమ వల్ల వీళ్ళంతా విషయం కనిపెట్టేసేవారు, సందేహం లేదు. ఇంతకాలం నుంచి ఈ సైరంధ్రి ఇతడిని ప్రేమిస్తోంది, ఇతడే ఆ గంధర్వుల్లో ఒకడు అని వీళ్ళు రహస్యాన్ని భేదించేవారు. కాబట్టి ధర్మరాజు గారు కన్ను సైగ చెయ్యగానే నువ్వు ఆగిపోవడం చాలా మంచిది, నేనేం కోపగించడం కాదు, బాధతో అలా అన్నాను అని భీముణ్ణి పొగిడింది. ఎంత అద్భుతమైన ఘట్టమో. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. కీచక వధకి రేపటిదాకా ఆగాలి, ఈ రాత్రికి రాత్రి చంపంగా రేపు రాత్రి నర్తనశాలలో చంపాలి. కాబట్టి రేపంతా వాళ్ళు యథాప్రకారంగా 6:30కి రండి. వచ్చే ముందు స్వస్తి అనుకో.